ஓம் ஸ்ரீ சாய்ராம், ஓம் ஸ்ரீ சாய்ராம். நாராயணா நாராயணா நாராயணா, ஓம் நமோ நாராயணா. சப்தம் வச்சு மௌனான செயல்படுத்த, மௌனம் பங்காரம், சப்தால் அய்ய ராகி வெண்டி. మన మౌనం మీ హృదయంలోకి తీసుకెళ్ళినంత వేగంగా శబ్దం తీసుకెళ్ళదు. కానీ మీకు మౌనం ఇష్టం ఉండదు, శబ్దం అంటే ఇష్టపడతారు. అలా అలవాటు పడ్డాం కాదు. మౌనం అంటే నోరు మూసి కూర్చోవడం కాదు. మనసు ఎక్కడైతే అణిగిపోయిందో అక్కడి నుంచి మౌనం వస్తుంది. మౌనం అంటే నోరు మూసి కూర్చోవడం కాదు. మౌనస్సు ఎక్కడైతే అణిగిపోయిందో అక్కడి నుంచి మౌనం వస్తుంది. ఆ మౌనం బోధించినట్టు శబ్దం బోధించలేదు, దాని చేత కనపడం. శబ్దం బోధిస్తుంది కానీ మౌనం బోధించినంత బలంగా బోధించలేదు. శబ్దానికి నోరు కావాలి, మౌనానికి నోరు అక్కర్లేదు. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే రుద్రాయ, శివాయ నమః శివాయ నమః, ఓం నమః శివాయ. నన్ను నేను ద్వేషించుకోను, మిమ్మల్ని ద్వేషిస్తాను. ఎవరైనా ద్వేషిస్తే మనం ఇతరులను ద్వేషిస్తాం, కానీ మనల్ని మనం ద్వేషించుకోము. నన్ను నేను ప్రేమించుకుంటాను, మిమ్మల్ని ప్రేమించలేదు. నన్ను నేను బాగా ప్రేమించుకుంటాను కానీ మిమ్మల్ని ప్రేమించలేదు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే మనందరం ఒకటే అనే సంగతి తెలియక, ఇక రూపాల తేడా, రంగుల తేడా, గుణాల తేడా, కానీ లోపల పరమార్థం ఒకటి, అంతా ఒకటి. ఇన్ని రూపాయలు ధరించిన వాడు భగవంతుడు. ఎన్నో రూపాయలు కనిపిస్తున్నాయి, ఎన్నో నా పేర్లు కనిపిస్తున్నాయి. ఈ రూపాలను ధరించిన వాడు భగవంతుడు. భగవంతుడి యొక్క సంకల్పం లేకుండా రూపం రాదు, అసలు రూపం రాదు. మీరు మేము ఒకటని తెలియకపోవటం వల్ల ద్వేషించడం జరుగుతుంది. మనకు ఎంతకాలం అయితే మనందరం ఒకటే, కానీ ఒకటైన సంగతి అనుభవం లేదు. ఒకటైన సంగతి తెలిసే వరకు మనకు అభేదమే భేదం అంటూ లేదని తెలిసే వరకు ప్రతి వాడు శవాలను మైవరిస్తుంది. పునర్జన్మను ఎవరు ఆపుచేయలేరు. పునర్జన్మలు రాకుండా ఎవరూ ఆపుచేయలేరు. అంటే అభేద స్థితి రావాలి. మన భేద, మీరు వేరు నేను వేరు అనుకుంటున్నాం కదా. ఇలా అనుకున్నంతకాలం మీరు పెద్ద శాస్త్రాలు చదవక్కర్లేదు. ఇలా అనుకున్నంతకాలం మన శవాలను మోస్తూ ఉండవలసింది. అంటే ఈ భూమి మీద కాకపోతే మరో లోకంలో, మరో లోకంలో మన శవాలను మోయవలసింది. అంటే ఉపనిషత్తు ఏం చెప్తుంది, ప్రపంచంలో ఏ వస్తువులనేది సుఖం లేదు, శాంతి లేదు. వచ్చింది అంటే పోతుంది. ఏదైనా వచ్చింది అనుకోండి, మనకి వచ్చింది బయట నుంచి వచ్చేదాన్ని వచ్చింది అనుకుంటాం. అది వచ్చిందంటే పోయి తీరుతుంది. శరీరం పుట్టిందంటే చనిపోయి తీరుతుంది. నాకు ఈ మధ్యన సంతోషంగా ఉన్నాయంటే సంతోష అమ్మరా, ఇంతకుముందు సంతోషంగా లేనప్పుడు సంతోషంగా లేరని అర్థం. అది పోతుంది. బయట నుంచి ఏదొచ్చినా మీకు పోతుంది, ఏదొచ్చినా పోతుంది. అంటే అది నేచర్, అది ఏంటంటే ప్రకృతి. అది అది ఏది వచ్చినా, బయట నుంచి ఏది వచ్చినా, ఒక దుఃఖం వచ్చింది అనుకోండి, మీకు దుఃఖం కూడా కాల ప్రవాహంలో పోతుంది. కొన్ని కొన్ని రోగాలు బాగా తొందరగా మందులు మింగేస్తే తగ్గదు. కొన్ని కాలం వెళ్ళి కొలిది తగ్గదు. ఎక్కువ మందులు మింగేసిన రోగం తగ్గదు. అది మన ఆతృత. అక్కడ మందులు వాడినా కొంత టైం తీసుకుంటున్నా, టైం తీసుకుంటేనే కన్నా రోగం తగ్గదు. ఇక్కడ సబ్జెక్ట్లో మనం అర్థం చేసుకోవాల్సిందంటే సృష్టిలో ఏ వస్తువులను కానీ ఎక్కడ ఏ వస్తువులను సుఖం లేదు, శాంతి లేదు, కానీ ఉందని అనుకుంటున్నాం, ఉందని అనుకు అజ్ఞానానికి కారణం అది. ఎక్కడైతే శాంతి లేదు అక్కడ ఉందనుకుంటున్నాం, ఎక్కడైతే సుఖం లేదో అక్కడ ఉందని అనుకుంటున్నాం. అలా అనుకోవడానికి కారణం ఏంటంటే మన అజ్ఞానం కారణం, అవిద్య కారణం. దానికి ఏం కారణం? అవిద్య కారణం. అవిద్య ఎలా ఉంది? నేను రూపంలో మనం నేను నేను అంటాం కదా, ఆ నేను రూపంలోనే అజ్ఞానం ఉంది, అవిద్య ఉంది, ప్రకృతి ఉంది. మాయ అంతా నేను రూపంలో. దేహానికి పరిమితి, దేహానికి మనసుకి పరిమితి అయి ఉంటుంది. ఏది ఆ నేను? మనం చెప్పే నేను దేహానికి మనసుకి పరిమితి అయి ఉంటాం. మన గాఢ నిద్రలో దేహం లేదు, మనస్సు లేదు, లోకము లేదు, కానీ మనం ఉన్నాం. అంటే సత్యానికి ఈ జాగ్రత్త అవస్థ కంటే, స్వప్నావస్థ కంటే నిద్రావస్థ దగ్గరలో సత్యానికి మనం మూడు అవస్థలు రోజు అనిపిస్తాం. ఒకటి నిద్ర, రెండు స్వప్నం, మూడేంటి? గాఢ నిద్ర. ఈరోజు మూడు వస్తానంటాయి, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, ఇవన్నీ వస్తూనే ఉంటాయి. ఇది ఆ నిద్రలో మనం నిద్రపోతున్నప్పుడు మనకి దేహం తెలియదు, మన దేహం మీద పాము పాకినా మనకేం తెలియదు. లోకం తెలుసా? లోకం తెలియదు. మనసు తెలుసు, నా మనసు తెలిసా? గాలి నిద్రలో రాగద్వేషాలు లేవు, ఇష్టపడటం, ఇష్టపడకపోవటం ఉండదు. మనకి నిద్రలో ఒకళ్ళంటే ఇష్టం, మరొకరి మీద అయిష్టం, అదేం ఉండదు. తర్వాత మీ డబ్బుతోటి కానీ, మీ ఆస్తులతో కానీ, మీ గౌరవాలతోటి కానీ, అగౌరవాలతో కానీ, మీ దేవత ఉపాసన కూడా, మీరు ఉపాసిస్తున్నారు కదా దేవుళ్ళు, ఇవన్నీ మీకు నిద్రలో కనపడవు. నిద్రలో ఏమీ కనపడం. ఈ లోకంలో ఉన్న వస్తువులు, ఈ లోకంలో ఉన్న మనుషులు ఏమీ కనపడరు. కానీ అక్కడ మనస్సు లేదు, అక్కడ మనస్సు లేదు, మనసు లేదు కానీ ఏమి కనపడటం లేదు. ఏమి కనపడటం లేదు? ఏ లోకంలోని వస్తువులు కానీ, లోకం కూడా కానీ, మీ దేహం కదా కానీ, మీ స్నేహితులని, శత్రువులేమో, ఏమీ కనపడదు, ఏమీ కనపడదు. కానీ అప్పుడు మనస్సు ఉంది, అక్కడ మనసు లేదు. ఏదో వెళ్ళిపోయిన జన్మలు, రాబోయే జన్మలు అని ఏమి ఉండవు. అక్కడ మనస్సు ఉందా? మనసు లేదు, కానీ అనుభవం ఉంది. అంటే దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది? అనుభవం అనేది దేహానికి, మనసుకి, లోకానికి అతీతమైన. అక్కడ అనుభవం ఉంది. నాకు బాగా నిద్ర పట్టిందని చెప్తారు మీరు, బాగా బాగా సుఖంగా నిద్రలో సుఖంగా ఉందని చెప్తున్నారు. మీకు నిద్రలో చాలా సుఖంగా ఉందంట. ఒక్కరోజు నిద్ర లేకపోతే అందరూ వైద్యుల దగ్గరికి వెళ్ళిపోతారు, ఏదో మందులు పుచ్చుకోవడం. నిద్రలో నీకు సుఖంగా ఉందని తెలుస్తాను కదా, అక్కడ మనస్సు ఉందా? మనస్సు లేదు, అది అనుభవం, అది అనుభవం. అలాగే మన ఆత్మసుఖం పొందినప్పుడు అక్కడ దేహం ఉండదు, లోకం ఉండదు, భగవంతులు ఉండడు, దేవతలు ఉండరు, ఎవరో ఉండరు. అలా ఆత్మసుఖం పొందినప్పుడు నువ్వు సుఖం నీకు తెలుస్తావు, అది అట్టిది. అక్కడ దేహం లేదు, మనస్సు లేదు, లోకం లేదు. ఏమి లేకపోయినా నీకు అనుభవం ఉంటుంది, ఏమి లేకపోయినా నీకు అనుభవం ఉంటుంది. అనుభవాన్ని ఇప్పుడు జాగ్రత్త వస్తాను పొందితే నీకు పునర్జన్మ లేదు, నీ శరీరాన్ని మొయ్యక్కర్లేదు. మనందరికీ పాడైపోవడానికి కారణం ఎప్పుడైతే దేహాభిమానం. మనందరికీ భగవంతుడు అంటే ఇష్టం ఉండదు, కానీ దేహం అంటే బాగా ఇష్టం. ఎప్పుడైతే అందరికీ శరీరం మీద ఎప్పుడైతే అభిమానం. ఇప్పుడు శరీరం చనిపోతుంది, ఎంతో కాలం ఉండదంటే వాళ్ళు బెంగ పెట్టుకుంటారు. ఆ శరీరం పోతే ఏదో పోతుంది, శరీరం పోతే ఏం పోదు, శరీరం పోతే ఏమి పోదు నీకు. కానీ ఏదో పోతుంది, ఏదో పోతుందని మనస్సు అనిపిస్తుంది. శరీరం పోతే ఏది పోదు, శరీరం వచ్చినప్పుడు రాలేదు మనం. అంటే శరీరం వచ్చినప్పుడు రాలేదు కాబట్టి శరీరం పోయినప్పుడు కూడా పోవదు. శరీరం వచ్చినప్పుడు మనం వస్తే శరీరం పోయినప్పుడు తప్పనిసరిగా పోతాం. అందుకని మన సబ్జెక్ట్ అండి సుఖము కానీ శాంతి కానీ ఆనందము కానీ వచ్చేది కాదు. వారికి గౌరవం వచ్చింది అంటారు అనుకో, అది పోతుందని అర్థం. వచ్చింది బయట నుంచి ఏదో వచ్చిందనే పోతుంది. వారికి గౌరవం వచ్చిందని మధ్యన అంటే పోతుందని అర్థం. బయట నుంచి ఏదో వచ్చినా పోతుందని అది నిజం కాదు. కాబట్టి అది ఎంచేత పోతుంది, నిజం కాదు కాబట్టి బయట నుంచి వచ్చి గొడవలన్నీ పోతాయి. అయితే ఈ దేవతలు కూడా మన దేవతలను ఆరాధించుకుంటాం, మంచిదే కదా. దేవతలను ఎందుకు ఆరాధించుకుంటామంటే మనకు ఉపాసన, అంటే అక్కడ ఏకాగ్రత నిలబట్టడం కోసం. అంటే రూపం లేని దాన్ని మనం పట్టుకోలేము, నామం లేని దానికి మనం పట్టుకోలేము. అంటే ఒక దేహంతో తాదాప్యం పొంది ఉన్నాం. పలానా దేహం నాదని పలానా పేరు నాది. ఈ తాదాప్యం పొందిన వాళ్ళకి నిరాకారాన్ని నిర్గుణాన్ని పట్టుకోవడం కష్టం. అంటే సాకారాన్ని సగుణాన్ని ఇచ్చి అక్కడ ధ్యానం చేయమన్నారు. అంటే నీకు నిజం తెలియపోయినా నువ్వు ఏ దేవతా పురుషుని ఆరాధిస్తున్నావో వాడికి నిజం తెలుసు. ఆ నిజం దగ్గరికి నిన్ను పంపే వరకు నిన్ను నిలిచిపెట్టాడు ఇప్పుడే కదా రాబోయే జన్మలో కూడా. వాడు గురువు, శిష్యుడికంటే గురువు ఎక్కువ కష్టపడాలి. శిష్యుడికంటే గురువు ఎక్కువ కొంచెం కష్టపడాలి. రామకృష్ణ పరమహంస చెప్పేవారు, నిన్ను చంపుకోవడానికి గుడిసు చాలు, ఇతరులను చంపాలంటే కత్తి ఉండాలి. రామకృష్ణ పరమహంస గారు ఏం చెప్పారు, నేను నిన్ను చంపుకోవడానికి చిన్న గుడిసు చాలు, చిన్న ఆయుధం చాలు, ఇతరులను చంపాలంటే మటుకు ఆ కత్తి ఉండాలి. నువ్వు బాగుపడటానికి నీకు సామాన్య జ్ఞానం సరిపోతుంది. ఇతరులను బాగు చేయాలంటే దాని తాలూకు శిష్యుడికంటే గురువు ఎక్కువ కష్టపడితే కదా సబ్జెక్ట్ చెప్పడం కష్టం. అంటే గురు శిష్య సంప్రదాయం ఇది పూర్వానికి వస్తారు. గురువు శిష్య సంప్రదాయం అంటే గురువు అంటే గురువు ఏ స్థాయిలో ఉన్నాడో తన భక్తుడు తన శిష్యుని ఆ స్థాయికి వచ్చే వరకు విడిచిపెట్టాడు. గురువు అన్నా ఆత్మ అన్నా దేవుడన్నా బ్రహ్మమానన్నీ పర్యాయపదాలు, ఇవన్నీ పర్యాయపదాలు. గురువు అంటే బ్రహ్మమే, గురువు అంటే బ్రహ్మ. ఓసారి ఆ బ్రహ్మం గురు రూపంలో రావచ్చు, దేవుడి రూపంలో రావచ్చు, ఏ రూపంలో అది ఏ రూపంలో రావాలో అది నిర్ణయించుకుంటాం, మనం నిర్ణయించేది కాదు. భగవంతుడు ఏ రూపంలో రావాలో అది ఆయన నిర్ణయించుకుంటాడు కానీ మనం నిర్ణయించింది కాదు. అంటే ఇక్కడ మనం ఆ గురుశి సంప్రదాయం, కృష్ణుడు దేవుడే, కృష్ణుడు అనుకుంటే దేవుడు అవ్వలేదు, స్వయంగా దేవుడని అనుకుంటే దేవుడు అవ్వలేదు, స్వయంగా దేవుడని కృష్ణుడు. ఆయన శాంతి ఇప్పుడు దగ్గరికి నేర్చుకున్నాడు విద్య, ఆ ఉజ్జయినిలో ఉంది, అది ఉజ్జయినిలో ఉంది. ఆ ఉజ్జయిని వెళ్ళినప్పుడు కృష్ణుని పాఠాలు నేర్చుకున్న ఏరియా కూడా చూసి రావచ్చు. అక్కడే కుచేలుడు ఆయనకి స్నేహం, క్లాస్మేట్స్ అంటారు చూడండి. అక్కడ కుచేలుడికి కృష్ణుడికి అక్కడ స్నేహం. బలరాముడు కృష్ణుడు 10 మంది ఆ సాందీపుడి దగ్గర చదువుకున్నారు. కానీ సాందీపుడు వాడు భగవంతుడని తెలుసు. ఎవరో కృష్ణుడు భగవంతుడని తెలుసు, సాంప్రదాయం కోసం వచ్చి మన దగ్గర నేర్చుకుంటున్నాడు. అంటే మనం కూడా గురువుని సేవించి నేర్చుకు విద్య నేర్చుకోవాలని మనకు ఆదర్శంగా ఉండటం కోసం కృష్ణుడు సాందీపుడి దగ్గరికి వెళ్ళాడు. ఆయన దేవుడు అని తెలుసు ఎవరికి, సాందీపుడికి తెలుసు. కానీ ఆయన తెలియనట్టే కూర్చున్నాడు. నాకేం తెలియకపోయినా తెలిసినట్టు నటిస్తాను. కృష్ణుడికి అన్ని తెలిసాయి. స్వయంగా భగవంతుడు అయినప్పటికీ మామూలు బుద్ధిమంతుడైన పిల్లవాడి దగ్గర సాందీపుడి దగ్గర విద్య నేర్చుకున్నాడు. ఆడు విద్య నేర్చుకుంటున్నాడు, అదంతా ఆయన దేవుడు ఈ రూపంలో వచ్చాయని కూడా సాందీపుడికి తెలుసు. కానీ అందరు విద్యార్థుల్లాగే నేర్చుకున్నాడు. ఆ సాంప్రదాయం నిలబెట్టడం కోసం అది గురుశి సంప్రదాయం పూర్వంచే వస్తుంది. పూర్వం రాతలు లేవు చెప్పటం, పూర్వం గురువుకి ఆ శిష్యుడికి వచ్చే వరకు చెప్పేవారు. రాత ఏమి లేదు, రాత ఈ మధ్యకాలంలో వచ్చింది. ఆ వేదాలు కూడా బోధించేవారు. ఆ రుక్కుని వల్లించి ఆ శిష్యుడికి వచ్చే వరకు బోధించేవారు. అంచేత భగవాన్ చెప్పారు కదా ఏమనంటే, గురువు అనుగ్రహంలో పడ్డవాడు పులి నోట్లో పడ్డ మాంసం పక్క బయటకు వచ్చేస్తుంది, కానీ గురువు యొక్క అనుగ్రహంలో పడ్డవాడు తరించబడతాడు కానీ ఉద్ధరించబడతాడు కానీ వాడిని గురువు విడిచిపెట్టడు. అంటే వాళ్ళు ఏ జన్మలో నిన్ను వెంటాడుతూ ఉంటాడు. నీ శరీరం ఎక్కడ జన్మించిందో నీకు తెలియదు, ఎక్కడ జన్మిస్తున్నా నీకు తెలియదు, గురువుకి తెలుస్తూ ఉంటుంది. ఏం చేయాలి, గురువుకి తెలుస్తుందో తానే సర్వస్వమే ఉన్నాడు, అతను భగవంతుడే సర్వస్వమే ఉన్నాడు కాబట్టి అన్నీ తెలుస్తున్నాడు, అన్నీ తెలుస్తూ ఉంటాయి వాడికి. నువ్వు ఎక్కడ శరీరం తీసుకున్నావు, నువ్వు ఎంతవరకు ఎవాల్వ్ అయ్యావు, నీ మనసులో బలహీనతలు ఏంటో, నువ్వు నిజం కాని దాన్ని నిజం అనుకుంటున్నావు, సత్యం కాని దాన్ని సత్యం అనుకుంటున్నావు, అందులోంచి వివేకము అంటే అది వివేకం అంటే గడుస్తరంగా మార్చడం కాదు. కొంతమంది గడుస్తరంగా మాట్లాడే నేను తెలియని వాళ్ళు అనుకుంటున్నాను. కొంతమంది వాళ్ళ మనసులో ఏముందో మనకు తెలియనివారు, తెలియకుండా చాలా తెలియచేట్లుగా మాట్లాడేసాం అనుకుంటారు. ఇతర లోక విషయాలు ఇవన్నీ అంటే లోక విషయాలు. గడు వివేకం అంటే ఏంటంటే ఇది సత్యము ఇది అసత్యము, ఇది నిజము ఇది నిజము కాదు, ఇది శాశ్వతం ఇది అశాశ్వతం, అసత్యంలోంచి శాశ్వతంలోంచి శాశ్వతాన్ని వేరు చేయాలి, అసత్యం నుంచి ఏం చేయాలి సత్యాన్ని వేరు చేయాలి. మీకు అర్థం వేరు చేయగలగాలి, వేరు చేయగల అది వివేకం. వివేకం అంటే గడుస్తనంగా మాట్లాడటం కాదు. వివేకం అంటే అర్థమవుతుంది కదా మీకు, ఆ పరిశీలన శక్తి ఉండాలి. ఆ పరిశీలన శక్తి మీకుంటే జపాలతోటి తపాలతోటి పెద్ద పని లేదు. దాన్ని అబ్జర్వేషన్ అంటారు. ఏమంటారు అంటే క్లీన్గా అబ్జర్వ్ చేయాలి, దాన్ని క్లీన్గా అబ్జర్వ్ చేయాలి. ఇది అసత్యమా సత్యమా, ఇది నిజమా అనిజమా, ఇది శాశ్వతమా అశాశ్వతమా, దీని పరిణామం ఎలా ఉంటుంది, దీని పరిణామంలో మనకి దుఃఖం వస్తుందా సంతోషం వస్తుందా అన్నీ చూసుకోవాలి. అన్నీ చూసుకుని నిజం మనకు దుఃఖం కలగజేసే వస్తువు ఆనందాన్ని ఇస్తుంది అనుకుంటే ఆ వివేకం లేదని అర్థం. దానికి దూరపు చూపు కావాలి. ఏం కావాలి, బాగా దూరదృష్టి కావాలి. అయితే మనకున్న రాగద్వేషాలు మనకున్న కామక్రోధాలు ఆ వివేకాన్ని రానివ్వు. ఎంతో పూర్వపుణ్యం ఉంటేనే కానీ అసత్యానికి సత్యాన్ని విడదలేడు. చాలా పూర్వపుణ్యం ఉండాలి, వాడు ఎంతో సత్కర్మ చేసి ఉండాలి, వాడు సత్కర్మ చేసి ఉండాలి, లేదా విడదీయలేడు, డిస్క్రిమినేషన్ రాదు వాడికి. లేదా వైరాగ్యం, వైరాగ్యం అంటే ప్రపంచం ఏ వస్తువు మీద కూడా మనస్సు వాళ్ళు ఎంచేది వాళ్ళు అంటే అది నిజం కాదని నేను తెలుస్తూ ఉంటాను. అది నిజం నిజం అనుకునేటప్పటికి మనం ఎంత చేసుకున్నా మనస్సు వెళ్ళిపోతుంది. నీకు అర్థమవుతుంది, అది నిజం కాదని తెలిసినప్పుడు మన మనస్సు తోరిని అక్కడ ఆగదు, మన మనస్సు తోరుతాం అనుకుని అక్కడికి వెళ్ళమని అది వెళ్ళదు. అది నిజం కాదని దానికి అర్థమైనప్పుడు అక్కడికి వెళ్ళదు. తర్వాత మనం తాత్కాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోకూడదు. తాత్కాలిక ప్రయోజనాలు ఆ దృష్టిలో పెట్టుకోకూడదు అంటే మనం ఒక దీర్ఘ దృష్టి ఉండాలి, దూరపు ఆలోచన ఉండాలి, మిగతా అది ఉండాలి. అంటే ఈవేళ ఈ రోజు గడిచిపోతే గడిచిపోయినట్టుగా అలా ఉండకూడదు. కొంతమంది ఈ రోజు గడిచిపోతే గడిచిపోయింది అనుకుంటారు, దాని పరిణామం ఊహించరు. దాన్ని ఏంటి పరిణామం ఊహించరు, మాయ ఊహించనివ్వదు, అజ్ఞానం ఊహించనివ్వదు. మాయ అంటే ఏంటి, అజ్ఞానం అంటే ఏంటి అంటే మనందరినీ మొత్తం కనిపిస్తున్నటువంటి ప్రపంచాన్ని అంతా అజ్ఞానం కప్పి ఉన్నది. ఎవరికి తప్పు చేయాలన్నదు, తప్పు ఎందుకు చేస్తున్నాడు, అజ్ఞానం వల్ల చేస్తున్నాడు. ఈ తప్పు చేసిన వాళ్ళు కూడా మంచివాడే, అయితే వాడికి అజ్ఞానం వల్ల వాడు తప్పు చేస్తాడు, జ్ఞానం వస్తే వాడు చేయడు, జ్ఞానం వస్తే అడిగి అజ్ఞానం వల్ల వాడు ఏదైనా పొరపాటు చేస్తున్నాడో మనిషి అజ్ఞానం వల్లే చేస్తున్నాడు. అయితే ఈ ప్రపంచానంత అజ్ఞానం అంటే మాయ, ఈ ప్రపంచానంత మాయ అలా కప్పేసి ఉంచును. అంతే కృష్ణుడు ఏమన్నా అంటే ఏదో కోట్లాది మందిలో కొద్ది మంది సాధన చేస్తారు, అలా సాధన చేసే కోట్లాది మందిలో ఎవరికి ఒక్కడు మాత్రమే నిజం తెలుస్తుంది. మనకు ఎవరికి అశాంతి ఉండదు, అశాంతి అంటే ఇష్టం ఉండదు. మనకు ఎవరికి అశాంతి అంటే ఇష్టం ఉండదు, ఇంకా మన స్వరూపం లేదు కాబట్టి. నిద్రట్లో ఎవరికైనా అశాంతి ఉందా? లేదు. అశాంతి మనకు ఎందుకు ఇష్టం ఉండదంటే అది మన స్వరూపం లేదు. ఒక్క స్వరూప సుఖం తప్పించి ఆత్మసుఖం తప్పించి ఏదైతే ఉందో దాని తాలూకు సుఖం తప్పించి మీకు ఏ సుఖం వచ్చినా మన బాధ కింద మారిపోతుంది. మీ సంతోషములనే దుఃఖములుగా మారిపోవును. ఎవరు మీకు బాగుండొచ్చు, ఎవరు మీరు బాగా ఉండొచ్చు, మీ సంతోషమంతా దుఃఖముగా మారిపోవును. ఎప్పటికైనా అది కాలం నిర్ణయిస్తుంది, అది కాలం నిర్ణయిస్తుంది, కాల గర్భంలో ఉంటుంది. ఎవరు మీరు సంతోషంగా ఉన్నారు, అది బయట మనుషుల వాళ్ళు కానీ బయట దుఃఖం లేదు, మీకు ప్రాపర్టీస్ ఉన్న వాళ్ళకి ఏదో బయట ఉన్నారు, అది మీకేమవుతుందంటే కాలగర్భంలో అందులోనే దుఃఖం. ఒక మనిషి 100 కోట్లు సంపాదించాడు అనుకోండి, మీకు అనుకోండి, మళ్ళీ 100 కోట్లు ఎప్పుడు పోవాలో, ఎప్పుడు పోవాలో సంపాదించినప్పుడు నిర్ణయిస్తాడు ఈశ్వరుడు. వీడే అనుకుంటాడంటే 100 కోట్లు సంపాదించేసాం, 10 తరాలు తినవచ్చు అనుకుంటాడు, 2-3 తరాలు అదంతా పోతుంది. శరీరం ఎప్పుడైతే పుట్టిందో ఆ రోజున చనిపోయే రోజు కూడా రాసి ఉంచుతారు. శరీరం ఎప్పుడైతే పుట్టిందో ఆ రోజున అది ఏ రోజున చనిపోవాలో నిర్ణయం పడి వస్తుంది. ఇది దేహం ప్రారంభాన్ని బట్టి వస్తుంది, దేహం ప్రారంభాన్ని బట్టి వస్తుంది. ఆచార్యులు ఏమన్నారంటే నువ్వు పాయసం నోట్లో వేసుకున్నప్పుడు ఎలా ఎంజాయ్ చేస్తున్నావో ప్రారంభాన్ని కూడా ఎంజాయ్ చేయాలి. అంటే నీకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా ఆ ప్రారంభాన్ని కూడా ఈ పాయసం నోట్లో ఆమదం నోట్లో పోసుకున్నట్టు ఉండకూడదు. ఆయుష్ నోట్లో పోసుకున్నప్పుడు నువ్వు ఎలా ఉంటావు అలాగే ఎంజాయ్ ఎవరి ప్రారంభ, ఎంజాయ్ ఎవరి ప్రారంభం. నువ్వు ప్రారంభాన్ని కనుక అలా ఎంజాయ్ చేస్తే ఇటువంటి ప్రారంభం రాబోయే జన్మలో రాదన్నాడు. ఎంజాయ్ ఎవరి ప్రారంభం. ఆ దేహం ప్రారంభాన్ని బట్టి వెళ్ళిపోతాడు రాముడి. అంతే ఇప్పుడు అవతార పురుషులు ఎందుకు వస్తారంటే సత్పురుషులు మంచి కర్మ, దుష్టులు చెడ్డ కర్మ కలిసి అవతారం వస్తుంది. సత్పురుషులు మంచి కర్మని, దుష్టులు చెడ్డ కర్మని, ఈ రెండు కలిస్తేనే అవతారం వస్తుంది, అప్పుడు అవతారం వస్తుంది. లేకపోతే అవతార పురుషుడికి ఏం ప్రారంభం ఉండదు. అవతార పురుషుడికి రాముడు ఉన్నాడు, ఆడి శరీరం ఊరికి అలా ప్రయాణం చేసింది, కానీ ఆడికి ప్రారంభం ఏమీ లేదు. రాముడికి ప్రారంభం ఏం చేతలేదు, అక్కడ నేను లేదు. రాముడికి ప్రారంభం ఎందుకు లేదు ప్రారంభం, ఆడికి నేను లేదు. నేను ఉంటే ప్రారంభం కూడా వస్తుంది, కానీ నేను లేకపోతే ప్రారంభం కూడా రాదు. ఆ దేహం ఆ ప్రారంభాన్ని బట్టి నడిచి వెళ్ళిపోతాను. ఒకసారి సీతమ్మ ఏముందంటే రాముడితో, ఈ రాక్షసులతో వైరం మనకు ఎందుకు, వాళ్ళు మనకేం అపకారం చేయటం లేదు. ఎవరు రాక్షసులు, ఏదో ఋషుల్ని యోగుల్ని ప్రజలను కొట్టుకు తింటున్నారు వాళ్ళు. వాళ్ళు ప్రజలను కొట్టి తింటున్నారు వాళ్ళు, ఎవరు ఈ రాక్షసులు అందరూ. మనకెందుకు మనకేం చెడ్డ చేయటం వాళ్ళు వాళ్ళు ప్రజలను కొట్టుకు తింటున్నారు అని అది బాణం, బాహ్యమైన బాణం. అయితే అప్పుడు రాముడు ఏమన్నాడంటే మన భూమి మీదకి ఎందుకు వచ్చినట్టు అన్నాడు. అంటే భూమి మీదకి నీ దేహం నా దేహం కూడా ఇదే కార్యక్రమం నిమిత్తం వచ్చింది. ఏమి లేకపోతే ప్రారంభం, అది ఏమి లేకపోతే ఇంకా మనం ఎందుకు వచ్చినట్టు. రాక్షస సంహారం లేదు, మహాత్ముని ఋషిని అనుగ్రహించే పని లేదు, మన భూమి మీదకి ఎందుకు వచ్చినట్టు పనే ఉంది. ఈ భూమి మీదకి వచ్చింది అంటే దేహం ఏ పని మీద వచ్చిందో ఆ పని మీద అలా ఆ దేహం నడిచి వెళ్ళిపోతా ఉంటుంది. మీరు బాగా అర్థం చేసుకోండి, దేహం ఏ పని, రాముడు శరీరం కూడా అది సమిష్టి ప్రారంభం అంటారు. సమిష్టి ప్రారంభం అంటే దుష్టులు చేసే పనులు, శిష్యులు మంచివాళ్ళు చేసే పుణ్యం, ఇవన్నీ కలిపి తీసుకొస్తుంది. వాళ్ళకి వ్యక్తిగతమైనటువంటి ప్రారంభం ఉండదు, సమిష్టి ప్రారంభం. వాళ్ళకి సొంత ప్రారంభం అంటే ఏముండదు. రాముడు, రావణాసురుడు సీతను ఎత్తిపోతాడు, అందరూ దుఃఖపడితే బ్రహ్మదేవుడు సంతోషించాడు, నా బాగా ఎత్తిపోతున్నాడు. ఆడి పేరే బ్రహ్మదేవుడు. సీతను రావణాసురుడు తీసిపోతాంటే అందరూ విలపించారట. నీకు అర్థం, అందరూ బాధపడ్డారు, అందరూ బాధపడ్డారు. ఒక బ్రహ్మదేవుడు మటుకి మా బాగా తీసిపోతున్నాడు అని సంతోషించాడు దేవుడు. నీకు అర్థమవుతుందా? వాడు దేవుడే, బ్రహ్మదేవుడు అంటే మన సృష్టి నడిపేవాడు ఆయనే కదండి. అయితే ఆయన మటుకి సంతోషించాడు, మిగతా వాళ్ళు అందరూ దుఃఖపడ్డారు. ఆడు ఎందుకు సంతోషించాడు? ఈ రావణాసుడు, రావణాసుడు అన్న అనుచరులు ప్రజల్ని పీడిస్తున్నారు, ప్రజల్నే పీడిస్తున్నారు. వాడు సీతను పట్టుకెళ్తలేదు, మరణాన్ని పట్టుకెళ్తున్నాడు అని సంతోషించాడు. ఇలాగే సీతను తీసిపోతున్నారు, సీతను తీసిపోతున్నాడు అనుకుంటున్నారు. వాడు సీతను ఆడు చావాడు పట్టుకెళ్తున్నాడు, బ్రహ్మదేవుడు ఆడు ఈ రూపంలో ఆడు చచ్చిపోతాడు రాముడి చేతిలోను. అంటే రాముడు భార్యను తీసుకెళ్ళాడనుకోండి, అసలు రావణాసుడి దగ్గరికి వెళ్ళలేడు. రావణాసుడు అలా ఉంటాడు, జనాన్ని పీడించడం మానడు, జనాన్ని పీడించడం మానడు. అంచేది వాడు బ్రహ్మదేవుడికి చాలా సంతోషం వచ్చేస్తున్నాడు. వాడు సీతను తీసుకెళ్తున్నాడు, మరణాన్ని తీసుకెళ్తున్నాడు, అది పేరు వదిలిపోతుంది. ఎంచేది రాముడు, మామూలుగా వీళ్ళు దేవత వల్ల చావడాడు. మహావిష్ణువు రాముడు అవతారం వల్ల వాడు చావాలి, కానీ దేవత వల్ల వాడు చావడం. ఎవడో రావణాసుడు అయితే అందరూ దుఃఖపడతాడంటే బ్రహ్మదేవుడు సంతోషించాడు, సీతమ్మను తీసుకుపోతాడు. అది సీతమ్మను తీసుకెళ్ళకపోతే రావణాసుడికి మరణం లేదు. అలా దేహ ప్రారంభం ఎలా ఉంటుందని, సమిష్టి ప్రారంభం. దశరథకి ఈ చేతితోడు కర్మకాండ చేయలేడు. ఎవరు చేస్తాడని రాముడితో చెక్క జటాయుకి చేశాడు. దాని అదృష్టం కాదు, జటాయుకి ఆయన చేతితోడే కర్మకాండ చేశాడు. కర్మకాండ చేసి మహర్షులు, మహాయోగులు ఏ ఉత్తమ లోకాలకు వెళుతున్నారు, జటాయు నువ్వు కూడా ఇల్లు అన్నాడు. అది రామాజ్ఞ. అదేమిటది? రామాజ్ఞ. అంటే దశరథ దగ్గర లేని అదృష్టం వీడికి వచ్చింది. ఎవరికి? జటా. ఉరికే మహర్షులు యోగులు ఏ లోకానికి వెళ్తున్నా వాళ్ళ లోకానికి వెళ్ళి అనేసి ఊరుకోలేదు. ఆ జటా యొక్క శరీరాన్ని తన చేతులు దాన్ని నిప్పి పెట్టి దహనం చేశాడు. అది జటా యొక్క పుణ్యం. తన చేతులతోటే ఆ చితి పేర్చి దహనం చేశాడు. ఎవడో రాముడు. అది దశరథ దగ్గర లేదు అదృష్టం. ఎవరికి వచ్చింది? జటాయుకి వచ్చింది. అది ప్రారంభం. అది జటాయు దేహంలో ఉన్న ప్రారంభం. జటాయుకి దేహంలో ఉన్నటువంటి ఆ ప్రారంభం. అంటే దాని పుణ్య ప్రారంభం ఏదో ఉంది. ఎవరికి? జటాయు. భగవంతుడు స్వయంగా అంత్యక్రియలు చేశాడు జటాయు. తండ్రికి లేదు, దశరథుడికి అంతే అంత్యక్రియలు రాముడు చేయలేదు. దాని పుణ్యబలం, ఎవరి జటా యొక్క పుణ్యబలం. ఇవాళ ఎవరో ఎక్కువ జపం గురించి అడుగుతున్నారు, జప ధ్యానముల గురించి ఎక్కువ అడుగుతున్నారు. జప ధ్యానముల గురించి ఎక్కువ అడుగుతున్నారు. రామాయణంలో వాల్మీకి ఒక మాట చెప్పాడు, నేను భద్రాచలం వెళ్ళి వచ్చాక రాముడు జ్ఞాపకం వస్తుంది. వాల్మీకి ఏమని చెప్పాడంటే, దుష్టులు ఉన్న చోట, పాములు ఉన్న చోట మీరు తిరగక్కడ. ఎక్కువ పాములు మసులు తినాలనుకోండి, అక్కడికి వెళ్ళి కూర్చుంటాం మనం, దుష్టులు కూడా అందుతాయి. ఇది వాల్మీకి చెప్పాడు. దుష్టులు ఉన్న చోట పాములను ఉన్నచోట జాగ్రత్తగా ఉండడం. ఆ దుష్టులు ఏం చేస్తారని నీరాళ్ళకి ఏమో అపకారం చేయక్కల చేసేస్తారు. మీరు వాళ్ళకి అపకారం ఏం చేయక్కర్లేదు. మీరు దుష్టులు, వాళ్ళు మీకు అది వాళ్ళ స్వభావం. వాళ్ళు ఏం చేస్తారు, మీరు ఏమేమి అపకారం చేయకపోయినా వాళ్ళు మీకు అపకారం చేసేస్తారు. పావు ఉందని కూడా ఒకసారి కరి చేస్తున్నా. అంటే దుష్టులు ఉన్న చోట, పావులు ఉన్న చోట మీరు దూరంగా ఉండాలి కానీ అది కరిచేసింది, అన్యాయం చేశాడు ఇలా మీరు అనుకోవడం ఆశ. వాళ్ళకి దూరంగా ఉంటాం మీరు బలిసి, అంటే వాళ్ళని విమర్శించక్కర్లేదు. విమర్శలు అనాల్సిన వాళ్ళకి దూరంగా ఉంటే సరిపోదు. ఇప్పుడు తాగిపోతే ఎక్కడన్నా కనిపిస్తారని కూడా వాళ్ళతో మనం చాలా మర్యాదగా మాట్లాడాలి. ఏ బాగున్నారా, అంత బాగున్నారా, నీ ఆరోగ్యం బాగా గౌరవంగా మాట్లాడితే వెళ్ళిపోతారు, లేకపోతే మనం తిట్టేస్తారు పోతాం. మీరు ఎవరైనా సాగుపోతే వాళ్ళకి అనిపిస్తే మీరు ఆయన చాలా మర్యాదగా మాట్లాడాలి, మీరు చాలా బాగున్నారు, మీరు చాలా ఉత్తమం అనాలి, ఇలా అంటే మన జోలికి రారే వెళ్ళిపోతారు. అయ్యే వాళ్ళు మీకు ఏం చెప్పాలి, దుష్టులు ఉన్న చోట, పాములు ఉన్న చోట అక్కడికి వెళ్ళి కూర్చుంటే మీది తప్పు వస్తుంది, దూరంగా ఉండడం. ఏం చేయాలి వాళ్ళకి, వాళ్ళకి అశాంతి తీసుకో. వాళ్ళకి జనరల్ గా ఇతరులకు అపకారం చేయడం స్వభావం ఇచ్చే ఉంటాం. పేలు ఎందుకు కొడుతుంది, పేలుకి మనం ఏం అపకారం చేయకపోయినా కొడుతుంది. దాని నేచర్ అది, ఏంటది దాని నేచర్, పుట్టుకతోటి ఒక స్వభావం. ఆ స్వభావాన్ని జయించుకునే నీకు ఆత్మజ్ఞానం కలగదు. స్వభావం ఎక్కడ ఉంది, మనస్సులో ఉంది. ఆ మనస్సులో నీకు బయట పడితే కదా నీకు అమృతాలు. స్వభావం ఎక్కడ వస్తుంది, అనేక జన్మల నుంచి వస్తుంది మనకి, అది మనస్సులో ఉంటుంది. స్వభావం ఎక్కడ ఉంది మన దాంట్లో నుంచి నువ్వు బయటపడాలంటే ఎంతో కృషి చేయాలి, గురువు అనుగ్రహం ఉండాలి, కాలం కలిసి రావాలి, ఎంతో సాధన చేయాలి. అంటే నీతో నువ్వు పోరాడుకోవాలి, నీ లోపల నేను చోట నువ్వు పోరాడుకోవాలి, ఇతరుల చోట కాదు. అంటే మనం ఏం చేస్తామంటే ఇతరులను పరిశీలిస్తూ ఉంటాం. మన దగ్గర పెద్ద తప్పేంటి మనల్ని మనం పరిశీలించుకోం. మన దగ్గర పెద్ద తప్పేంటంటే అందరినీ పరిశీలిస్తూ ఉంటాం కానీ మనల్ని మనం పరిశీలించుకోం. ఇతరులను పరిశీలించడం వల్ల మనకి ఏమీ కలిసి రాదు, ఒక పైస కలిసి రాదు. వాళ్ళు మంచివాళ్ళు అవచ్చు, చెడ్డవాళ్ళు అవచ్చు, దానివల్ల నీకు ఏం కలిసి వస్తుంది, ఏమి కలిసి రాదు. వాళ్ళు మంచివాళ్ళని తెలుసుకునేది, చెడ్డవాళ్ళని తెలుసుకున్నావు, దానివల్ల నీకేం కలిసి రాదు. నిన్ను నువ్వు పరిశీలించుకొలిది, నిన్ను పరిశీలించుకొలిది నీకు చైతన్య స్థాయిపోయింది, జ్ఞానం వస్తుంది. ఇతరులను పరిశీలించుకొలిది నీకు అజ్ఞానం పడిపోదు. చీకటి చీకటి డార్కెస్ట్ నైట్స్, చీకటి చీకటిలో ఒకళ్ళకి పడిపోదు. నీకు ఇతరుల గురించి పరిశీలన, వాళ్ళు మంచివాళ్ళు వీళ్ళు చెడ్డవాళ్ళు అనుకోవటం నీకు ఏం కలిసి వస్తుంది, ఏం కలిసి రాదు. ఈ మంచి చెడ్డ కూడా మనస్సులో ఉంది. మనస్సు దాడితే మంచి లేదు, చెడ్డ లేదు, పుణ్యం లేదు, పాపం లేదు. మనస్సు దాడుతూ నిద్రలో మీకు పుణ్యం ఉందా లేదు, పాపం ఉందా లేదు, పునర్జన్మ ఉందా లేదు, అది ఏమి నిద్రలో మనస్సు ఉంటేనే ఇవన్నీ వస్తున్నాయి. మనస్సు ఉంటేనే ఇవన్నీ వస్తున్నాయి. మీరు ఈ మనసును ఓడగొట్టుకోవడం మానేసి ఏదో కల్పించి తీరుతున్నారంటారు భగవాన్. ఈ మనస్సు మాయ ఎంత ఎక్కడుంది, మనస్సులో ఉంది. స్వపర భేదం ఎక్కడుంది, మనస్సులో ఉంది. దాన్ని ఓడగొట్టుకోవడం మానేసి ఆ గొడవలు ఈ గొడవలు వేసి తిరుగుతూ ఉంటారు. అలా మనస్సును పరిశీలించడానికి కూడా కొంత పుణ్యబలం ఉండాలి, సత్కర్మ చేసి ఉండాలి. పూర్వజన్మల్లో సత్కర్మ చేసి ఉండాలి. యాదయాసుడు అంటాడు భారతంలో, ఆ పరమేశ్వరుడు అంటే చైతన్య స్వరూపుడు పరమేశ్వరుడు, వాడికి రూపం లేదు, నామం లేదు. వాడికి రూపం లేదు, నామం. మరి రూపం లేనిదని నామం లేనిదని నేను పట్టుకోలేకపోతున్నాను. అంటే నీకేదో రూపం కల్పించి నామం కల్పించి రూపం కల్పించి నేను ఉపాసన చేసుకుంటాను. ఇదంతా ఈ మనసును నిలబెట్టుకో. ఈ గొడవ చేసి నా మనసును కంట్రోల్ చేసుకోవడం, నా మనసుని కంట్రోల్ చేసుకోవడం. నీకు అసలు రూపం లేదు, నామం లేదు, కానీ ఏదో రూపం కల్పిస్తున్నాను, నామం పెట్టుకుంటున్నాను, అది స్మరించుకుంటున్నాను. ఎందుకంటే ఈ మనో నిగ్రహానికి తర్వాత ఇంద్రియ నిగ్రహం లేకుండా మనసుకు అంతర్ముఖం కలగదు. ఇంద్రియ నిగ్రహం లేకుండా మనసుకు అంతర్దృష్టి కలగదు, అంతర్ముఖం అంతర్దృష్టి కలగకుండా ఆత్మజ్ఞానం కలగదు. వ్యాసుడు అంటాడు కదా, నీకు రూపం లేదు, నామం లేదు, నువ్వు అంతటా ఉన్నావు, నువ్వు అంతటా ఉన్నావు. ఇక్కడ నుండి ఈ కాలం నుండి మరొక కాలంలో లేకపోతే ఈ ప్రాంతం నుండి మరొక ప్రాంతంలోకి నువ్వు దేవుడు ఎలాగవుతాయా? దేవుడే కావు, నువ్వు దేవుడే కావు. తర్వాత నీకు నువ్వు వాక్కి అందం, నువ్వు వాక్కి అందం. తర్వాత నీకు నా ఊహకి అందం, నా మనసు ఊహిస్తుంది, నా ఊహకే అందం, నా మాటకే అందం, నా మాటకి అందం. అయినప్పటికీ ఏదో స్తోత్రాలు రాసి నీ పేరు మీద చదువుతున్నాను. ఈ గొడవంతన మనవని అగ్రహాన్ని నా మనసుకు అందం, మాటకు కూడా అందం. అయినా కానీ దేవుడి మీద స్తోత్రాలు రాసి అందరూ ఆ పారాయణాలు చేసుకుంటున్నారు. ఎంచేత ఇవన్నీ నా మనసు నిగ్రహించడానికి కానీ నీకు స్తోత్రం అక్కర్లేదు. దేవుడికి స్వాత్రం, దేవుడికి ఇతరులు లేరు. ఇక దేవుడికి స్వాత్రం ఎందుకు? అయ్యా ఇవన్నీ ఎందుకు చేస్తానంటే నా మన నిగ్రహానికి, ఇంద్రియ నిగ్రహానికి ఇవన్నీ కల్పించేసుకుంటాను. జ్ఞానానికి కల్పించేమో అక్కర్లేదు, అజ్ఞానానికి కావాలి కల్పించడం. సరే నువ్వు అంతటా ఉన్నావు, లేని చోట అంటావు లేదు. నువ్వు అంతటా ఉన్నావు. ఎవరినే వ్యాసుడు చెబుతున్నాడు, పరమేశ్వరుడు సర్వేస్తాడు, సర్వము తెలిసిన వాడు సర్వేస్తాడు. సర్వానికి ప్రభువు సర్వేస్తాడు. నువ్వు అంతటా ఉన్నావు, నువ్వు లేని చోటు అంటలేదు, నువ్వు లేని చోటు అంటలేదు. భగవాన్ అనవరు చివరి రోజుల్లో ఏదో మీరు వెళ్ళిపోతున్నారు, మేము ఉండిపోతున్నాం అన్నారు. ఆయన ఇంకా 4 రోజులు శరీరం విడిచిపెడతారనుక మీరు వెళ్ళిపోతున్నారు, మేము ఉండిపోతున్నాం. యూ టు డై ఐ టు లివ్. మీరు వెళ్ళిపోతున్నారు, మేము ఉండిపోతున్నాం. అంటే ఆయన అన్నారు, వెళ్ళిపోతున్నారంటే వెళ్తాను. నేను లేని చోటు అంటూ వెళ్ళిపోవటం ఉంటుంది. నేను లేని చోటు అంటూ ఉంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు, నేను అంతటా ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్తాను? ఇప్పుడు నేను లేననుకోండి, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, భీమవరం లేననుకోండి, భీమవరం వెళ్ళొచ్చు. నేను అంతటా ఉన్నప్పుడు ఇంక వెళ్తానికి ప్లేస్ ఏది అన్నాడు. అది దేహాభిమానం ఉన్నవాడికి, ఆ దేహంతో మమకారం ఉన్నవాడికి, అంటే మమకార శూన్యుడికి కానీ వాడు అంతటా ఉండడం సంగతి ఆడికి తెలియదు. మమకార శూన్యుడికి మటుకే, అహంకార శూన్యుడు మమకార శూన్యుడి మటుకే వాడు అంతటా ఉన్నాడని సంగతి తెలుస్తుంది. కానీ ఆ దేహాన్ని అనుకున్నది కాదు, ఎక్కడో ఒక రూపానికి, ఒక పేరుకి, ఒక ప్లేస్కి ఉంటాడు. అంతటా ఉన్న నిన్ను అంతటా వ్యాపించడం. నిన్ను కాశీలో ఉన్నాడు, రామేశ్వరంలో ఉన్నాడు, అరుణాచలంలో ఉన్నాడు, ఇంకెక్కడ లేడు. అని నేను పరిమితం, నువ్వు చాలా పెద్దవాడు ఉన్నాను, నిన్ను పరిమితం చేసి ఇలా యాత్రలకు తిరుగుతున్నా అన్నాడు. అంతటా వ్యాపించిన నిన్ను ఏదో ఒక దేశానికో ప్రాంతానికో క్షేత్రానికో పరిమితం చేసి నేను ఇలా తిరుగుతున్నాను, మరి ఇవన్నీ ఎందుకు నా నమ్మనో మనో నిగ్రహానికి అన్నాడు. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది అంటే మనసు కల్పితం, మనస్సు కల్పితం. దాన్ని కంట్రోల్ చేయడానికి మిగతా విషయాలను కల్పిస్తాం. మనస్సు కల్పించమే, మనస్సు నిజమైతే గాఢ నిద్రలో కూడా ఉండాలి. మనస్సు కల్పితమే, అది కల్పితం కాబట్టి కల్పితం ఏం చేస్తుంది? కల్పితం ఏం చేస్తుంది? అది కల్పిస్తూ ఉంటుంది. కానీ మనస్సు చూసేది, మనస్సు ఆలోచించేది, మనస్సు ఊహించేది, మనసు ఎంత నిజమో మనసు ఊహించే విషయాన్ని కూడా అన్ని అబద్ధం. మనసు ఎవడ కోణంలోంచి ఆడు చూస్తాడు. ఒక అమ్మగారు ఉన్నారనుకోండి, భగవాన్ మాట చెప్పారు, ఒక అమ్మగారు ఉన్నారు, కొంతమంది ఆవిడ వదిన అంటారు, కొంతమంది వాళ్ళ అమ్మ అంటారు, మీకు అర్థం వచ్చిందా? కొంతమంది మరదలు అంటారు, మీకు అర్థం వచ్చిందా? ఒక ఆవిడ మా అత్తగారు అంటారు. ఇంతకు ఎవరావిడ? నీ అత్తగారా లేకపోతే నీ వదిన? ఎవరెవడన్నారు? ఇవంటి నీ మనవ కల్పించడం. ఎవరు చెప్పండి మీరు? ఒకడేమో మా అమ్మ అంటాడు, ఇంకోటేమో మా వదిన గారు అంటాడు, ఇంకోటి మా మరదలు అంటాడు. మీకు అర్థమవుతుంది? ఇందులో ఎవరెవడు? అత్తగారా లేదా మరదలా? ఇవన్నీ మనవ కల్పించాలి, ఇవన్నీ మనవ కల్పించాలి. ఒకడు నా భార్య అంటాడు, ఇంకోటి మా అమ్మ అంటాడు, ఇంకోటి మా మరదలు అంటాడు, ఇంకొక ఆవిడేమో మా కోళ్ళు అంటాను. ఇందులో ఎవరైనా ఆవిడ ఎంత నీ మనసుకి మనం కనిపిస్తాను. అయితే మనో నిగ్రహం అంటే ఆ మనో నిగ్రహం ఇంద్రియ నిగ్రహం ఈశ్వరుని దయ లేకుండా సాధ్యం కాదు. ఆ రెండు నిగ్రహం మనో నిగ్రహం ఇంద్రియ నిగ్రహం అవి నువ్వు సాధన చేస్తావు, ఏదో ప్రయత్నం చేస్తావు. కానీ ఈశ్వరుని దయ లేకుండా లోపల ప్రభువు ఉన్నాడు, మనకు యజమాని ఉన్నాడు, మన భర్త లోపల ఉన్నాడు, వాడి దయ లేకుండా అది అనగదు. లోకాన్ని జయించడం అంటే ఊరికే మనుషుల్ని చంపేసుకెళ్ళి అలెగ్జాండర్ లాగా మరొకటి లాగా అశోకుడి లాగా, అశోకుడు కూడా అనేక రాజ్యాలు ఆక్రమించుకున్నాడు. లోకాన్ని జయించడం అంటే మామూలుగా అందరిని ఆక్రమించుకోవడం కాదు, అందరినీ ఆక్రమించుకోవడం కాదు. లోకాన్ని జయించడం అంటే నువ్వు ఎకరం కొనుక్కోవడం కాదు, ఇతరుల యొక్క రాజ్యాన్ని ఆక్రమించుకోవడం కాదు. అందుకే లోకాన్ని జయించడం లోకంలో ఉన్నవన్నీ కామక్రోధాలు, లోకంలో అన్నీ రాగద్వేషాలు. లోకంలో ఉన్నది ఏంటి? కామక్రోధాలు, రాగద్వేషాలు. తర్వాత నిన్ను కొంతమంది స్తోత్రం చేస్తారు, కొంతమంది నిందిస్తారు. కొంతమంది నిందిస్తూ ఉంటారు, అది చేస్తూ ఉంటారు. ఈ ప్రకృతి సంబంధించిన గొడవలు నీ మనసు మీద ప్రభావం, నీ మీద ప్రభావం ఉండకపోతే వాడు లోకాలు జయించు. లోకాన్ని జయించడం అంటే రాష్ట్రాన్ని ఆక్రమించుకోవడం కాదు. అంటే ప్రకృతి గొడవలు చాలా ఉంటాయి, రాగద్వేషాలు ఉంటాయి, ఇష్టాయిష్టాలు ఉంటాయి. నీకు అర్థమైంది, ఉన్న వాళ్ళని లేని వాళ్ళని ఏమి రకరకాలుగా మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళని గొడవ అంతా ఉంటుంది కదా. వీటి ప్రభావం నిన్న ఎవరు పొగుడుతూ ఉంటారు, నేను పొగుడుతూ ఉంటారు. రామాయణ కల్పవృక్షం ఒకటి రాస్తే రామాయణ విషవృక్షం ఒకటి రాశాడు. రాముడి కల్పవృక్షం కాదు, వాడు విషమని ఒకటి రాశాడు. రాముడు దేవుడు అనుకుంటే రాముడు దేవుడు కాదు, విషమని ఒకటి రాశాడు. లోకల్ ఇవన్నీ ఏంటి? ఇవన్నీ లోకం, ఇవన్నీ లోకం. అది పార్టీలు ఉంటాయి లోకంలో. ఒకసారి వివేకానంద నాడు రామకృష్ణ పరమశ్రమే ఏమన్నా మీ దగ్గర కూర్చున్నప్పుడు నాకు బాగానే ఉంటుంది, బయటికి వెళ్ళి చూసినప్పుడు కొంతమంది దేవుడు ఉన్నాడు అంటున్నారు, కొంతమంది లేడు అంటున్నారు, ఎందుకంటే నన్ను ఏం చేయమంటారు బయట. నరేన్ ఏమన్నాడంటే ఏమంటారు, ఏదో లోకంలోకి వెళ్ళేప్పుడు కొంతమంది దేవుడు ఉన్నమాట నిజం అంటున్నారు, దేవుడు లేడని కొంతమంది అంటున్నారు. ఎందుకు నా మాట ఏంటన్నాడు, ఓ పని చేయి నువ్వు, దేవుడు లేడనే పార్టీలో చేరక దేవుడు ఉన్నాడు పార్టీలో చేరన్నాడు. ఏదో పార్టీలో చేరతానంటున్నారు, ఆ మంచి పార్టీలో ఏదో చేరను. దేవుడు ఉన్నాడని చెప్పేవాళ్ళు పార్టీలో చేరు, దేవుడు ఉన్నాడని చెప్పేవాళ్ళతో సహవాసం చెయ్యి, దేవుడు లేడనే వాళ్ళతో చేరకు. దేవుడు లేడు నువ్వే చెబుతున్నావు కదా, రెండు గొడవలు ఉన్నాయని. మంచి గొడవలు రాకు, చెడ్డ మంచి గొడవలే కదా, చెడ్డ గొడవలోకి వెళ్తే ఎందుకన్నాడు రామకృష్ణుడు. సరే, ఎవరో భక్తుల ఇంటికి వెళ్తాడు. రమణ మహర్షి గారికి భక్తుల ఇంటికి ఇది అలవాట్లేదు. రామకృష్ణ మహారాజు ఎవరైనా పిలిస్తే ఎవరు కలకత్తా, ఎవరైనా పిలిస్తే మా ఇంటికి వచ్చి చూసేవాళ్ళని అంటే వెళ్ళేవారు. దగ్గర భక్తులు ఉంటే నలుగురు ఐదు ఉంటే ఆయన తీసుకెళ్ళేవాడు కూడా, ఆయన తీసుకెళ్ళేవాడు. హౌస్ విజిట్స్ ఉండి ఆయన ఎవరికి, రామకృష్ణుడు. ఒకసారి అడిగినే కూర్చు, ఒకరి ఇంటికి వాళ్ళు పిలిచారు, లోపలికి వెళ్ళకుండా అడిగినే కూర్చున్నాడు. వాళ్ళు అడిగినే కూర్చున్నాడు, అడిగినే కూర్చుంటే వీడికి సలహాలకి భైరవి బ్రాహ్మణు అని ఒక బ్రాహ్మణ అమ్మ ఆవిడ, ఆవిడ పెళ్లి చేసుకోలేదు. తోతాపూర్ అని ఒకడున్నాడు, వాళ్ళిద్దరు వీడికి సలహాలు చెప్పారు రామకృష్ణ పరమహంస. రామకృష్ణ పరమహంసకి ఆధ్యాత్మిక అభివృద్ధిలోకి రావడానికి వాళ్ళు గురువులు అని చెప్పడం, సలహాలు చెప్పారు తాతాపురం భైరవి బ్రాహ్మణి. ఆవిడ బ్రాహ్మణులు ఆవిడి, ఆవిడ పెళ్లి చేసుకోలేదు భైరవి. రామకృష్ణ పరమహంసకి నువ్వు ఇలా ఉండాలా అలా ఉండాలని కొన్ని సలహాలు చెప్పి. అంటే రామకృష్ణ పరమహంసలో గుణం ఉంది, ఎక్కడ మంచి ఉన్నా మనం తీసుకోవాలి, ఏ ముఖంలో సరస్వతంగా మనం తీసుకోవాలి. ఇంకా కపటం ఎలా ఉంటుంది అని తెలియదు, అలా కపటం ఎలా ఉంటుందో తెలియదు, మా ఎలా ఉంటుందో తెలియదు. అందుకే అయ్యి ఏ ఎవరు చెప్పినా మంచి ఉంటే స్వీకరించేవాడు. ఇలా అడిగినే కూర్చున్నాడు, భైరవి బ్రాహ్మణం లోపలికి వస్తుంది. ఈయన వెళ్ళేవాడికి లోపల భైరవి బ్రాహ్మణం, రామకృష్ణ నువ్వు అడిగి మీద కూర్చున్నావా, కానీ రామకృష్ణ భైరవి బ్రాహ్మణుడు మంచి మాటలు చెప్పినా రామకృష్ణుడికి ఆ రామకృష్ణ ఎంత పరమ పవిత్రుడో ఆవిడికి తెలుసు. ఎవరికి? భైరవి బ్రాహ్మణ. వాళ్ళు ఏదో టిఫిన్ పళ్ళుల్లో పెట్టి ఏదో టిఫిన్ పెట్టారు. ఆవిడ భైరవ బ్రాహ్మణ భైరవ బ్రాహ్మణకి ఏదో ప్లేట్లు వేసి పెట్టారు. అప్పుడు ఆ ఇంటి వాళ్ళు ఏమంటున్నారంటే ఆయన ఏంటి అడిగి మీద కూర్చున్నాడంటే లోపలికి రమ్మనంటే తింటారు అని చెప్పి, అంటే భైరవి బ్రాహ్మణ అందే స్వామి మిమ్మల్ని లోపలికి రమ్మాట్లాడు, ఎక్కడైతే తింటే గదిలో తింటే ఉంది అడిగి మీద తింటా తినేది ఇలా తింటాడు. కొంతమంది ఏం చేస్తారంటే నలుగురిలో కూర్చున్నప్పుడు తక్కువ తింటారు, నలుగురిలో కూర్చున్నప్పుడు దొంగచాటు ఒక్కడ ఉన్నప్పుడు ఎక్కువ తినేస్తారు. కొంతమంది పెళ్లి బంచులో భోజనాలు బూర్లు వడ్డిస్తాను నాకు వద్దని నాకు వద్దని అంటారు, అది పెద్ద కపటాలు. అది ఆకలిగా ఉన్నా అంటే వాళ్ళ దగ్గర మనం ఏం తినరీలు అనుకోవాలి, నాకు వద్దని. వాళ్ళు ఒంటరిగా తింటే ఒంటరిగా కూర్చుంటే 10 బూర్లు తినేస్తారు, బంచులో కూర్చుంటే వద్దన్నది ఒక బూరు చాలండి వద్దు వద్దంటారు. అంటే లోపల ఒకలా ఉన్నారు బయట ఒకరు, లోపల నల్లగా ఉన్నారు బయట తెల్లగా ఉన్నారు, లోపల ఎలా ఉన్నారు శుద్ధ నలుపు బయట మడికి తెల్లగా ఉన్నారు సినిమా తారగా ఉన్నారు. రామకృష్ణుడు కదా లేదు ఏమంటే అడిగినే కూర్చున్నాం కదా అడిగినా తెచ్చాను తినేసి వెళ్ళిపోతామా ఏదో ప్లేట్ చేయం. అప్పుడు భైరవి బ్రాహ్మణు అంది ఏమంటే అడిగి అడిగి మీద తెచ్చేమంటున్నాడు స్వామి మేము లోపల తింటాములండి ఆయన బయటకి తెచ్చేవాడు. అది రామకృష్ణుడు చెప్పింది మాట ఆ భైరవి బ్రాహ్మణ యజమానురాలతో చెప్పండి, ఆయన లోపల ఎందుకు తినమంటున్నామండి, ఎక్కడ కూర్చుని ఎక్కడ కూర్చున్నా ఆ ప్లేటే, ఎక్కడ తిన్నా వంటింట్లో తిన్నాదే మా డ్రాయింగ్ రూమ్లో తిన్నా అడిగి మీద తిన్నా అదే కదా అదే పేరు అంటే అప్పుడు ఆయన ఇంటి యజమానురాలు ఆయన బయట కూర్చుని అక్కడికి తెచ్చేయమంటున్నాడు, అక్కడ తినటానికి అక్కడికి తెచ్చేయమంటున్నాడు, మేము లోపలికి రమ్మంటున్నాం ఓ భైరవి బ్రాహ్మణే నేను లోపలికి రమ్మని ఎందుకంటున్నా అని చెప్పమంటావా, రామకృష్ణుడు లోపలికి వస్తే మా ఇల్లు కాశీ అవుతుంది. గురువుని దగ్గర పెట్టి గురువు లోపల ఉండదు శిష్యుడు బయట ఉన్నాడు అంటే ఆవిడ రామకృష్ణుడు అన్న పవిత్ర గ్రహణ అని నేను ఎక్కడ తిన్నా ఓటేనా అంటాను భైరవ బ్రాహ్మణ్ ఆవిడ ఎలా అంటున్నాడు రామకృష్ణుడు వాడిని మేము ఎందుకు రమ్మన్నా చెప్పమంటారు లోపలికి, ఎక్కడ తిన్నా ఫుడ్ ఒకటే ఆ గారెలే అక్కడ లోపల తిన్నా ఒకటే బయట తిన్నా ఒకటే ఆయన లోపలికి రమ్మని మేము ఎందుకు అంటున్నామని చెప్పమంటావు బ్రాహ్మణే, మా ఇల్లు కాశీ అవ్వాలి రామకృష్ణుడు లోపలికి వస్తే కాశీ అవ్వచ్చు అంటే రామకృష్ణుడు అంత తెలుస్తుంది రామకృష్ణుడికి. అంత ఇప్పుడు కృష్ణుడు అవతారంలోకి వచ్చినప్పుడు చాలా కొద్ది మందికే తెలిసాయన మొట్టమొదటి కృష్ణుడు అవతార పురుషుడు అని గ్రహించింది భీష్ముడు. మొట్టమొదటిలో శ్రీకృష్ణుడు అవతార పురుషుడని గ్రహించింది భీష్ముడు. ఏం చేత ఈయన జ్ఞానం ఆయన జ్ఞానం ఈయన జ్ఞానం ఆయన జ్ఞానం అంటే ఆయన ఒక జ్ఞానం ఇంకో జ్ఞానం గుర్తించాలి కానీ అజ్ఞాని జ్ఞానాన్ని గుర్తించలేడు. ఒకళ్ళు గుర్తించడానికి ప్రయత్నం చేస్తే తన అజ్ఞానాన్ని తీసుకెళ్లి జ్ఞాని అని ఆరోపిస్తాడు. జ్ఞానీయుడికి అర్థం కాడు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే దగ్గర ఏముంది అజ్ఞానం ఉంది అది తప్పించి ఇంకేం లేదు, వీడు అజ్ఞానాన్ని తీసుకెళ్లి జ్ఞాని అని ఆరోపిస్తాడు. మా ఇల్లు లోపల రమ్మంటున్నాం తినేది అదేనండి లోపలికి ఎందుకు రమ్మంటున్నాం, మా ఇల్లు బెనారస్ వాళ్ళు అంటే వాడు చిన్నప్పుడు అలా అనుకున్నాడు, వాళ్ళు ఇలా అంటున్నారు ఇల్లు ఇలా ఉన్నారు దేవుడు ఉన్నాడు ఇప్పుడు నీకు అది ఉంది కాబట్టి ఉన్నవాళ్ళు దేవుడు ఉన్నాడని చెప్పేవాళ్ళు కూడా తిరిగిపోయి లేడని చెప్పేవాళ్ళు కూడా తిరిగే కంటే ఇలా జపం గురించి నరసింహరావు రెండు కాళ్ళు జపం గురించి అని అడుగుతున్నారు. అంటే నువ్వు జపం ఓం నమో నారాయణాయ లేదా ఓం నమో భగవతే శ్రీ రమణాయ ఎవరో ఒకరు ఓం నమో భగవతే శ్రీ రామకృష్ణాయ లేదా ఓం శివాయ నమ ఏదో ఒకటి నీకు ఏది చేసినా అన్ని తలంపులు జీవితం అంతా తలంపులు నీకు అర్థం వస్తుంది, చనిపోవడం తలంపు పుట్టడం తలంపు మీ ఉద్రేకం తలంపు మీ సంతోషం తలంపు మీ దుఃఖ చనిపోవడం కూడా నిజం కాదు అది కూడా తలంపే, మనం పుట్టామనుకుంటున్నాం అది కూడా అది నిజం కాదు అది తలంపే అది తలంపే, నీకు ఎప్పుడైనా సంతోషం వస్తుంది అది తలంపే, కానీ నీకు ఎప్పుడైనా దుఃఖం వస్తుంది అది తలంపే, నీకు ఎప్పుడైనా కోపం వస్తుంది అది తలంపే, నీకు లేకపోతే కోపం లేక ఉంటారు, ఒకసారి మామూలుగా ఉంటారు మీరు అది తలం. జీవితంలో సత్య ఇక హృదయంలో ఉండేటువంటి ఒక నిజం తప్పించి మొత్తం అన్ని తలంపులు. అయితే తలంపుకి ఇది అందదు, ఏది నీ హృదయంలో నిజం తలంపుకి అందదు, తలంపుకి అందదు కాబట్టి లేదనుకుంటున్నావు, ఉన్నదాన్ని లేదనుకుంటున్నావు. ఉన్నదే అయితే నీ తలంపుకి అందదు, నీ మాటకి అందదు, నీ మనస్సుకి అందదు, నీ ఇంద్రియాలకు అందదు, అంచేది లేదనుకుంటున్నావు. అది నిజంగా లేదనుకోండి రామకృష్ణుడు కూడా అనుభవంలోకి రాదు. అది నిజంగా లేదనుకోండి అక్కడ వస్తువు రామకృష్ణుడు కూడా అనుభవంలోకి రాదు. అన్ని తలంపులు జీవితం, నీకు ఎప్పుడైనా సంతోషంగానే తలంపే, కొంతమంది దెంగ పెట్టుకుంటారు దేని అది తలంపులే, అన్ని తలంపులే. ఒక ఈ వృత్తంలో ఒక నిజం ఉంది, దానికి పుట్టిక ఎలా ఉంటుందో తెలియదు, దానికి చావు ఎలా ఉంటుందో తెలియదు, దానికి తర్వాత దుఃఖం ఎలా ఉంటుందో తెలియదు, దానికి దుఃఖం అశాంతి ఎలా ఉంటుందో తెలియదు. అది దాని స్వరూపమే శాంతి, దాని స్వరూపమే సుఖం, దాని స్వరూపమే ఆనందం, దాని స్వరూపంలో ఉండటం. మనం మీ దేహానికి మరణం వస్తుంది కదా, ఏదో రణం వచ్చినప్పుడు దేహం చనిపోయిన తర్వాత కూడా మనం ఉంటాం అనుభవం మీకు అనుభవం మనసుకు అతీతం, ఇంద్రియాలకు అతీతం, నీ శరీరానికి అతీతం. ఆ మనస్సు దేహం మరణించేటప్పుడు, దేహం మరణించేటప్పుడు నీకు అనుభవం ఉందనుకోండి, ఏది లోపల నీకు సద్వస్తువు పట్ల తారత్యం, మనకు శరీరంతో ఏకత్వం ఎలా ఉంటుందో ఈ జ్ఞానికి లోపల నిజంతో ఏకత్వం ఎలా ఉంటుంది. మనకి శరీరంతో ఏకత్వం ఉంది కదా, ఈగల వాళ్ళనేమో దోమల వాళ్ళనే శరీరంతో ఏకత్వం ఉంటుంది కదా. ఈ శరీరాన్ని ఎవరైనా పొగిడితే సంతోషిస్తాం, విమర్శిస్తే దుఃఖపడతాం. ఈ నీ శరీరంతో నువ్వు కాని దానితో నీకు ఏకత్వం ఎలా ఉందో, నువ్వు కాని శరీరంతో కాని మనస్సుతోటి నీకు ఏకత్వం ఎలా ఉందో, అలా నీ లోపల నిజంతో ఏకత్వం ఉంటే నీకు కనసారి జన్మ. అది మీరే చూసుకోవాలి, అది మీరు లోపల వాచింగ్ ఉండాలి, ప్రతి మనిషికి వాచింగ్ ఉండాలి. దాని సహనం పెంచుకోవాలి. ఏంటది సహనం లేని మనిషికి చిన్న విషయాలు కూడా పెద్ద విషయాల కన్నా ఉంటాం. సహనం లేకపోతే మన హృదయం యొక్క లోతులు పెరగవు, అంటే బరువు పెరగం, తేలిగ్గా ఉంటాం. సహనం ఉంటే హృదయం యొక్క లోతులు పెరుగుతాయి, హృదయం యొక్క లోతులు పెరగకుండా జ్ఞానం రాదు. జ్ఞానం అనేది పైనుంచి పోసేది కాదు, కుంకుడి కాదు పోల్చుకుంది, లోపల నుంచి ఊరేది, అది లోపల నుంచే రావాలి. అంటే మనం వరి కొంతమంది ఏదో విషయం గురించి వరి పడతా ఉంటారు. అది మొట్టమొదటి చేయవలసింది ఏంటంటే వరి ఆపు చేయాలి ముందు. కొంతమంది ఏదో కల్పించుకుంటారు, వాళ్ళు వరి పడిపోతూ ఉంటారు. నువ్వు మొట్టమొదటి సాధనలో మొట్టమొదటి చేయవలసిన పని ఏంటంటే వరి ఆపు చేయాలి. ఏం చేయాలి, నువ్వు వరి పట్టడం వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోరు, వరి పడకుండా ఉండటం వాళ్ళు చిన్నవాళ్ళు. నువ్వు వరి పట్టడం వాళ్ళకి ఏం ఆయుర్దాయం పెరగదు, అది పెద్ద చదువులు వచ్చేవు, పెద్ద ధనవంతులు ఎవరు. ది గ్రేటెస్ట్ థింగ్ ఇస్ టు స్టాప్ వాళ్ళు. నువ్వు చేసే పెద్ద సాధన ఏంటంటే లోకంలో నీ కుటుంబ విషయం గురించి కానీ లోకంలో విషయం గురించి కానీ ఏ విషయం కూడా వరి పడదు. ఏం చేద్దంటే నువ్వు వరి పట్టడం వాళ్ళు బాగుపడిపోరు, నువ్వు వరి పట్టడం వాళ్ళు క్షేమం కోరవచ్చు, వాళ్ళ యొక్క నువ్వు మనసులో సంకల్పించవచ్చు వాళ్ళు క్షేమంగా ఉండాలని. కానీ వరి పట్టడం వాళ్ళు ఏం అభివృద్ధిలోకి రారు. ది గ్రేటెస్ట్ ప్రపంచంలో గ్రేటెస్ట్ ఏంటంటే ది గ్రేటెస్ట్ థింగ్ ఇస్ టు స్టాప్ అవర్. మనం వరి పడుతున్నాం అనుకోండి, మీరు ప్రపంచంలో మనుషులను చూస్తున్నారు, వరి పడితే రహస్యం అంటే మనసు పాడైపోతుంది. తర్వాత ఇప్పుడు పేళ్ళలో ఉన్న వస్తువులు మట్టిలో కలిసిపోయిన వస్తువులు ఎలా ఉంటాయో వరి పట్టంలో మన మనస్సు ప్రకృతిలో కలిసిపోతుంది. మీరు ఎలా చూస్తాం మనుషులను అలా చూస్తాం, ప్రపంచాన్ని చూస్తూ ఉంటాం. లేదా ధనవంతులు ధనం లేని వాళ్ళు, చదువుకున్న వాళ్ళు చదువు లేని వాళ్ళు అలా చూస్తాం, లోకాన్ని చూస్తాం. నీకు అనుకోండి లోకం లోపల స్వరూపాన్ని వదిలేసి ఈశ్వర స్మరణ వదిలేసి మీకు అర్థమవుతుందా? అలా లోప అస్తమాన మీరు లోకం కూడా లోకాన్ని చూస్తుంటే నెమ్మదిగా మీ మనసు పాడైపోతుంది. మనసు పాడైపోయినది అశాంతి వచ్చేస్తుంది. మనసు పాడైపోయినది ఏమొస్తుంది? అవి మనిషి కూడా నీడ ఎలా వచ్చేస్తుందో లోకాన్ని ఎక్కువగా చూస్తుంటే ఇక వాళ్ళు ఇటువంటి వాళ్ళు వీళ్ళు ఎటువంటి వాళ్ళు ఆ వస్తువు ఇటువంటిది ఈ వస్తువు ఇలా లోకం గొడవలు ఉంటే మనస్సు శుభ్రంగా పాడైపోతుంది, అశాంతి వచ్చేస్తుంది. అప్పుడు మీకు వివేకం చచ్చిపోతుంది, ఇది నిజం ఇది నిజం కాదనేటువంటి బుద్ధి కూడా మీకు కలగదండి. ఇలా చూస్తూ ఉంటారు, వీళ్ళు మంచివాళ్ళు, వీళ్ళు చెడ్డవాళ్ళు, వీళ్ళు దానకర్ణులు, వీళ్ళు లోబిరు, ఏదో అనిపిస్తూ ఉంటుంది కదా మీకు అర్థమవుతుంది. అలా లోకానికి లోకానికి అసలు ఇంకోటి మనిషి కానీ పంచభూతాలు కానీ స్వతంత్రమైన ప్రవృత్తి తట్టుకు లేదు. దేవుడు ఎక్కడ కూర్చోమంటే మనం అక్కడ కూర్చోవాలి. కనిపిస్తున్న ప్రపంచానికి నడిపేవాడు ఈశ్వరుడు, అధ్యక్షుడు ఈశ్వరుడు. ఎప్పుడు గాలి మనం వస్తుందో అని తెలుసు, ఎప్పుడు భూకంపం వస్తుందో ఎప్పుడు ఆయనకి తెలుసు, ఎప్పుడు మన ముక్కులో గాలి ఆగిపోతుందో తెలుసు. ప్రపంచానికంతా ఇంత గొప్ప ప్రపంచం అనుకుంటున్నాను. ప్రపంచానికి స్వతంత్ర స్వతంత్రత లేదు, దాని ఇష్టం వచ్చినట్టు అది నడవటానికి లేదు. మనిషి అయినా సరే ప్రపంచం అయినా సరే ఈశ్వరుడు యొక్క స్వాధీనంలో మీరు నేను ఈ ప్రకృతి అంతా కూడా ఈశ్వరుడు యొక్క స్వాధీనంలో ఉంది. ఈశ్వరుడు ఎలా ఉన్నామంటే నీ ఈశ్వరుడు యొక్క నియమాన్ని బట్టి ప్రకృతి నడుస్తుంది. కానీ మనం చెప్పినట్టు నడదు. మన జీవితాలు ఈ పంచభూతాల జీవితాలు అన్ని ఈశ్వరుడు స్వాధీనంలో, స్వతంత్రం లేదు ప్రపంచానికి. గాలివాన వస్తుంది, ఎప్పుడు గాలి అది ఈశ్వరుడికి తెలియకుండా రాదు. గాలివాన లేదా భూకంపం వస్తుంది అది ఈశ్వరుడికి తెలియకుండా రాదు. అంటే ఈశ్వరుడు అధ్యక్ష కింద అన్ని జరుగుతూ ఉంటాయి. స్వతంత్ర ప్రవృత్తి ప్రపంచానికి ఎక్కడ లేదు. అది స్వతంత్రంగా వ్యవహరిందామని వ్యవహరించలేరు. కృష్ణుడు అన్నాడు, ఎంతో కొంత మంచి ప్రతి వాడికి తెలుస్తుంది, కానీ తప్పులు ఎందుకు చేస్తున్నాడు? ఎంతో కొంత మనిషి, ఎంతో కొంత మానవ జన్మ వచ్చినాడికి ఎంతో కొంత తెలుస్తుంది, కానీ తప్పు చేస్తుంది. తప్పు అని తెలిసి తప్పు చేస్తూ ఉంటాడు. కారణం ఏంటంటే అర్జునుడు కృష్ణుని అడిగాడు కామక్రోధాలు అని చెప్పాడు. మందోదరి భార్య, మందోదరి రావణాసురుడి భార్య, వాలి భార్య తార, వీళ్ళిద్దరు జ్ఞానులు. అంటే ప్రారంభాన్ని బట్టి భర్తలు మంచివాడు దొరకలేదు, కానీ ఇద్దరు జ్ఞానులు. రావణాసురుడి భార్య గొప్ప స్త్రీ, తార భార్య కూడా చాలా, ఆవిడ కూడా మహా ఉన్నతమైనటువంటి వ్యక్తి. తర్వాత రామాయణంలో అందరికంటే గొప్ప వ్యక్తి ఎవరంటే లక్ష్మణుడి తల్లి సుమిత్ర. ఆడు మహాజ్ఞాని, తెర మీద కనపడదు. సుమిత్ర అంటే లక్ష్మణుడి తల్లి మహాజ్ఞాని, జరగబోయే ప్రతి సంఘటన తెలుసు ఆవిడ, కానీ నీకు తెర మీద కనపడదు. ఇప్పుడు పెళ్లిళ్ళు కాడ చూస్తామండి, అసలు కష్టపడి పనిచేసేవాళ్ళు ఎవరు యజమాని దగ్గర కూర్చోడు. నీకు అర్థమవుతుంది, పని చేయడం మానేసి యజమాని దగ్గర కొంతమంది ఎందుకు కూర్చుంటారంటే మేము కష్టపడినట్టు తెలియాలి. కష్టపడతాంటే ఎందుకు తెలియాలి? మీరు పెళ్లిళ్ళ దగ్గర చూడండి, అసలు కష్టపడేవాళ్ళు యజమాని దగ్గర రారు, పని పాటు లేని వాళ్ళు వచ్చి యజమాని దగ్గర కూర్చుంటారు. అంటే వీళ్ళు ఏదో పని చేస్తున్నట్టు యజమాని అనుకోవాలి. ఈ బాప జనంతో ప్రపంచం అంతా నిండదు. మీ యజమాని చూసినా చూడకపోయినా వాళ్ళు పని చేసుకున్నాడు వెళ్ళిపోతారు. వాడు ఈశ్వరుని దయకి పాత్రలు, వాడు ఈశ్వరుని దయకి పాత్రలు. ఎంచేది వాడు సర్వసాక్షి. ఎవడో ఈశ్వరుడు సర్వసాక్షి. వాళ్ళు రావణాసురుడి భార్య ఏమని చెప్పింది అంటే, ఎందుకురా నీకు ఆ సీతమ్మ, ఆ సీతమ్మ ఎందుకు? మేక చాలా మంది ఆ విభీషణ ఎవడు మారీచుడు కూడా నీకు చాలా మంచి పని చేశాడు. రాము మారీచుడు చాలా నీకు మంచి మాటలు చెప్పాడు, మరి నేను కూడా చెప్తున్నాను. అందరు పెద్దలు చేసి ఆ సీతమ్మ తీసుకెళ్ళి అక్కడ పడ ఏముంది సీతమ్మలోను అంటే, అప్పుడు వాడి అప్పుడు రావణాసురుడు ఏమంటా అంటే, ఎవరితోటి భార్య పేరు మండోదరి. మండోదరి ఏమంటాయంటే, నువ్వు ఈ తప్పులను ఎందుకు చేస్తున్నావు అంటే, ఎవరు మండోదరి అంటున్నా రావణాసురుడు కామం కారణం. రావణాసురుడికేమో కామం ఎక్కువ, వాళ్ళకేమో వాళ్ళకి కోపం ఎక్కువ. వాళ్ళిద్దరికీ మంచి భార్యలు దొరికారు. ఏంటి వాళ్ళిద్దరికీ మంచి భార్యలు దొరకడం ఏంటి అని ప్రారంభించాలి. అవి మనం ఎంపికను చర్చించ దేహ ప్రారంభం. అది దేహ ప్రారంభం. వీడు సుగ్రీవుడు వాళ్ళకి ఎక్కువ కోపం మనిషికి. రమణ మహర్షి గారు ఏమన్నారంటే వాడి కోపం ఎక్కువ అంటే వీడి కామం ఎక్కువ అంటే నీకు అర్థమవుతుంది వాళ్ళు మంచిగా తీసుకుంటావు. దూరవాసుడి మహర్షి గురి దూరవాసుడి కోపం ఎక్కువ. దూరవాసుడి కోపం ఎక్కువ కోపం ఎక్కువ దూరవాసుడి కామాలను జయించాడు. అది జ్ఞాపకం పెట్టుకోండి. మంచిది వదిలే చెడ్డ పట్టుకుంటారని మీ బుద్ధి మంచిది కదా అన్నాడు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎదుటి వాళ్ళు మంచి చెడ్డ ఉంటుందనుకోండి మంచి వదిలేస్తాం చెడ్డ పట్టుకో. ఏం చేయదు మన బుద్ధి చెడ్డపోద్ది. దూరవాసుడి కోపం ఎక్కువ. రమణ మహర్షి గారు అన్నారు దూరవాసుడి కోపం ఎక్కువ కోపం ఎక్కువ ఎలా అని బదులు అది కామాలు జయించాలి అది ఎందుకు చెప్పుకోరు మీరు. అంటే మానవ స్వభావంలో ఏంటంటే ఇరికి ఎక్కువ ఉంటుంది. మానవ స్వభావం ఇరికి ఎక్కువ ఉంటుంది. మంచిని అందరూ చేసి చెడ్డ చెబుతారు. ఒకసారి యేసుక్రీస్తు తన 12 భక్తులు వెళుతున్నారు. వాళ్ళు యేసుక్రీస్తు భక్తులు ఎవడో ధనవంతులు కాదు చదువు లేవాళ్ళు రెండు లేదు. చదువు లేదు ధనం లేదు కానీ మహా ఏదో పూర్వపన్నం తీసుకొచ్చి అక్కడ అంటే ఒక సముద్రం ఒడ్డు నడుస్తున్నారు. నడుస్తుంటే ఒక కుక్క చనిపోయి ఉంది అక్కడ రోడ్డు పక్కన కుక్క చనిపోయి ఉంది. వీళ్ళు శిష్యులు అంటున్నారు ఎంత వాసన వచ్చేస్తుంది చాలా కాలమే ఉంటుంది కుక్క చనిపోయి ఎంత వాసన వచ్చేస్తుంది వీళ్ళు అనుకుంటున్నారు. అప్పుడు యేసుక్రీస్తు కూడా కుక్కను చూశాడు దాని పళ్ళు ఎంత తెల్లగా ఉన్నాయన్నాడు. కుక్క కుడిపోయింది అని కుక్క కుక్కలో ఉన్న చెడ్డంతా చూస్తున్నారు దాని పళ్ళు చూడండి ఎంత తెల్లగా ఉన్నారు. అంటే కుక్కలో ఉన్న మంచి అదిలేసి మీరు చెడ్డే చూస్తున్నారు. దృష్టి మార్చుకోవాలి. దృష్టి మార్చుకోకుండా దృశ్యం మారదు. వాళ్ళండి వాళ్ళు వాళ్ళకి కోపం ఎక్కువ. ఏదో గుణం చాలు పాడైపోవడం శరీరం చచ్చిపోవడానికి 100 రోగాలు ఒక రోగం చాలు. శరీరం మన శరీరం చనిపోవడానికి ఒక రోగం సరిపోతుంది. 100 రోగాలు మనకు అక్కర్లేదు. ప్రపంచంలో ఎన్ని రోగాలు ఉంటే అన్ని రోగాలు మనం రావాలని మన శరీరం చనిపోయడానికి ఒక రోగం. వాడు యాక్సిడెంట్లో చనిపోవాలా ఏ జబ్బు వచ్చి చనిపోవాలి ఎప్పుడు చనిపోవాలి ఏ క్షణంలో చనిపోవాలి అదంతా ఈశ్వరుడు నిర్ణయం. ఈశ్వరుడు నిర్ణయం ప్రకారం పర్ఫెక్ట్గా జరిగిపోతుంది. ఈశ్వరుడు ఆదేశానికి కాదని మీరు ఏ చేయలేరు నేనే చేయ ప్రకృతి కూడా చేయలేరు. నేచర్ కూడా ఈశ్వరుని కాదని నడవటానికి లేదు. ఏమి చేయలేదు. నేచర్ జడం. నేచరు జడం. ఈశ్వరుడు స్వాధీనంలో ఉండబడి మనం జడం. ఎంతకాలం అయితే తాదాప్యం పొందుంటామో ఆ ప్రారంభం దెబ్బలు కొడతా ఉంటుంది మనకు. మనోదేహములతో తాదాప్యం వదిలేసామనుకోండి ప్రారంభం ఎంత ఇబ్బందిగానే ఎంత చిక్కుగానే ఎంత కఠినంగానే వాడికి ఏం అనిపించదు. ఒకటి ఆ ప్రారంభం అంతా ఒకటి లేని సొన్నరు. వాళ్ళ భార్య తార ఆవిడేంటే నీకు నీ తమ్ముడి మీద కోపం ఎక్కువ కాదు. ఏమంది నీ తమ్ముడి మీద ఎక్కువ కోపంగా ఉందరు. నీ తమ్ముడి మీద కోపం ఎంత ఎక్కువగా ఉందంటే నదికి వడదొచ్చినప్పుడు నీ ఎలాగ ఎంత వేగంగా ప్రవహిస్తుందో నీ తమ్ముడి మీద అంత నీకు కోపం ఉంది అంటే వాళ్ళు. నదికి నీరు నదికి వడదొచ్చినప్పుడు అది చాలా వేగంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఏది నది నీరు అంత వేగంగా ప్రవహిస్తుంది. అంత వేగంగా ప్రవహిస్తా నీ కోపం. అంటే కోపం ఎక్కువ మీద కోపం ఎక్కువ ఉండటం వల్ల రాముడు దేవుడు అని నీకు తెలియట్లేదు. ఎవడో రాముడు వచ్చాడని నార బట్టలు కట్టుకు తిరుగుతున్నారని ఈ మధ్యన సుగ్రీవుడితో స్నేహం చేశాడని ఇద్దరు స్నేహంగా తిరుగుతున్నారు. నిన్నేమో వాడు వచ్చి పారిపోయిపోయాడు సుగ్రీవుడు. మళ్ళీ ఏడు ఇద్దానికి వచ్చాడు. నిన్న పారిపోయినాడు ఏడు ఎందుకు వచ్చాడు ఏదో ఉంది తేడా. పక్కన ఎవడో రాముడు పెట్టుకున్నాడు. ఆ రాముడు ఉరికి నార బట్టలు కొట్టు నార బట్టలు ఎదుగు తిరుగుతాయంట సామాన్య మానవుల్లో కనిపిస్తాయంట. నీకు అర్థం వచ్చింది చిటికి నీళ్ళ నీళ్ళ గిల్లు లోకాన్ని భస్మం చేయగలడు. నువ్వు ఎంత నేను అంత అంటున్నాడు. చిటికి నీళ్ళ ఇలా అని లోకాన్ని భస్మం చేయగలడు. పైకి ఊరికి అలా కనిపిస్తాడు. నిజంగా కూడా మానవుడికి మానవుడు ఎంత నాది ముందని నువ్వు అనుకుంటున్నావు. మానవుడి రూపం దేవుడు అని నాకు అంగదుడు చెప్పాడు అని చెప్పి అంగదుడు అంటే వాడు కొడుకు. వాళ్ళు కొడుకు పేరు అంగదుడు. నాకు అంగదుడు చెప్పాడు ఊరికి అలా కనిపిస్తున్నాడు మానవ రూపం. మానవ రూపంలో దేవుడు సృష్టియే భస్మం చేస్తాడు, నువ్వెంతలు ఏకాంతం చేయండి. అయినప్పటికీ ఇది కోపం తగ్గట్లేదు, అది శాపం. సామెజీ కూడా గుండె జబ్బులు ఉన్నవాడు ఎక్కువ కోపం తెచ్చుకోకూడదు. పళ్ళు కట్టించుకున్న వాళ్ళేమో తుమ్ము వచ్చినప్పుడే ఈ నూరు ఈ చెయ్యి అడ్డం పెట్టుకోవాలి. గుండె జబ్బులు ఉన్న వాళ్ళు అందరూ ఎక్కువ కోపం తెచ్చుకోవాలి ఉండాలి. కోపం వచ్చినా కష్టం అది. గుండె జబ్బులు ఉన్న వాళ్ళందరూ కోపం వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి, కోపం తెచ్చుకోకూడదు. నువ్వు కొత్తగా పళ్ళు కట్టించిన వాళ్ళు తుమ్ము వచ్చినప్పుడు ఈ నూరు చెయ్యిలో అడ్డం పెట్టుకోవాలి, అది కింద అయిపోతుంది. ఇప్పుడు ఎప్పుడైనా మనకి తుమ్ము వస్తుంది అనుకో, తుమ్ము వచ్చినప్పుడు ఈ చెయ్యి ఎలా పెట్టుకోడు ఎవడు ఆ కో మామూలుగా ఆ పళ్ళు అయితే పళ్ళు ఊడిపోతావు. కట్టిడి పళ్ళు వల్ల జాగ్రత్తగా ఉండాలి. తుమ్ము వచ్చినప్పుడు చెయ్యి ఇక్కడ అడ్డం పెట్టుకోవచ్చు, కింద పడిపోతుంది. రంగదేవి చెప్పాడు నాకు, ఎవడో మామూలు మారవడం అనుకుంటున్నావు అని చెప్పి వీళ్ళు యుద్ధానికి వెళ్ళొద్దు, రాజీ చేసుకుంటే మంచిది. రోజు యుద్ధాలంటే రాజీ చేసుకుంటు నన్ను ఛాలెంజ్ చేస్తున్నాడు రమ్మని చంపేస్తాను వెళ్ళంటాడు. ఎవరు వాళ్ళు అంటాడు. అయితే మన నిన్న పార్కి వెళ్ళాడు కదా, ఇవాళ ఎందుకు వచ్చాడు అంటాడు. ఆడికి ఆ కోపం మీద ఆలోచన, నిన్నే పార్కి వెళ్ళి మరి ఇవాళ యుద్ధానికి వస్తున్నా అంటే కూడా వాడు ఉన్నాడు. ఎవడు దశరథ గారి అబ్బాయి అంటాడు. దశరథ గారి అబ్బాయి అనుకోక మహావిష్ణువు అంట, నాకు అన్నదిరి చెప్పాడు ఈ గొడవ అంతానే. నిన్నే పారిపోయిన వాడు ఇవాళ యుద్ధానికి రావటం ఏంటి, ఏదో ఉంది అని చెప్పి అలా చెప్తే వాడికి ఆలోచన తట్లు. అంటే కోపం మీద ఆలోచన, కోపం మీద ఆ వివేకం రానివ్వదు. సుగ్రీవుడు ఏమంటాడు, రాముడికి సుగ్రీవుడికి స్నేహం కలిసినప్పుడు సుగ్రీవుడు ఏమంటాడంటే, నీకేదైనా కష్టం వస్తే నా కష్టం అనుకుంటాను, నీకేదైనా దుఃఖం వస్తే నా దుఃఖం అనుకుంటాను, నీకేదైనా బాధ వస్తే నా బాధ అనుకుంటాను. మరి నాకు వచ్చినప్పుడు కూడా నువ్వు అలా అనుకో. అది సుగ్రీవుడు చెప్తే ఎవరితోటి, నీకున్న కష్టం నీకు ఎప్పుడైనా కష్టం వచ్చింది అనుకో నా కష్టం అనుకుంటాను, నీకు ఎప్పుడైనా దుఃఖం వచ్చింది అనుకో నాకే దుఃఖం వచ్చింది అనుకుంటాను, నీకు ఎప్పుడైనా అశాంతి వచ్చింది అనుకో నాకే వచ్చింది అనుకుంటాను. మరి నేను అలా అనుకోమంటున్నా కదా, నా గొడవలో కూడా నువ్వు అలా అనుకో. అంటే నీ పనిని ఎంత శ్రద్ధగా చూసి పెడుతున్నాను, నా పని కూడా నువ్వు అంత శ్రద్ధగా చూడాలి. నది నదికి గొడవ వచ్చినప్పుడు ఎంత వేగంగా ప్రవహిస్తుందో నీ కోపం అంత వేగంగా ప్రవహిస్తాను. అంటే కోపం ఏం చేస్తుందంటే మన వివేకాన్ని చంపేస్తుంది. ఇంకోటి చెబుతుంది వాళ్ళు తార, ఇంకోటి చెబుతుంది వాళ్ళు చూడండి. మన కోపం వచ్చినప్పుడు అంటే ఇది చాలా మిత్రుడు అనిపిస్తుంది అక్కడ, ఎంతకంటే దగ్గర చుట్టం ఎవడలేడు అనిపిస్తుంది అంట. వాళ్ళు చెబుతుంది వాళ్ళు జ్ఞానం అని చెప్తున్నారు. వాళ్ళ భార్య రావణాసుడి భార్య కూడా జ్ఞానం. వాళ్ళు ఎవరు వాళ్ళ భార్య చెబుతున్నారు వాళ్ళ చోట, నీకు నీకే నాకేంటి సృష్టిలో ఎవరికైనా కోపం వచ్చినప్పుడు ఈ కోపం మనకు బంధువు, ఈ కోపం మనకు స్నేహితులు అనిపిస్తున్నట్ట. ఆ కోపం వచ్చినప్పుడు కానీ స్నేహితులు కాదు విరోధి ఎంత అపకారం చేస్తాడో మనకు అంత అపకారం చేసి వెళ్ళిపోతుందని చెప్పాడు. నీకేమైనా ఎప్పుడైనా కోపం వస్తే చేతిలో చెమ్ముంటారా ఇసిరేస్తారు. కోపం వచ్చిన టైంలో చేతిలో చెమ్ము ఉంది అనుకోండి, చెమ్ము ఇలా ఇసిరేస్తారు. అంటే ఆ టైంలో ఏం తెలియదు మనకు, అంటే వివేకం పోతుంది. అంటే బుద్ధి పనిచేయదు, ఆ కోపం వచ్చినప్పుడు బుద్ధి పనిచేయదు. మీరు ఎప్పుడైనా అంటే మీరు కూడా చెంబులు ఇసిరేసి ఉంటారు ఎప్పుడైనా. మీరు మాకు మరీ ఉపద్రవంగా ఎప్పుడైనా కోపం చేతిలో చెంబు ఉంది అనుకోండి, అలా గ్లాస్ ఉంటే గాలి కంచం ఉంటే కంచం అలా ఇసిరేస్తాం. అలాగే తుకారాం భార్య కూడా కోపం ఎక్కువ, తుకారాము భారీ కోపం ఎక్కువ. అన్ని సహజంగా అన్ని లోపల మనసులో వికారం లేకుండా ఆ గొడవ అంతా అనుభవించాడు ఎవడో తుకారం. అందుకని విమానం వచ్చి అందుకే నీకు భౌతికంగా కూడా విమానం వచ్చింది తుకారాము వైకుంఠంలో తీసుకెళ్తాం. అంటే అనుభవించడం న్యాచురల్గా నార్మల్గా అనుభవించాడు. అంటే కుటుంబం గౌరవం మనం అనుభవించకపోతే కుటుంబం గౌరవం పోతుంది, లేకపోతే కుటుంబం అలరపడిపోతుంది, ఇలా కాకుండా అతను సహజంగా న్యాచురల్గా అనిపించాడు వాడు తుకారావు. కొంతమంది ఇంట్లో పేచీలు పెట్టుకుంటున్నా పైకి ఎక్స్ప్రెస్ చేయలేదు, సమాజంలో మన కుటుంబం గౌరవం పోతున్నా అలా అనిపించలేదు ఎవడు. తుకారాం అలా అనుభవించలేదు. అంటే నీకు అనేక తలంపులు వస్తూ ఉంటాయి, నీ నామం చేయటం వల్ల, జపం చేయటం వల్ల, ధ్యానం చేయటం వల్ల అవసరమైన తలంపులు అన్నీ ఆగిపోతాయి. నువ్వు ఏ నామాలు చేస్తున్నావో దూరంగా కట్లాడి కట్టేసినట్టు, నువ్వు ఏ నామానైతే చేస్తున్నావో ఆ నామానికి అంటిపెట్టుకుని ఉంటుంది. ఏది నీ మనస్సు, నీ మనస్సు మిగతా తలంపులన్నీ ఆగిపోతాయి, మిగతా తలంపులన్నీ ఆగిపోతాయి. ఈ తలంపు కూడా నీకు నిజానికి దారి చూపించి అది కూడా పక్కన తప్పుకుంటుంది. ఏదో పలానా వారు ఇంటికి వెళ్ళాలని అంటాం కదా, అదే రండి, అదే కొబ్బరి చెట్టును చూడండి అక్కడికి వెళ్ళడం చెప్పేసి మన కూడా రాడే వెళ్ళిపోతాడు, కానీ దారి చూపిస్తుంది. అలాగే ముఖ్యమైన తలంపు దానికి బలం వచ్చాక మిగతా తలంపులు అందరినీ మిగతా తలంపులు గెంటేశాక దానికి బలం వస్తుంది. ఏది ఆ ముఖ్యమైన తలంపుకి అది ఏం చేస్తాను, నీ నిజానికి ఎటు వెళ్ళాలో, నిజం ఎక్కడుందో నీకు దారి చూపించి అది కూడా పక్క తప్పుకుంటుంది. ఏం చేయాలి, అది కూడా తలంపే కాబట్టి, అది కూడా తలంపే కాబట్టి అయ్యే మిగతా తలంపులు రాకుండా ఆపిచేస్తుంది. సాగు తలంపు ఇది అదృష్టం అని, దురదృష్టం అని, అదృష్టం అని మాయ, దురదృష్టం అని మాయ. ఇప్పుడు మంచి పనులు చేయమని ఎందుకంటారంటే సహృదయం కలగటం కాదు, సద్బుద్ధి కలగటం కోసం. మంచి ఎందుకు చేయమంటారంటే సహృదయం కలగటం కోసం, సద్బుద్ధి కలగటం. స్వామి శివానంద అన్నారు, మంచి పనులు చేయటం మంచిది, అంతకంటే ఎక్కువ కష్టం మంచిగా ఉండటం. స్వామి శివానంద అన్నారు, మంచి పనులు చేయటం మంచిదే, మంచి పనులు చేయటం కంటే మంచిగా ఉండటం, నువ్వు ఎప్పుడు ఆ నిష్ఠలో ఉండటం, నువ్వు ఎప్పుడు ఆ నిష్ఠలో ఉంటాం, ఆ ధ్యాన స్థితిలో ఉంటాం, లోపల ఉన్న ఆ పదార్థాన్ని అంటిపెట్టుకుని ఉంటాం, ఇంకా కష్టం. మంచి పని చేయటం కంటే మంచిగా ఉండటం కష్టం అన్నాడు. అంటే డూ గుడ్ కంటే బీ గుడ్ వరే కష్టం. మొన్న మా ఇంటికి ఎవరో వచ్చారు, ఇంకా ఇద్దరు ముగ్గురు ఆవిడ కూడా వచ్చారు. వచ్చి అన్నారు మాకు అశాంతి, ఆవిడ అన్నారు అశాంతిగా ఉంటారన్నారు. అశాంతికి ఏదో కారణం ఉంటుంది, అశాంతికి అశాంతికి ఏదో కారణం ఉంటుంది అని అన్నాను. ఆవిడ చెప్పడానికి సిగ్గుపడుతున్నారు. ఆర్థిక పరిస్థితి బాగుందంటే ఆర్థిక పరిస్థితి బాగుంది, ఏమి లోటు లేదన్నాను. ఆ పక్కన ఆవిడ కూడా ఉన్నవాళ్ళు కూడా, ఆవిడ కూడా ఉన్నవాళ్ళకి కూడా ఈవిడ కష్టం వాళ్ళకి తెలియకూడదు, ఉద్దేశం మంచి ఉద్దేశం అది. లేదా ఆయన వాళ్ళు వెళ్ళిపోయి గుమ్మం దిగిపోయి ఇవి నన్ను లోపలికి కాకేశారు. నా అశాంతికి కారణం ఏంటంటే అండి, మా ఆయనకి తాగుడు ఎక్కువైపోయిందని అని చెప్పి అశాంతి వస్తాను. అది ఆ కూడ వచ్చిన వాళ్ళకి తెలియకూడదు, కూడ వచ్చిన వాళ్ళకి, ఆ కూడ వచ్చిన వాళ్ళకి తెలియకూడదు. మంచిదే పోనీ, మంచి పడుతుంది, అల్లరి కంటే అది మంచిది కాదు. అది మా ఆవిడ తాగుడు ఎక్కువైపోయిందండి అని చేత విషయం. మీ ఆయనే నువ్వే, మీ ఆయన నేను ఎందుకు అనుకుంటున్నావు అని అడిగాను. మీ ఆయన నువ్వు ఒకటే అన్నాను, ఒకటికే మా ఆయన వేరు నేను వేరు. అంటే లోకంలో చాలా మంది తాగుతున్నారు, అలాగే మీ ఆయన కూడా తాగుతున్నాడు అనుకో, మీ ఆయన తాగుతాడని నీకు ఎందుకు ఎంత బాధ వస్తుంది. లోకంలో తాగి వాళ్ళు అనేక మంది ఉన్నారు, ఎంతో మంది తాగుతున్నారు కదా, అప్పుడు ఎప్పుడు నీకు బాధ రాదు, నీ పక్కింటి వాళ్ళు తాగినా బాధ రాదు. మీ ఆయన తాగుతానంటే నీకు అశాంతి వచ్చేది, టెన్షన్ వచ్చేస్తాను అంటాం. ఏమంటే అంటే ఏంటి, మీ ఆయన నువ్వు అనుకుంటున్నావు, మీ ఆయన్ని నువ్వు అనుకుంటున్నావు. అప్రధానం అది, అదేంటి అప్రధానమైన ఆత్మ, పనికిరాని ఆత్మ. మానిపించడానికి నువ్వేదైనా ప్రయత్నం చేస్తే చెయ్యి, మానిపించడానికి నువ్వేదైనా ప్రయత్నం చేస్తే చెయ్యి. ఆ తర్వాత నువ్వు ఏదైనా మంచి చేసి చెప్పు, నీకు అర్థమవుతుంది. లేదా ఈ మధ్య తాగుడు ఎక్కువైతే వైద్యం కూడా చేస్తున్నారు, ఆ తాగుడు తగ్గించడానికి రకరకాల ఉపాయం అలా చేసుకో. మీ ఆయన నువ్వెందుకు అనుకుంటున్నావు, అది అప్రధానమైన ఆత్మ. అంటే నీ శరీరం ఎంత నిజమో మీ ఆయన శరీరం కూడా అంతే నిజం, నీ శరీరం ఎంత నిజమో మీ ఆయన శరీరం కూడా అంతే నిజం, మీ శరీరం ఎంత నిజమో మీ ఆయన శరీరం. మీ మరి లోకం అనేక మంది ఉన్నారు, మీ ఆయన తాగుతాడు ఎందుకు బాధపడుతున్నారు, ఇది మాయ ఆయన. ఏంటది అది, పనికిరాని మనస్సు. నువ్వు మంచి చెయ్యి, దాని గురించి టెన్షన్ పెట్టుకోవడం కానీ దుఃఖపడటం కానీ టైం వేస్ట్ ఎనర్జీ వేస్ట్ అని చెప్పాడు. నువ్వు డ్యూటీ చెయ్యి, డ్యూటీ చెయ్యి, దానివల్ల ఎనర్జీ. ఇప్పుడు భీష్ముడు అన్నాడు తను డ్యూటీ చేసేవాడు, భీష్ముడు అంటే తను కానీ పౌరులతో ఎప్పుడు మానసికంగా కలవలేదు. వాళ్ళ ఇంటికే అన్నం తినేవాడు కానీ మానసికంగా ఎప్పుడు కలవలేదు, డ్యూటీ చేసేవాడు, డ్యూటీ చేసి ప్రార్థ. భీష్ముడు ఎప్పుడు సుఖపడలేదు, పెళ్లి లేదు పేరెంట్ ఉన్నారు, పెళ్లి మాట వదిలేండి. భీష్ముడు ఆ తమ్ముళ్ళని తమ్ముళ్ళు పిల్లలు తమ్ముడు మనం వాళ్ళందరూ ఎక్కడ చాకరీ అయిపోయినా ఎవరు చాకరీ గుడ్ బ్యారీలో దేహ పార్టీ చాలా మంచివాడు, చెడ్డ పార్టీలో ఉన్నాడు, అదో దేహ ప్రారంభం. మీకు అర్థమవుతుంది ఎవడది భీష్ముడు. భీష్ముడు బాహ్యంగా సుఖం అంటే ఎలా ఉంటుందో తెలియదు, అది బాహ్యంగా సంతోషం కదా. ఎప్పుడు కూడా ఈ చెడ్డ పార్టీలో ఉంటాం, మీకు అర్థమవుతుంది. అన్ని అవమానాలు భరించడం, దుర్యోధన ఏదైనా మాట్లాడితే పట్టడం, ఇలా అవమానాలు భరించడం. అయినప్పటికీ గొప్ప జ్ఞానం అన్నారు రమణ స్వామి. ఆయన చెడ్డ పార్టీలో ఉన్నా నీకు అర్థమవుతుంది, అయినప్పటికీ నీ జ్ఞానే అని చెప్పాడు. ప్రారంభం ఆ దేహ ప్రారంభాన్ని బట్టి అలా అలా ఉండవలసి వచ్చింది, కానీ జ్ఞానే. తర్వాత ఇంకోటి భాష పరిస్థితిని బట్టి మీరు మనిషిని కొలవకూడదు, లోపల అంతస్తు ఎలా ఉందాడు. మీరు బాహ్య పరిస్థితులను బట్టి మీరు మనిషిని కొలవకూడదు, అలా హృదయంలో ఎలా ఉన్నాడు, వాట్ ఎవరు లోపల ఎలా ఉన్నాడు, బయట కాదు, బయట ఎలా ఉన్నాడని కాదు లోపల ఎలా ఉన్నాడు, దాన్ని బట్టి వాడికి మార్కులు వేయాలి. కానీ బయట కూడా ఉంది, బయట కూడా ఏమి లేదు, అలా బయట లేనే లేదు, లోపల బయట, లోపల బయట నువ్వు కల్పించుకుని కూడవద్దు. ఈ లోపల బయట అనేది లోపల లేదు బయట లేదు, దేహంలో అనేది తలంపు విడగొట్టేస్తుంది. ఇది లోపల, అది బయట, ఇది అది బయట, ఇది లోపల. ఆ దేహం అనేది తలంపు ఉంది కదా, తలంపు ఎక్కడెక్కడ విడగొట్టేది. అంటే అమ్మాయి అమ్మాయి నీకు అశాంతి వస్తుంది, ఎందుకు అశాంతి వస్తుంది, మీ ఆయన అనుకుంటున్నావు కాబట్టి. నీకు అర్థమైంది లోకంలో అనేక ఎంతో మంది తాగిన పాడైపోయింది, నీకేం అక్కర్లేదు, నీ యొక్క అంటే నువ్వేమనుకుంటున్నావు, మీ ఆయన నేను అనుకుంటున్నావు, మీ ఆయన నేను అనుకోవటం మానే, దుఃఖం లేదు, టెన్షన్ లేదు, అశాంతి లేదు. అయితే మీ ఆయనకి సేవ చేయొద్దానికి సేవ చేయి, ఆయన నేనే నువ్వు, నీ నేనే నువ్వు కానప్పుడు ఆయన నేను నువ్వేరవుతావు. ఇలా అనుకున్నంత కాలం ఆవిడకే కాదు నీకు నాకు అందరికీ టెన్షన్ తప్ప. అందుకని నాలోన నేనే నేను కానప్పుడు ఆయన ఆయన నేను నేను రాగుతాను. అవన్నీ శాస్త్రం ఏమంటారంటే ఎక్కడైనా నిజమే ఆత్మ, ఎక్కడైనా నిజమే ఆత్మ. ఈ దేహాన్ని ఆత్మను కూడా నిత్యాత్మ, దాని ఏమంటారు గౌణాత్మ. అంటే దేహాన్ని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి నీ ఆయన మీద నీకు మమకారం. ఎక్కడన్నా ఆత్మ నీకు తెలిసింది అనుకో, ఏం లేదు మమకారం, డ్యూటీ చేస్తా మమకారం లేదు అహంకారం. భీష్ముడు డ్యూటీ చేశాడు కామగా ఉండవాడు. ఆయన బాహ్య ప్రారంభం అంతా చెడ్డదే, ఎవరిదే భీష్ముడిది, ఆయన మహాజ్ఞానం. అలా కృష్ణుడు భగవంతుడని మొట్టమొదటి గుర్తించింది భీష్ముడే. అది ఇతర తలంపులు రాకుండా ఒక రూప ధ్యానం కానీ, అది వ్యాసుడు చెప్పాడు కదా నీకు రూపం లేదు, నేను ధ్యానం చేసుకోవడానికి రూపం కల్పిస్తున్నాను, నీకు పేరు లేదు, నేను ఏదో నామం అనుకోవడానికి నీకు పేర్లు కల్పిస్తున్నాను, నీకు ఇప్పుడు పేర్లు కాదు, నీ హృదయంలో ప్రవేశించిన నిజం తెలుసుకోవడానికి రూపాలు నామాలు మంత్రాలు ఇవన్నీ ఎందుకో ఇంత గొడవ పెంచేస్తున్నారు, గొడవ అంటారు రమణస్వామి. ఈ గొడవ పెంచేస్తున్నారు, ఆ రోజు కాలేదేమో వాడు ప్రాణాయం అంటాడు, ఇది ఇంకోటి అంటాడు, వాడు ఇంకోటి అంటాడు, ఇది ఇంకోటి అంటాడు, గొడవలు పెంచేస్తున్నారు. నీ హృదయం సత్యము నీ హృదయంలో ఉంది, సత్యము నీ హృదయంలో ఉంది, అది బయటకెళ్తే బాడి చేసుకొస్తుంది, మనసు బయటకెళ్తే బాడి చేసుకొస్తుంది, దానికి లోపల తోలికెళ్తే నువ్వు పరిశుద్ధుడు అవుతావు, పవిత్రుడు అవుతావు. అంతేకాదు ఏదైతే ఇప్పుడు ఉన్నది నీకు ఎరుకులోకి వస్తుంది, అంతేకాదు దాంతో తాదాత్యం పొందుతావు, దాంతో తాదాత్యంగా ఏకత్వం పొందుతావు. లోకంలో అనేక మంది పాడైపోతున్నారు తాగేసి, ఆడానికి వచ్చినప్పుడు ఇంత బాధ ఎందుకు పడుతుంది, అది దొంగాత్మ. అదేంటది బాధపడి దొంగాత్మ, నిజమైన ఆత్మకి ఏం బాధ లేదు. దొంగ ఆత్మ అలా బాధపడుతుంది. నువ్వు బాధపడేది లోపల ఏదైతే బాడుతుందో అది ముఖ్యం కాదు. నీ హృదయ అంతరాలలో ఉంది అది ముఖ్యం. నిజం అది నిజమైన ఆత్మ. ఇప్పుడు బాధపడేది దొంగ ఆత్మ. లోపల ఎవరో ఉన్నారు కదా, అది బాధపడుతుంది కదా, అది అది దొంగ. ఇప్పుడు మనకు దుఃఖం వస్తుంది, బాధపడుతున్నాం, లోపల శరీరం బాధపడటం లేదు, శరీరం దుఃఖపడటం, లోపల ఏదో ఉంది, లోపల ఏదో ఉంది, అదే దొంగ ఆత్మ. అంటే నీకు సంతోషం వస్తూ ఉంటుంది, నీకు దుఃఖం వస్తూ ఉంటుంది ప్రారంభాన్ని బట్టి, దేహ ప్రారంభాన్ని బట్టి. అంటే దేహం ప్రారంభాన్ని బట్టి నడుస్తూ ఉంటుంది. దాంతో నీకు తాదాత్మ్యం లేనప్పుడు ఎంత చెడ్డ ప్రారంభమైనా హాయిగా అనిపించవచ్చు. ఇప్పుడు దేహం ప్రారంభాన్ని బట్టి నడుస్తుందండి, దేహం ప్రారంభాన్ని బట్టి వస్తుంది. ఇవన్నీ సామర్థ్యం ఉన్నాయి. పుణ్యం కొలిది భర్త, ఏమంటే దానం కొలిది సంతానం. మనం నీ పూర్వజన్మలో పుణ్యం బాగా చేసి ఉంటే భర్త మంచివాడు జరుగుతాడు. మీరు పూర్వజన్మలో దానాలు బాగా చేసి ఉంటే సంతానం మంచి సంతానం మంచిది వస్తారు. ఇవన్నీ లోకం గొడవలు. ఇటువంటి భగవాన్ పట్టించుకోరు. ఉడికి నేను చెబుతున్నాను నీ గురికే విషయం, సబ్జెక్టు కోసం చెబుతాను. పుణ్యం కొలిచి భర్త, దానం కొలిచి సంతానం. అంటే పూర్వజన్మలో మీరు ఏదైనా ఇతరులకు ఉపయోగపడి ఉంటే మంచి సంతానం వస్తారు, లేకపోతే నీకున్నది ఆత్మేశ్వరు కూడా వస్తాను. మీరు పూర్వజన్మలో ఏమి పుణ్యం చేయలేదు, దానం చేయలేదు అనుకోండి, మీకున్నది ఆత్మేశ్వరు కూడా వస్తారు. మరి పూర్వజన్మలో సత్కర్మ చేస్తుంటే, పుణ్యం చేస్తుంటే మంచి భర్త జరుగుతాడు. ఇవన్నీ ఇవన్నీ మోరల్స్. ఇవన్నీ ఏంటి, ఇప్పుడు నేను చెప్పేది కూడా ప్రాపంచిక గొడవలే. అయినా శాస్త్రంలో చెప్పిన మాట చెప్తున్నాను, పుణ్యం కొలిది భర్త, దానం కొలిది సంతానం. మనం అయితే సుఖము దుఃఖం మనస్సు యొక్క అవస్థలేదు. నీ నిద్రలో దుఃఖం లేదు, సంతోషం లేదు, దుఃఖం లేదు, సంతోషం మనస్సు వచ్చాక వస్తుంది. అంటే మనోకల్పితములు. ఇవన్నీ ఏంటి, అది నిజం కాదు, మనోకల్పితములు. నేను బాగున్నాను, నేను బాగోలేదు, మీకు అర్థమవుతుందా? నేను పండితులంటే చదువుకున్నవాడు పండితులని కృష్ణుడు చెప్పలేదు. బాగా చదువుకున్న వాళ్ళు పండితులని భగవంతుడు చెప్పలేదు. ఏమని చెప్పాడంటే, ఎవడు పండితులని ఆయనే ప్రశ్న వేశాడు. ఎవరు, స్వామివారు, వాసుదేవ స్వామివారు. ఆయనే ప్రశ్న వేసి బ్రాహ్మణుడిలో, అంటే బ్రహ్మజ్ఞాని, బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞానిలో, తర్వాత ఏనుగులో, ఏనుగు ఎనిమిది వినయ వినయ విజేత వినయంగల పురుషుల్లో, పురుషుల్లో కుక్కలో, కుక్క మాంసం తినే చండాలుడులో, అందరూ ఎవరైతే ఒకే వస్తువును చూస్తున్నారో వాడి పండితులు. పండితులు అంటే ఈ పుస్తకాలు చదువుకున్నాడు పండితులని కాదు, పుస్తకాలు చదువుకున్నాడు పండితులని కాదు. ఎవడో ఆడి పండితులు, ఎవడి భగవంతుడు చెప్తున్నాడు. ఎవడ పండితులు, ఏనుగులో, కుక్కలో, కుక్క మాంసం తినేవాళ్ళు, ఆవులు వినయ వినయ విజేతలు గల పురుషుల్లో, ఇక బ్రాహ్మణులు అంటే బ్రహ్మజ్ఞానం ఉన్నవాళ్ళు అందరూ ఏక వస్తుని ఎవరైతే దర్శిస్తున్నాడు వాడి పండితులు. అప్పుడు వికారాలు రావాడికి, ఉన్నదంతా అందరిలోనూ ఉన్నది ఒకటే చూస్తా అంటే వాడికి ఈ వికారాలు ఏమొస్తాయి. తర్వాత ఇంకోటి భిన్నత్వం ఉన్నంతకాలం మిమ్మల్ని చూస్తే నాకు భయం, నన్ను చూస్తే నీకు భయం. ఎప్పుడు భేదం ఉన్నందుకాలం, ఆ భిన్నత్వం పోయింది అనుకోండి, మనలో అభేద స్థితి వచ్చింది అనుకోండి, భయం కాస్కారం లేదు. ఇప్పుడు భిన్నత్వం వచ్చేసింది అనుకోండి, అసూయ వచ్చేస్తాయి, అని వచ్చేస్తే భయం వస్తుంది. భయం కూడా తలంపే, భయం కూడా నిజం కాదు, అన్ని తలంపులే, భయం కూడా ఒక తలంపే, అన్ని తలంపులే. శరీరం కూడా తలంపు, శరీరం కూడా అంటే గాఢ నిద్రలో నాకు శరీరం ఉందని అనుకుంటున్నారు, నిదుకు వచ్చాక అనుకుంటున్నావు, అంటే మనసు వచ్చాక అనుకుంటున్నావు. అది ది బాడీ ఇట్సెల్ఫ్ ఇస్ థాట్. ఎవరైనా రమణ మహర్షి గారి దగ్గర మాకు ఆ రోగం వచ్చిందండి ఈ రోగం వచ్చిందంటే హనువరు ఏమయ్యో అది శరీరమే ఒక రోగం, శరీరానికి రోగానికి రోగాలు రావటం ఆశ్చర్యం ఉంటుంది. ఆ శరీరమే ఒక రోగం, రోగానికి రోగాలు రాకుండా ఎలా ఉంటుంది? ది బాడీ ఇట్సెల్ఫ్ ఇస్ ఎ డిసీజ్. అయితే నువ్వు రూపమే ధ్యానం చెయ్యి, అది నామం చెయ్యి, నామం చెయ్యి, అది ఇంట్రెస్ట్ ఉంటే చేయటం మంచి అలా చేసుకో. అది మనస్సు గారు ఎవరు నిన్ను అడుగు. మనందరికీ మనస్సు గారు ఉన్నారు, శరీరం ఉంది కదా, శరీరంతో పాటు లోపల మనస్సు గారు ఉన్నారు. ఈ మనస్సు గారు ఎవరు? పగలు వస్తున్నాడు, రాత్రి పోతున్నాడు, ఎక్కడొక్కనే నిద్రలో పోతున్నాడు, పగలేమో పీడించి తింటున్నాడు. ఇది ఎవరు? ఇది ఎక్కడి నుంచి వస్తున్నారు? దానికి నాకు సంబంధం ఏంటి? మనస్సు గారు ఎవరన్నా విచారణ చేయ విచారణ చేస్తే ఇంక జపంతో ధ్యానంతో పోలేదు. దాన్ని విచారణ చేస్తే అదే, దాన్ని పోగొట్టడం ఎంక్వైరీ చేస్తే అదే పోతున్నాను. ఈ మనస్సు గారు ఎవరు? దానికి నాకు సంబంధం ఏంటి? అంటే పూర్వజన్మ వాసన అనే మనస్సులో ఉన్నది, రాబోయే జన్మలన్నీ మనస్సులో ఉంటుంది. అంటే భగవాన్ ఏం చెప్పారండి? మనస్సు ఉంటేనే పుణ్యం పాపం, మనస్సు ఉంటేనే స్వర్గం నరకం. నీకు అర్థమవుతుంది? మనస్సు ఉంటే అంతం, అది రాకపోతే ఏది లేదు. నువ్వు ఏదిగా ఉన్నావు అదిగా ఉంటావు. అది ఆత్మనిష్ట అంటారు. ఏమంటారు? ఆత్మనిష్ట. ఆ నిష్ట ఉంటే మనస్సు దానంతా పోతుంది. తర్వాత ఈ మనస్సుకి మేత ఏంటంటే రూపము నామం. ఇప్పుడు మన రూపంతో తాదాత్మ్యం వదిలేస్తే మనకు పేరు ఉంటుంది కదా, ఆ పేరుతో తాదాత్మ్యం వదిలేస్తే మనసు న్యాచురల్గా చచ్చిపోతుంది. మనం చచ్చిపోవాలంటే ఎండ్రిని తాగక్కర్లేదు. 40 రోజులు అన్నం మానేస్తే శరీరం చచ్చిపోదు. అదే 12 రాత్రులు 15 రాత్రులు నిద్ర రాకుండా చూసుకున్నావు, అన్నం మానేయటం కష్టమైతే నీకు ఓ 10 రాత్రులు రోజు నిద్ర రాకుండా చూసుకుని 11 రోజులు చచ్చిపోతారు. అలాగే ఈ రూపచింతన మీ రూపం మీద మీ రూపచింతన నామచింతని మానేసింది అనుకున్న మనస్సు, దానికి ప్రాణం అక్కడ దానంతా చచ్చిపోతుంది. ఇంకేదంటే మీకు మీరు ఇంటికి వెళ్ళిపోండి, ఇంటికి వెళ్ళిపోయి ఆలోచించుకోండి, మీ తలంపులు వస్తాయి. ఈ తలంపు ఎందుకు వస్తుంది, ఎక్కడి నుంచి వస్తానని విచారణ చేయండి. ఆ తలంపు నీ రూపము నీ నామే తలంపు రావడానికి కారణం. ఇప్పుడు పలాంటి రూపంతో నేను తాగాలి, నిజముతో తాదాత్యం పొందటం లేదు. సత్యం కాని దానితో, సత్యము కాని దేహంతో, సత్యము కాని పేరుతో తాదాత్యం పెంచుతాను. ఇందులో ఇంక నీదే తలంపు వచ్చిన వస్తుంది. మీరు ఇంటికి వెళ్ళి ఆలోచించుకోండి. దీని గురించి శాస్త్రాలు చదవక్కర్లేదు. మీరు ఇంటికి వెళ్ళిపోండి. ఆవిడ భర్త గురించి ఆవిడకి ఎందుకు ఆలోచిస్తుంది? తాను దేహం అనుకోవటం, తను దేహం అనుకోవటం ఆవిడ విషయం కదా, మన విషయం ఎవరి విషయం ఒకటే. ఇప్పుడు మనం ఇంటికి దాకా ఆలోచిస్తే ఆ తలంపుకి నా దేహం కారణమవుతుంది, లేదా నా పేరు కారణమవుతుంది. మీ దేహం గొడవ లేదనుకోండి, మీకు పేరు గొడవ లేదనుకోండి, ఆ తలంపు రావడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఈ చందా ఇచ్చేవాళ్ళు కూడా అడుగుతా ఉంటారు, మా పేరు ఎక్కడ రాస్తారు? చందా ఇచ్చేవాళ్ళు కూడా ఆ గోళ మీద పేర్లు రాయితే ఎవరాళ్ళు? ఇది ఎంత పెద్దవాళ్ళకైనా ఈ తెగులు ఉంది, బ్రహ్మదేవుడికైనా బ్రహ్మ తెగులు. ఏలూరులో సిఆర్ఏ భీమవరం కాలేజీ, ఏలూరులో ఏలూరులోనే ఒకేసారి పెట్టారు కాలేజీ. భీమవరం ఏలూరు పూర్వ రోజుల్లో ఒక్కసారి పెట్టారు. సిఆర్ రెడ్డి గారు ఇప్పుడు సిఆర్ రెడ్డి గారు అంటే పెద్ద పండితులు. ఈ రామకృష్ణ పరమహంస ఏమన్నారంటే, వాళ్ళు పండితులు పండితులు మీరు అడుగుతున్నారు, వాళ్ళు గెద్దలు అంటోళ్ళు. ఈ మంత్రుల గురించి కూడా అలా చెప్పాడు, గెద్దలు అంటోళ్ళు, గెద్దలు చాలా పైకి ఎగిరిపోతాయి, ఎక్కడ శవాలు ఉన్నాయో చూస్తూ ఉంటారు. గెద్దలు అంటే బాగా పైకి ఎగిరిపోతాయి, కానీ కింద కిందకు చూసేటప్పుడు ఎక్కడ శవాలు, ఎక్కడ శ్మశానాలు ఉన్నాయి, ఎక్కడ శవాలు ఉన్నాయి, ఆ శవాలు పీకి తింటారు. ఎగరటేమో పైకి ఎగిరిపోతారు, లోపల మనస్సు ఎక్కడ ఉంది శవాల మీద. వీళ్ళందరూ అంతే, పెద్దవాళ్ళు అనుకున్న వాళ్ళు చాలా మంది అంతారు. సిఆర్ రెడ్డి గారు కాలేజీ అడిగారు ఏలూరు, ఏమన్నా భీమవరం కాలేజీ ఇచ్చాను కదా ఈ మధ్యనే, మళ్ళీ మీరు ఏలూరులో కాలేజీ అడుగుతున్నారు, ఒకేసారి ఒక జిల్లాలో రెండు ఎలా ఇస్తాం, భీమవరం ఆల్రెడీ ఇచ్చాం కదా, ఏలూరు ఇవ్వం, తర్వాత చూద్దాం. ఎన్ని వాళ్ళు కొంతమంది తెలివైన ఉన్నారు, ఆయన గట్టికారులు అంటారు, ఆయన నీ పేరు పెడతాం కాలేజీకి అన్నారు. అది పడిపోయాడు సిఆర్ రెడ్డి, పడిపోయాడు ఇచ్చేసాడు. ఏలూరుకి భీమవరం ఒకసారి వచ్చేసింది. ఆ ఇంటికి ఇప్పుడు కూడా సిఆర్ రెడ్డి గారి కాలేజీ, ఏలూరులో అన్ని సంవత్సరాలు సిఆర్ రెడ్డి పేరు ఉంటుంది. నీ పేరు పెట్టేస్తామండి అని పడిపోయాడు. ఆ ఏనుగు పీలిగా అయిపోయింది. ఒకే జిల్లాలో రెండు కాలేజీలు ఎలా ఇస్తామన్నా, ముందు భీమవరం ఇచ్చేసాం కదా, తర్వాత చూద్దాంలేండి అన్నాడు. తర్వాత చూడటం వెంటనే మీ పేరే అన్నారు ఆ కాలేజీ. ఈ గట్టికారులు మీరు ఇప్పుడున్న వ్యవహారాలు తీసుకెళ్లేప్పుడు అటువంటి వాళ్ళని తీసుకెళ్లరు. అదే పని మొత్తమే ఏదో రకంగా పని పూర్తి చేసుకొచ్చేస్తారు. అది రామకృష్ణుడు చెప్పాడు, గద్దలు చాలా పైకి ఎగురుతూ ఉంటుంది. మీకు అర్థం కింద వాటి దృష్టి మటుకి ఎంత పై ఉన్నా గద్దలు అనుకుంటాం, కింద వాటి దృష్టి మటుకి ఎక్కడ ఉంటుంది, శవాల మీద ఉంటుంది. ఆ రోజుల్లో పెద్దవాళ్ళు ఆయన తీసుకెళ్తా ఉన్నారు. వాళ్ళు శిష్యులు, రామకృష్ణుడు శిష్యులు చెప్తారు, రమణ మహర్షి గారు ఇటువంటి మాటలు అనరాను, ఆయన గుమ్మన కొంచెం గుట్టిగా ఉంటారు. ఆయన గుట్టిగా ఉంటారు, ఒక స్వభావం అంటే ఈయన జ్ఞానం ఆయనే జ్ఞానం, గుట్టిగా ఉంటారు. అవసరమైన మాట ఒక మాట మాట్లాడరు, పైగా అనవసరంగా అడిగితే చెప్పరు. నేను మీరు నన్ను ప్రశ్న అడుగుతున్నారు, ఈ సమాధానం నేను చెప్తే అది ఎక్కడికి దారి తీస్తుందో నాకు తెలుసు, అది చెప్పనండి. వారు మీరు నన్ను ప్రశ్న అడుగుతున్నారు, నేను సమాధానం చెప్పను. ఇంకా నేను దాని సమాధానం చెప్తే ఆ సమాధానం ఎంత దూరం వెళ్తుందో, ఎక్కడ దారి తీస్తుందో తెలిసి నేను చెప్పనంట. రామకృష్ణుడు ఏదో అంటూ ఉండరు. రామకృష్ణుడు ఒకసారి ఈశ్వర చంద్ర విద్యాసాగర్ ఆ రోజుల్లో పెద్దవాళ్ళు, ఆయన చాలా కాలేజీలు కట్టించాడు ఆ రోజులు హై స్కూల్. అది రామకృష్ణుడిని ఆయన భక్తులు వచ్చేస్తున్నారు, బండి మీద వస్తాము. నలుగురు ముగ్గురు భక్తులను తీసుకెళ్ళాడు, ఆయన ఒక్కడ వెళ్ళేవాడు కదా, అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చేస్తున్నారు. వీళ్ళు శిష్యులు ఏం చెప్పారంటే, ఆయన అక్కడ కాలేజీ కట్టించండి, ఇక్కడ హై స్కూల్ కట్టించండి, అక్కడేమో ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టించండి అని చెబుతున్నారు. ఈశ్వర చంద్ర విద్యాసాగర్ అంటే విద్యలో ఉప్పు సముద్రం కదా, విద్యాసముద్రం, విద్యలో సముద్రం లాంటి వాడు వచ్చేస్తాడంటే, ఏమని అంత కట్టించాడు, ఆ పనులు చేశాడు, ఈ పనులు చేశాడు, చాలా మంచి పనులు చేశాడు అని చెబుతున్నారు. విన్నాడు ఆయన, మీరు చెప్పినని యథార్థం, మీరు చెప్పినని యథార్థం, కానీ ఏం ప్రయోజనం, తోక తగలేదు కదా అన్నాడు. ఈ మాటల వల్ల ఏం నిజంగా మంచి పనులు చేసిన మాట నిజమే, దానికి ఏదో పరిణామంలో పుణ్యం వస్తుంది అనిపిస్తాడు, కానీ తోక తగలేదు పోయా అన్నాడు. తోక అంటే నీకు అది నేను చేస్తున్నాను ఈ మంచి పనులు అని తలంపు పోలేదు అన్నాడు. ఆ జీవలక్షణాలు అంటే తోక అంటే జీవలక్షణాల్లో, జీవలక్షణాల్లో నేను శరీరం లేదని తలంపు ఉంటుంది. ఆ అన్ని తలంపులకు అడుగున ఉంటుంది, అన్ని తలంపులకి అడుగున ఉంటుంది, అది కనపడదు మనకి. అంచేది మీరు చెప్పిదేని నిజం, ఆయన చేసిన పనులకు పుణ్యం వస్తుంది, కానీ తోక తగలేదు. తోక తగలటం అంటే ఇదంతా నేను చేస్తున్నాను, నేను సాధిస్తున్నాను, తలంపు ఆయనకు పోలేదు. మరి తోక తగినప్పుడు ఈ మాటల వల్ల ప్రయోజనం, పుణ్యం వస్తుంది అనిపిస్తాడు పోతాడు. అంటే అన్ని కాల ప్రవాహంలో కొట్టుకుపోతాయి, అన్ని కూడా పుణ్యము పాపము అన్ని కాల ప్రవాహంలో కొట్టుకుపోతాడు. బయట నుంచి నీకు గౌరవం వచ్చినా, బయట నుంచి నీకు అగౌరవం వచ్చినా నీకు అర్థమవుతుంది, బయట నుంచి నీకు సంతోషం వచ్చినా, బయట నుంచి నీకు దుఃఖం వచ్చినా కాల దేశ కాలములకు లోబడి ఉంటాయి. అది ఉపనిషత్తు, దేశ కాలములకు లోబడి. నీకు సుఖం వచ్చిందనుకో కాలం ఉంటుంది, ఇంకో కాలం ఈ కాలంలో గుండుగోళం ఉంది, ఎప్పుడు అది ఉండదు, మళ్ళీ శరీరం పోయిన తర్వాత గుండుగోళంకి మనకి సంబంధం రాదు. శరీరం ఉంటే గుండుగోళం, మీ దేవుడు అంటే గుండుగోళం అంటారు. శరీరం మీరైతే గుండుగోళం, కానీ లేకపోతే మీకు గుండుగోళం సంబంధం, దేహం ఉంది కాబట్టి గుండుగోళం, దేహం లేని వాడితో గుండుగోళంకి సంబంధం ఏంటి? దేశకాలం మీ దేహం ద్వారా, మీ దేహం ద్వారా ఏ సంతోషం వచ్చినా దేశకాలములకు లోబడి ఉంటుంది. దేశకాలములకు అతీతం కూడా ఆత్మసుఖం ఒకటే, చైతన్యం సాగు, చైతన్య సుఖం ఒకటే. అంటే ఆచార్యులు వారు ఏమన్నారంటే, మరికే ఆ తాడు ఒకసారి తాడు చీకట్లో ఒకసారి తాడు పావంగా కనిపిస్తుంది, తాడు పావంగా కనిపిస్తుంది, తాడు పావంగా కనిపించు. అసలు ఉన్నది ఒకటే, ఉన్నది ఒకటే, అదే బ్రహ్మము. ఆ బ్రహ్మమే నీ అజ్ఞానం వల్ల లోకంగా కనిపిస్తుంది. ఒక దాంట్లో ఇంకోటి రావటం కాదు, తాడులోంచి పాము రాదు, తాళ్ళలోంచి చైతన్యంలోంచి ఇది రావటం కాదు, తాళ్ళలోంచి పాము రాదు, తాళ్ళలోంచి పాము రాదు. అంటే నీకు చీకటి వల్ల నీకు సరిగ్గా దృష్టి ఆనకది పాములాగా కనిపిస్తాం, కానీ తాడు పాము అవ్వలేదు. ఉన్నది ఒకటే వస్తువు, అది బ్రహ్మం. ఉన్నది ఒకటే వస్తువు, బ్రహ్మం ఒకటంటే ఒకటే. నిజమనేది రెండుగా ఉండదు, నిజమనేది ఒకటిగా ఉంటుంది, ఉన్నది చైతన్యమే. అయితే ప్రపంచం మాట ఏంటి, నీకు తాడు పాము కింద ఎలా కనిపిస్తుందో చీకటి వల్ల, అలాగే నాకున్న అజ్ఞానం వల్ల, ఈ జీవ లక్షణాల వల్ల, నాకున్న అశాంతి వల్ల భగవంతుడే ప్రపంచం కింద కనిపిస్తున్నాడు, కానీ లోకం లేదు. అన్రియల్ వరల్డ్ అన్నాడు ఆచార్య. అది తాడు ఎంత సత్యమో పాము అంత అబద్ధం, అలాగే భగవంతుడి ఎంత నిజమో ప్రపంచం అంత అబద్ధం. మీరు ఫాలో అవుతున్నారు కదా, అన్రియల్ వరల్డ్. ప్రపంచము సత్యమే, దేవుడు సత్యమే, ఎక్కడ ఉండదు, రెండు సత్యాలు ఉండవు, దేవుడే సత్యం. అది ఊరికే ప్రపంచంగా కనిపిస్తాను అంతే. రమణ మహర్షి గారిని అడుగువారు, కానీ ఈ ప్రపంచం ఉందా లేదా అని. ఉందని చెప్పలేదు, లేదని చెప్పలేదు, ఉన్నదాని వలే కనిపిస్తున్నది అన్నాడు. అంటే లేదన్నాడు, ఉన్నదాని వలే, ఉన్నదాని వలే కనిపిస్తుంది. అసలు లేదని చెప్పడానికి లేదో కనిపిస్తుంది, ఉన్నదాని వల్లే కనిపి, ఉన్నదాని వల్లే కనిపిస్తుంది అంటే లేదని అర్థం, కానీ కనిపిస్తారు. అయితే మనం టైం సకాలంలో అన్ని ఉపయోగించుకోవాలి. నేను ఇవాళ గణపర్వం మీటింగ్ కదా, చెడిపోతున్నాం అనుకో, రాత్రి 1 గంట వరకు నా ఎడంకాల కింద భూమి మీద పెట్టినవాడు. పొద్దున్నే లేచి నరసింహ గారికి చెప్పేద్దాం అనుకున్నాను, ఫోన్ చేసి ఇంకేళ గణపర్వం అక్కడ మీటింగ్ దగ్గర ఎవరిని అక్కడ పెట్టండి, ఇవాళ మీటింగ్ లేదని చెప్పడం. రాత్రి 1 గంట దాకా నాకు నిద్ర లేదు, 1 గంటకు పెట్టింది. పొద్దున్న 6 నిద్ర పెట్టి 6 లేచేటప్పటికి తగ్గిపోయింది కాలు. లేకపోతే ఇవాళ గణపర్వం మీటింగ్ క్యాన్సిల్ పెట్టేద్దాం, అది మన చేతుల్లో లేదు. ఆ కాలు కింద భూమి మీద పెట్టిన వాళ్ళు, రేపు గణపర్వం ఎలా వస్తాం మేము? దేహం సహకరించాలి కదా, దేహాన్ని కేవలం సాధన చేసుకోవడానికి ఉపయోగించాలి. అందుకంటే దేహానికి పెద్ద ఉపయోగం, దేహానికి పెద్ద ఉపయోగం లేదు మనకి, అది సాధన చేసుకోవడానికి ఉపయోగించాలి అంత. అందుకంటే దాని ఈ మనస్సు దేహములు, మనిషికి మనస్సు ఉంది, దేహం ఉంది, ఈ రెండాటి వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అని అడిగారు ఒక భక్తుడు భగవాన్. వాడు భగవాన్ ఏం చెప్పాడంటే, నువ్వు సత్యాన్వేషణ, నీ హృదయంలో ఒక నిజం ఉంది, ఆ నిజం తెలుసుకోవడానికి రెండాటిని ఉపయోగించుకోవాలి, ఏ రెండు మనసుని దేహాన్ని, ఆ రెండాటిని నువ్వు ఎంతవరకు ఉపయోగించుకుంటా అంతవరకు ఆ రెండే అవసరమే, అది తప్పించి మిగతా వేస్ట్ అని చెప్పాడు మనస్సు దేహం. నువ్వు నీ హృదయంలో ఒక నిజం ఉంది, ఆ నిజాన్ని తెలుసుకోవడానికి మనస్సుని దేహాన్ని ఉపయోగించుకోవాలి, మనం ఉపయోగించుకోవాలి. అందుకు ఉపయోగించడం లేదనుకో, ప్రకృతి గొడవలో ఉపయోగిస్తున్నా, మొత్తం దేహం అంత లైఫ్ అంతా వేస్ట్ అన్నది. లైఫ్ అంతా వేస్ట్. లేదా మనం ఇష్టాయిష్టాలు కూడా పెట్టుకోవడం అనవసరం, ఇష్టాయిష్టాలు పెట్టుకుంటే మనసు బాహ్య ముఖానికి వెళ్ళిపోదు. నీకు ఇష్టం లేదనుకో, అయిష్టం లేదనుకో, మనసును బయటకు తోలిన వెళ్ళదు. మనకి ఇష్టాలు రాగద్వేషాలు లేవనుకోండి, మన మనసు బాహ్యంగా వెళ్ళమన్నా చెదరదు, అది చెలించదు. అది ఉన్నది ఒకటంటే ఒకటే, ఉన్నది ఒకటంటే ఒకటే, అది నీకు రెండు ఎందుకు అనిపిస్తుంది ఇలా అంటే, వస్తు పరమాత్మ ఒకడే, పరమాత్మ, ఆ పరమాత్మ నీకు లోకంగా కనిపిస్తాను అని ప్రత్యేకంగా పరమాత్మలోంచి లోకం వచ్చిందని కాదు. నీకు తాడు పాము కింద కనిపిస్తాను, అదే తాడులోంచి పాము రాలేదు నీకు కనిపిస్తాను, అలాగే పరమాత్మ ఈ లోకం కింద కనిపిస్తుంది, అంతకంటే ఏం లేదని ఆచార్య. గోవిందుని స్మరించుకో, తరించుకో. ఆచార్య ఏమన్నా అంటే, గోవిందుని స్మరించుకో, తరించు. ఆ స్మరణ వల్ల కూడా నీకు మనో నాశనం అవుతుంది, స్మరణ శరణాగతి అంటే భక్తులు ఏదైతే బ్రహ్మం బ్రహ్మం అంటారు, భక్తులు ఏదే అది జ్ఞానులు ఏది దేనైతే జ్ఞానము జ్ఞానం అంటారు, జ్ఞానం అన్న శరణాగతి అని ఒకటే, జ్ఞానులు ఏదైతే జ్ఞానము జ్ఞానం అంటారో దాన్నే భక్తులు శరణాగతి అంటారు. భక్తులు ఏమంటారు? శరణాగతి అంటారు. జ్ఞానులు ఏమంటారు? జ్ఞానం జ్ఞానం అంటారు. రెండు ఒకటే, జ్ఞానం అన్న శరణాగతి అన్న ఒకటే, రెండు వేరు వేరు కాదు. జ్ఞానం వైరాగ్యం అంటే ఏంటి? మనకు వైరాగ్యం అంటే ఏంటంటే మనకు వివేకం వచ్చిన వైరాగ్యం కాదు. ఇంట్లో ఏదైనా కష్టాలు వస్తే వైరాగ్యం వస్తుంది. నీకు అర్థం? ఇంట్లో మనకు ఎప్పుడైనా కష్టాలు వస్తే వైరాగ్యం వస్తుంది. లేదా ఎప్పుడు మనం అనుకున్న పనులు అవ్వనుకోండి, అప్పుడు కూడా వైరాగ్యం వస్తుంది. ఇది నిజం కాదు, వివేకం వల్ల వచ్చి వైరాగ్యమే నిజం. ఆ డిస్క్రిమినేషన్ నుంచి రావాలి. అని ప్రాప్తం దేహానికి మంచి ప్రాప్తానా, దేహానికి చెడ్డ ప్రాప్తానా? దేహానికి. ఆ దేహాన్ని ప్రాప్తానికి వదిలేను. నీకు మీరు వచ్చిన పని చూసుకోండి. దేహాన్ని ప్రాప్తానికి వదిలేయండి. మీరు వచ్చిన పని మీరు ఏదో మీరు వచ్చిన రియలైజేషన్ తప్పించి మీ హృదయం ఒక నిజం ఉంది, దానితో సారాప్యం పొందకుండా నువ్వు చనిపోతే మొత్తం అంతా నష్టమే, ఒక 1% కూడా లాభం లేదన్నారు. ఒకవేళ నేను బాగా చదువుకున్నానండి, లేకపోతే బాగా పాండిత్యం సంపాదించానండి, బాగా ధనం సంపాదించానంటే ఇవన్నీ ఊగిట్లేనిసములు అన్నాడు. ఇవన్నీ ఊగిట్లేని సములు. ఇప్పుడు రాత్రి మనకు స్వప్నం, నిద్ర స్వప్నం ఎప్పుడు వస్తుంది? నిద్రలో వస్తుంది. అలాగే అజ్ఞానంలోనే జన్మలు వస్తాయి. స్వప్నంలో నిద్రలో స్వప్నంలో వస్తే మన అజ్ఞానంలోనే జన్మలు వస్తూ ఉంటాయి. ఈ పుట్టడాలు చావటాలు ఈ ప్రారంభం అనిపించి అన్నీ అజ్ఞానులను, ఇవన్నీ అజ్ఞానులను. మీకు స్వప్నం వస్తుంది, స్వప్నంలో మీరు ఇంకా ధనం బయలురాజు రావణంగా రాదు అనుకుంటే ఇంకా ధనవంతులు అయిపోయారు అనుకోండి. మీరు 100,000 కోట్లు సంపాదించేశారు, 20,000 కోట్లు సంపాదించేశారు. ఆ స్వప్నంలో మీకు ఎలా ఉంటుంది? చాలా ధనవంతుని అయిపోయాను, చాలా ధనవంతుని అయిపోయాను, ఇంకా నాతోడు సమానమైన ధనవంతుడు ఎవడ లేడు, నాతోడు సమానమైన ధనవంతుడు ఎవడ లేడు. కానీ అందరూ నాకు నమస్కారం చేయాలి, అందరూ నాకు వందనములు సమర్పించవలను, నాకు సన్మాన సభలు చేయవలను, అందరి చేత పోడించుకోవాలని అడిగి ఆ డబ్బు అలా అనిపిస్తుంది. డబ్బు నరం మీద కురిపి లాంటిదని, నరం మీద కురిపేస్తే ఎంత చలి పెడుతుందో ఈ మధ్యంతర సీలు అటువంటిది. నరం మీద కురిపేస్తే బాధ భరించడం, ఈ మధ్యంతర సిరి కూడా అటువంటి. మీరు 100,000 రామకృష్ణ పరమహంస అన్నారు, మీరు 100,000 కోట్లు సంపాదించక్కర్లేదు, 10,000 రూపాయలు విలువ చేసి చీర కట్టుకోమన్నాడు. అది మీ ఆలోచన, మీ ఆలోచన మారిపోదు. దేవుడు ఎంత అంటారు? మీరు 100,000 కోట్లు సంపాదించొద్దు, 10,000 రూపాయలు విలువ చేసి చీర కట్టండి, దేవుడు అంత నా ముందని మీకు అనిపిస్తున్నారు. అంత మాగంతుంది. మనం ఒకవేళ 100,000 కోట్లు సంపాదించకపోయినా 10,000 చీర కొనుక్కొచ్చునండి. ఇది సారా పంట దాడవుతుంది. అంటే నీ మనసులో మార్పు వచ్చేస్తుంది. అంటే బట్టలోనే ఎంత విశేషం ఉన్నప్పుడు నీకు అర్థమవుతుంది. బట్టలు ఎంత, ఇంకా ఆటిలే ఎంత ఉంటుంది, ఏది పాండిత్యములు ధనములు ఎలా ఉంటుంది. నీకు ఎన్ని భగవాన్ ఏమంటారు, నువ్వు ఎన్ని పుస్తకములు రాసినా, ఎన్ని ప్రసంగములు చేసినా ఆ లోపల నిజంతో నీకు తాదాత్మ్యం లేనప్పుడు ఏం ప్రయోజనం? గుడ్డివాడు ఇంకో గుడ్డివాడికి ఎలా దారి చూపిస్తాడు? చివరికెళ్ళి ఇద్దరు గోతులు పడతారు. మనుషులందరూ గొర్రెలు. ఎవడు గౌతమ బుద్ధుడు అంటాడు, మనుషులందరూ గొర్రెలు. కొన్ని గొర్రెల ప్రవాహం వెళుతుంది, గొర్రెలు ఒకదానికి ఒకటి వెళ్తా ఉంటాయి. పెద్ద గొయ్యి పెద్ద గొయ్యి వచ్చింది రోడ్డు పక్కన, పెద్ద గొయ్యి వచ్చింది. ఎదర వెళ్ళి గొర్రె అది గొయ్యని చూసుకోకుండా పొరపాటున అందులో పడిపోయిందంట. ఎందులోనే? ఆ గోతులో పడిపోయింది. వెనకాల గొర్రెలు ఏమనుకో, ఆ గొర్రె ఏదో మేత ఉంది ఆ గోతులోనే, అది పొరపాటున యాక్సిడెంట్. అది వెనకాల గొర్రెలు అనుకుంటా, యాక్సిడెంట్ అనుకోకుండా అక్కడ ఏదో మేతను తింటాను. కానీ ఈ గొర్రెలన్నీ ఎందులో? ఆ గోతులో పడిపోయిన మనుషులు అందరూ గొర్రెలు అన్నారు. మనుషులు అందరూ గొర్రెలే. మామూలుగా కూడా సొంత ఆలోచన వాళ్ళు తక్కువ మంది ఉంటారు. జనరల్గా మనుషులు అందరినీ చూస్తుంటే అనుకరణ ఉంటుంది, అందరు అలా ఉంటున్నారు మనం అలా ఉందామే. సొంత ఆలోచన వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఆలోచించడానికి ఇష్టపడము అంటే మన శరీరంలో చాలా అవయవాలు ఉన్నాయి, బుద్ధి ఆలోచిస్తుంది. ఆ బుద్ధికి సోమరతనం అంటే ఇష్టం, అంటే ఆలోచించడం దానికి ఇష్టం ఉండదు. అది స్వప్నంలో నీకు లక్ష వేల కోట్లు సంపాదించి అప్పుడు గర్వంగా ఉంటావు నువ్వు, అందరూ నాకు నమస్కారములు చేయలేను, అందరికి నాకు వందనములు చేయాలి అనుకుంటారు. ఎవరి ఎవడన్నా నీకు ముందు నమస్కారం పెట్టి తీరు కోపం వచ్చేస్తున్నాడు ధనం వచ్చి. ఆ ఇంట్లో వాళ్ళు కూడా ధనాలు పెట్టాలడు, ఇంకర్థం ముందు ధనాలు పెట్టాలడు, దీనికి అలవాటు పడిపోతాడు. అందరి చేత గౌరవం పడాలని బుద్ధి వాళ్ళకి వచ్చేస్తుంది, అందరి చేత గౌరవం పెడాలని బుద్ధి వచ్చేస్తుంది, అందరూ మనల్ని సన్మానాలు చేయాలి గౌరవించాలని బుద్ధి వచ్చేస్తుంది. ఇదంతా పాడు బుద్ధి. ఇదే ఎన్ని గొడవలు ఉన్నా ఆ ధనం తాలూకు వికారాలు ఎన్ని వచ్చాయో చెప్పండు. నీకు మెలకు వచ్చాక అంటే జాగ్రత్త అవస్థలోకి వచ్చాక ఆ లక్ష వేల కోట్ల తాలూకు నీకు ఆ లక్ష వేల కోట్లు సంపాదించి దాని తాలూకు గర్వం కానీ నేను ఇంత ధనవంతులను కానీ నువ్వు జాగ్రత్త అవస్థలో అనుకుంటావా అని చెప్పాడు. ఏం చేతనుకో అదంత అబద్ధం అని తెలుసుకోండి, అదంతా అబద్ధం అని తెలిసిపోతుంది. ఎప్పుడు జాగ్రత్త అవస్థలోకి అలా నీ హృదయంలో నిజంలోకి మేరుకున్నప్పుడు కూడా ఇదే పరిస్థితి సృష్టి అంతా కూడా. ఇప్పుడు మీకు స్వప్నంలో లక్ష వేల కోట్లు సంపాదించారండి, జాగ్రత్త అవస్థలో ఏమన్నా మీకు లక్ష వేల కోట్లు అని అంటా అనుకోండి, మీకు సంతోషం వస్తుందా? రాదు. ఏం చేస్తుంది? అబద్ధం అని తెలిసిపోయింది. ఈ జాగ్రత్త అవస్థ పొడిగాటి అబద్ధము, స్వప్న అవస్థ కొరత అబద్ధము. ఈ జాగ్రత్త అవస్థ పొడిగాటి అబద్ధం, అది స్వప్న అవస్థ ఎలా ఉంటుంది? పొట్టి అబద్ధం. ఇది పొడి అబద్ధము, అది పొట్టి అబద్ధము. ఆ అబద్ధం పొట్టిగా ఉంటుంది, ఇది పొడిగ్గా ఉంటుంది, కానీ రెండు అబద్ధాలు. అయితే సాధ్యమైనంత వరకు మీరు మనసును లోపలికి పంపండి, బయట తిరుగుతుంటే బాడి చేసుకొచ్చారు. చంటి పిల్లలు చూడండి, రోడ్డు మీకు వెళ్ళి అలా బాడి చేసుకొచ్చేస్తారు. బయట గొడవలు ఒక రోజు మనసు వెళ్ళిపోతే బాడి చేసుకొచ్చారు, దుమ్ము చేసుకొస్తుంది. ఇంకా రోజు ఇదే పనే, దుమ్ము చేసుకోవడం కడుక్కోవడం, దుమ్ము చేసుకోవడం కడుక్కోవడం, దుమ్ము చేసుకోవడం కడుక్కోవడం, ఇదే పనే. పరమానంద గారి శిష్యులు అడిగారు, బాబు ఏం చేస్తున్నారు? వేళ ఏం చేస్తారంటే, ఎవరైనా నిన్న చేసిన తప్పులని ఎవరు సవరించుకుంటా ఉన్నారు, మరి రేపటి కూడా అబ్బాయి ఇవాళ ఏంటి మీ సాధన అంటే, నిన్న చేసిన తప్పులు తప్పులు చేయడం సవరించుకోవటం, తప్పులు చేయించుకోవడం, తప్పులు చేసుకోవడం సవరించుకోవటం, మన పనే అలాగ. మనం అందరం పరమ ఏదో పొరపాట్లు చేయటం, మళ్ళీ సాధన చేయటం అది పోగొట్టుకోవడం, ఏదో చెడ్డ పనులు చేయటం, మళ్ళీ అది పోగొట్టుకోవడం సాధన చేయటం, ఇలాగే ఉంది పరిస్థితి. అయితే నువ్వు బయటకు చూస్తానంటే ఈ మనుషుల్ని, ఈ వస్తువుల్ని, ఈ గొడవలు బయట గొడవలు చూస్తే నీ మనస్సు కలుషితం అవ్వకుండా నిలబడదు, బాడి చేసుకొస్తుంది. తప్పనిసరిగా నీ మనస్సు, నువ్వు ఎంతకాలం అయితే నువ్వు బాహ్యముఖంగా తిరుగుతావో అంతకాలం నీ మనస్సు కల్మషం అయిపోదు. మళ్ళీ ఆ కల్మషం పోగొట్టుకోవడానికి మళ్ళీ కడుక్కోవటం, బాడి చేసుకోవడం కడుక్కోవటం, బాడి చేసుకోవడం కడుక్కోవటం. అని అడుగుతున్న శిష్యులు ఏంట్రా ఏం చేస్తారంటే, చేసిన తప్పులు దిద్దుకుంటున్నాం. ఏ రోజు కారోజు అదే, నీ మనసును స్టడీగా ఉంచుకో. సొంత ఆలోచన విడిచిపెట్టొద్దు, గమ్యం మర్చిపోవద్దు. సొంత ఆలోచన విడిచిపెట్టొద్దు, గమ్యం మర్చిపోవద్దు. అప్పుడు మనం ఎక్కడికి అరుణాచలం వెళుతున్నాం అనుకోండి, మధ్యలో అనేక మంది కనిపిస్తారు, మెడ్రాస్ చూస్తాం, అది కాట్పాడు చూస్తాం, ఏం చూసినా అది మర్చిపోము. ఏది మీ దేహాన్ని ప్రారంభానికి వదిలేసి గమ్యం మర్చిపోద్దు. చెడ్డ ప్రారంభం అంటే అది అనిపిస్తే పోతుంది, మంచి ప్రారంభం అయితే అది పురాతుంది, కానీ గమ్యాన్ని మర్చిపోద్దు. గమ్యాన్ని మళ్ళీ మర్చిపో, కాలాన్ని సద్వినియోగం చేసుకో. కాలం అంటే భగవంతుడు ఏమన్నాడు అంటే, నేను డబ్బుని చదువుని అని చెప్పలేదు గీతలో, నేను కాలాన్ని అని చెప్పాడు. అంటే కాలాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే, కాలాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే అంటే ఈశ్వరుని దైవిక పాత్రలు. ఏంటంటే కాలరూపంలో ఉన్నాడు భగవంతుడు. మన ఇండియాలో చాలా మంది కాలాన్ని పాడు చేసుకుంటారు. అమెరికాలో చుట్టాల ఇంటికి కూడా ఫోన్ చేయకుండా వెళ్ళరు, మాకు పని ఉంటే పని ఉందని చెప్తారు, అది వచ్చి ఆదివారం రండి అని చెప్తారు. టైం వేస్ట్ చేయరు. మన కాలం కాలం డబ్బు కంటే విలువైంది, చదువు కంటే విలువైంది. అంటే మన సాధన ఆ కాలం ఉపయోగించుకోవాలి. అంటే అంతే కదా, ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే నువ్వు ధన్యుడు అవుతావు, ఈశ్వరుని కరుణకు పాత్రలు అవుతావు. ఏం చింత దీక్షితుడు గారైనా అప్పుడు ఉండేవారు, నరసాపురంలో స్కూల్ ఇన్స్పెక్టర్ చేశాడు. అలా మొట్టమొదటిలో భగవాన్ని పరిచయం చేసిన తెలంగాణకి ఆయన 1936లో చేసుకోండి. పొట్ట గోచి పై బయటికి చూడటానికి అంత బాగుండకపోతాం. మనం చూడలేదు కాబట్టి మన అదృష్టవంతులు ఒక రకంగా పోం. ఆ శరీరం కాదు కదా మనం చూడటానికి, భగవాన్ శరీరం ఉన్నప్పుడు కూడా శరీరం కాదు. ఆ చందా దీక్షితులు గారు పరిచయం, ఇద్దరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు. తర్వాత అరుణాచలం తెలంగాణని తీసుకెళ్ళింది దీక్షితులు గారు. చూశాను, చూసిన తర్వాత నాకేం ఇంప్రెషన్ కలగలేదు. ఎవరు భగవాన్ తెలంగాణ అంటారు, భగవాన్ చూశాను, చూసాను, నాకేం ఆకర్షణ కలగలేదు. చూసినా నాకేం ఆకర్షణ కలగలేదు. తర్వాత అలా 2 రోజులు ఉన్నాం అంటున్నాను, 2 రోజులు ఉన్నాం. తర్వాత వెళ్ళిపోయా, వెళ్ళి వస్తామని మనం ఇద్దరం చెప్పేసి వెళ్ళిపోతాం అన్నారు చింత దీక్షితులు గారు. ఎందుకులేండి చెప్పటం ఎందుకులేండి, నా పక్కన నుంచోండి నేను చెబుతాను అన్నారు దీక్షితులు గారు. మీరు నా పక్కన నుంచోండి, వెళ్ళి వస్తాను, మీరు చెప్పొద్దు, నేను చెప్తాను, ఇద్దరం కలిసి వెళ్ళిపోయాం. సరే ఆయన కొండ మీద దిగి వస్తున్నారు. పొద్దున కొంత దూరం నడిచేవారు ఆయన, కొండ మీద దిగి వస్తున్నారు. చింత దీక్షితులు గారు తెలంగాణ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత నేను వెళ్ళి వస్తామని చెబుతున్నారు, నేను వెళ్ళి వస్తానని తెలంగాణ చెప్పటం లేదు ఆయన చెబుతున్నారు ఎవరు. అప్పుడు తెలంగాణ దీక్షిత వారి చూడటం మనసు నా వంక చూసి నవ్వారు. ఎవరు? భగవాన్ నా వంక చూసి నవ్వారు. దీక్షితులు గారు వంక చూడలేదు, నేను ఇల్లు వస్తానని చెప్పినాడు ఆయన, కానీ ఆయన వంక చూడలేదు, నా వంక చూసి ఒక చిరునవ్వు నవ్వారు. ఆ చిరునవ్వు నవ్వినప్పుడు ఏమనిపించిందంటే, నా మనసులో ఏముందో ప్రతి చిన్న విషయానికి తెలిసిపోతాడు. ఈయన గౌరవించలేంటని అనుకున్నాను కదా, అది తెలిసిపోతుంది. నా మనసులో ఏముందో అన్నీ తెలిసిపోతున్నాయి. నా మనసులో ఏముందని తెలియకుండా నేను ఆపు చేయలేకపోతున్నాను. నా మనసులో ఏముందని తెలియటం నాకు ఇష్టం లేదు. ఎవరికి? భగవానికి ఇష్టం లేదు. కానీ ఆయన తెలుసుకోకుండా నేను ఆపు చేయలేకపోతున్నాను. తర్వాత ఈయన జనతా దీక్షితులు గారి భగవాన్ భక్తులను గోరెచ్చ నీళ్ళ కింద అన్నాడు. తర్వాత ఆయన వేడెక్కిపోయాడు. చలం గారు పూర్తిగా అంకితం అయిపోయాడు. ఈ చెంత పన్ను ఎప్పుడు అక్కడ ఉండిపోయారు. 49 మొదలు చనిపోయే వరకు భగవాన్ చలం గారు ఉండిపోయారు. చింతా దీక్షితులు గారు ఇంటికాడ ఉండమని ఆంధ్రలోనే ఆయన ఎక్కడో చోట ఉండేవారు. మీరు అరుణాచలాన్ని మర్చిపోయారు. ఇద్దరు స్నేహితులు కదా, ఉద్యోగాలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేశారు. మీరు అరుణాచలాన్ని మర్చిపోయారు, మీరు రావటం లేదు. అరుణాచలం రావటం ఈ మధ్యలో వదులుకున్నారు మీరు అని ఒకసారి చింతా దీక్షితులు గారికి ఉత్తరం రాశారు. ఎవరు? చలంగారు రాశారు. ఆయన ఏం సమాధానం రాశాయంటే, నువ్వు భగవాన్ ఎలా లేరు కదా, భగవాన్ ఎలా లేరు కదా, ఇంకెవరిని చూస్తాం? కొండను చూడాలి. ఎవరిని చూస్తాం? ఆ కొండను చూడాలి. అందుకని ఏం చూస్తాం అక్కడ? అరుణాచలం వచ్చాను దీక్షితులు గారు రాశారు. ఎప్పుడు? అదే కొండ భగవాన్ వెళ్ళిపోయారు, వచ్చిన కొండ చూడాలి. ఆ కొండ ఎప్పుడు ఉంటుంది కదా? భగవాన్ శరీరం ఒక టైంలో ఉంది, ఒక టైంలో వెళ్ళిపోయేది. కొండ ఈవేళ వచ్చింది, రేపు వెళ్ళిపోతున్నారు. కొండ ఎప్పుడు ఉంటుంది? కృతయుగం కాని చక్కొంటారు. కృతయుగం కాని చక్కొండ ఉంది, వెళ్ళిపోవాలి. కొండ చోట ఎప్పుడు వచ్చినా ఈవేళ రావక్కర్లేదు, ఇంకో సంవత్సరం నాకు వచ్చినా కొండ ఉంటుంది కదా, వచ్చి చూస్తే కొండే కదా అని రాస్తారు. ఎవరు? దీక్షితులు గారు రాశారు. అది భగవాన్ ఒక వాక్యం, తెలంగాణ ఒక వాక్యం రాశారు, అపూర్వం, అద్భుతం, ఉదాత్తం. దీక్షితులు గారు, మీరు చెప్పింది యథార్థం, మీరు వాస్తవం చెప్పారా? కొండ ఎప్పుడు ఉంటారు, అందరూ సందేహం కానీ మీరు ఎప్పుడు ఉండరు. దీక్షితులు గారు, మీరు చెప్పింది బాగానే ఉంది, ఆ కొండ ఎప్పుడు ఉంటుంది, అది రైటే. కానీ కొండను చూడటానికి ఎప్పుడు మీరు ఉండరు. వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్. అంటే ఎప్పుడు ఉంటుంది కదా, ఎప్పుడు వస్తే ఉందని. ఎప్పుడు వస్తే ఉంటాను కదా, మీరు ఆ కొండ ఉంటుంది రైట్, మీరు ఉండాలి కదా చూడటానికి. మీరు ఉండరు, ఆ సైడ్ మీరు ఆలోచించడం లేదు. ఇదిగే కొండ ఉంటుంది, కొండ ఉంటుంది అనగా నేను ఉండను సంగతి మీకు తెలియటం లేదు. అంటే జపధ్యానములు అంటే భగవాన్ ఏమంటారని చేయమంటారు. జపధ్యానములు చేసుకోండి అని చెప్పి మీ మనస్సు ఎంత నిజమో జపధ్యానములు కూడా అంతే నిజం అంటారు. మీ మనస్సు ఎంత కల్పితమో ఈ జపము ధ్యానము అంతే కల్పితం అంటారు. అంటే ఇప్పుడు చేతులు కడుక్కుంటాం, చేతులు ఎలా కట్టుకుని మట్టి చోటి కడుక్కుంటాం, ఏదో కడుక్కుంటాం కదా చెప్పు. అది అంటే మీరు ఈ మనస్సులో ఉన్న వికారాలు పోగొట్టుకోవడానికి జపధ్యానం మనం చేస్తాము. మనస్సులో వికారాలు ఒకటి, ఈ వికారాలు ఎక్కడ ఉన్నాయి? మనస్సులో ఉన్నాయి. ఈ జపధ్యానం దేనితో చేస్తారు? మీరు మనస్సుతోడే చేస్తారు. అంటే ఈ చేసే కడుక్కోవటం, ఈ జపధ్యానములు చేసి ఏది కడుక్కోవటం? మీ మనసులోని వికారాలు కడుక్కోవటం. అంచేత ఏం చెప్పారంటే, నీ వికారాలు ఎంత అబద్ధము, మీరు చేసే జపధ్యానములు కూడా అంతే అవసరం, అంతే అబద్ధం. అంతే మీరు మీ మనసు ఎంత నిజమో, మీరున్న వికారాలు ఎంత నిజమో, మీరు చేసే జపధ్యానములు కూడా అంతే నిజం. ఇవన్నీ పారమార్థిక సత్యాలు కాదని, ఎంత నేకెడ్ ట్రూత్ కాదని. యేసు ఏమన్నాడు బైబిల్లో, యు మస్ట్ నో ద ట్రూత్, ఐ షుడ్ నో ద ట్రూత్, అండ్ ద ట్రూత్ షల్ మేక్ యు ఫ్రీ. నువ్వు నీ హృదయంలో ఒక నిజం ఉంది, నిజమైన స్వర్గరాజ్యం హృదయంలోనే ఉంది. అది నీకు లోపల హృదయంలో నిజం నీకు గోచరింపజేసే వరకు, అంటే నీకు అనుభవంలోకి వచ్చే వరకు. అనుభవం మాట నిజం, ఇంద్రియాలకు అందపోయినా మనసుకు అందపోయినా అనుభవం అనుభవం. ఇప్పుడు నిప్పు మీద చేయిస్తే కాలుతుంది, నిప్పు మీద చేయిస్తే కాలుతుంది. మీరు అందరూ కలిసి నిప్పు మీద చేయిస్తే కాలదని మీరు చెబుతారనుకోండి, నేను అంగీకరిస్తాను. ఇది నా అనుభవం. మీరు అందరూ కలిసి మెజార్టీ చెప్పినని నమ్ముతాను, అది నా ఎక్స్పీరియన్స్. అదే దేహములకు అచేతం, ఇంద్రియములకు అచేతం, మనసుకి అచేతం, మనసుకి అచేతం. అదే జపధ్యానం, మీ మనస్సు ఎంత కల్పితం నువ్వు చేసే జపధ్యానంలో కూడా అంతే కలిపి, అవి కడుక్కోవడానికి ఇది కల్పించేసుకో. జపధ్యానములు చేసుకోండి, జపధ్యానములు చేసుకుంటే అది మనస్సు ఎవరు అని వారిని విచారణ చేయండి. వారిని ప్లేడర్ గారు బోన్ ఎక్కించి ఎలా అడుగుతారు? ప్లేడర్ గారు కోర్టులో బోన్ ఎక్కించి అని అడుగుతారు కదా. అలాగే నీ మనస్సును బోన్ ఎక్కించరు. నువ్వు ఇతరులను బోన్ ఎక్కిందామని చూస్తున్నావు కానీ నీ మనస్సును బోన్ ఎక్కించడం నీకు ఇష్టం లేదు. వాళ్ళని ఏమన్నా బోన్ ఎక్కిందామని చూస్తున్నావు. నీకు అర్థమవుతుంది? అది మీ మనసునే బోనెక్కించి దాన్ని విచారణ చేయండి. విచారణ చేస్తే అది నిజంగా లేదు, లేనిది లేనట్టు తెలుస్తుంది. మనస్సు అనేది నిజంగా లేదు, నిజంగా లేదు, అది కూడా తలంపే. అది లేని మనస్సు లేనట్టుగా తెలుస్తుంది ఎప్పుడు దాన్ని విచారణ చేస్తే. ఎవరైనా ఎవరైనా సాధన దేనికి? జపమేలా, ధ్యానమేలా, సాధనలేలా? చేగరాలు అన్నాడు కదా, ఆ జన్మ దుర్విషయరహిత నాకు జపమేళ రామ తపమేళ. అంటే మనస్సు ఉందనుకుంటున్నారు, మీరు ఉందనుకుంటున్నారు కాబట్టి ఇవన్నీ వచ్చాయి. సాధన అనే అది అని ఇది ఒకటి, సత్యం ఏదో ఉన్నది ఏదో ఉంది, అది గుర్తించడానికి ఇవన్నీ మోసుకెళ్తున్నావాడు. అంటే ఇవన్నీ కల్పించుకుంటున్నావాడు. అంటే నీకు నీ మనస్సు ఎంత నిజమో బయటి గోడలు కూడా అంతే నిజం. బయటి గోడలు కూడా నీ స్వర్గం నీ నరకం అన్ని అంతే నిజం. మనస్సు ఎంత నిజమో అవి కూడా అంతే నిజం. నీ కష్ట సుఖాలు లేకపోతే మీరు అనుభవించే భోగాలు, మీరు అనుభవించే లేకపోతే మీరు అనుభవించే నష్టాలు ఇవన్నీ ఎంత నిజం అంటే పారమార్థిక నిజం కాదు. నీ మనస్సు ఎంత నిజమో అంతే నిజం. అదే నేను అనే తలంపుతో చేస్తే మంచి మంచి అయినా చెడ్డైనా ఎత్తుకెత్తి అనిపించాలి. నేననే తలం పెట్టుకుని మంచి చేస్తే ఎత్తుకెత్తి వస్తుంది, ఇది పాపమైనా ఎత్తుకెత్తి అనిపించేస్తుంది. ఆ నేననే తలంపు ఎక్కడుంది? మనస్సులో ఉంది. అది ఎక్కడుంది? మనస్సులో ఎక్కడో మూలంలో ఉంది. పైన చాలా తలంపులు ఉంటాయి అట్టడుగునే, బాగా డీప్ గా ఉంది. ఎక్కడ లోపల మనసులో అన్ని తలంపుల కంటే లోతుగా ఉన్న తలంపు నేననే తలంపు, నేను అనే తలంపు. ఇది రామకృష్ణ ఇక్కడ అందంగా చెప్పాడు. ఆ నేననే తలంపు, ఆ నేను జ్ఞానం ఏముంది, నేను అక్కడ నేను ఉంది. ఆ నేను నువ్వేమనుకుంటున్నావు, నేనే నేనే అనుకుంటున్నావు. ఒక నేను ఉంది లోపల, అందుకే దేహగతమైన నేను. ఆ నేను ఉంది నువ్వు, ఆ నేను నేనే అనుకుంటున్నా. జ్ఞానం అంటే ఏం లేదు, ఆ నేను నేను కాదని తెలుసుకో. ఏదైతే నేను నేనంటున్నావో అది మనసుకి పరిమితమైంది, దేహానికి పరిమితమైంది. ఆ నేను నేను కాదని తెలుసుకోవటమే జ్ఞానం. అంతకంటే జ్ఞానం లోపల ఆల్రెడీ ఉంది. జ్ఞానం నువ్వు కల్పించుకుని గొడవ వేస్తే జ్ఞానం ఎక్కడుంది, సుఖం ఎక్కడుంది, శాంతి ఎక్కడుంది, ఆనందం ఉంది, ఎప్పుడు ఉండటం, దేహం ఉన్నా లేకపోయినా మనం ఉండటం అనే అనుభవం ఎక్కడుంది. నువ్వు కల్పించుకుని గొడవలు వదిలేస్తే ఉన్నది ఏదో ఉన్నట్టు తెలుస్తుంది. ఆ గది శుభ్రం చేయండి అంటారు, ఆ గది శుభ్రం చేయండి అంటారు. శుభ్రం చేయటం అంటే ఏంటి, ఆ గదిలోని దుమ్ము తిరిపేస్తారు. ఆ గదిలోని దుమ్మి చీపురు పెట్టుకుని ఆ గదిలోని దుమ్ము తిరిపేస్తారు. నీకు అర్థమవుతుంది, సాధన అంటే అంతే. ఆ చీపురు కట్టలాగా ఉపయోగపడుతుంది. శుభ్రం చేయండి అంటే ఈ చీపురు కట్టలు ఏం చేస్తుంది, అందులోని ఆ గదిలోని దుమ్ము దులిపేస్తాం. అది దుమ్ము దులిపేస్తా. సాధన అంటే నువ్వు కల్పించుకుని గొడవ వదులుకోవటమే సాధన పేరు మీద. నువ్వు కల్పించుకుని గొడవలు సాధన పేరు మీద, అది వదులుకు సాధన యొక్క ప్రయోజనం. అది నువ్వు ఉన్న వస్తువు ఉన్నట్టుగా నీకు వ్యక్తం అవుతా అంటే, ఉన్న వస్తువు ఉన్నట్టుగా నీకు వ్యక్తం అవుతా అంటే సాధనతో పని ఏమవుతుంది. అయితే మనకు దేహాత్మ బుద్ధి ఉన్నంతకాలం, అంటే దేహమైన బుద్ధి ఉన్నంతకాలం సాధన చెయ్యాలి. సాధన చేయకుండా ఉండలేము, సాధన చెయ్యాలి. సాధన చేయకుండా ఉండలేము అంటే మన హృదయంలో ఒక నిజం ఉంది కదా, ఒక సత్యం ఉంది, ఒక ట్రూత్ ఉంది. స్వర్గరాజ్యం నీలో ఉన్నది అంటాడు వాయుగుల్లో. స్వర్గరాజ్యం బయట ఎక్కడ నీలో ఉన్నది. మన స్వర్గరాజ్యం మన అది కల్పించం కాదు, అది కల్పించం కాదు. అంటే మన మనస్సుకి అందిన విషయాలు, మన ఇంద్రియాలకు అందిన విషయాలు, మన బుద్ధికి అందిన విషయాలు కల్పితం అనుకుంటాం. తర్వాత మన ఇంద్రియాలతో ఏదో నేర్చుకుంటా ఉంటాం కదా, అన్ని అబద్దాలు. మన ఇంద్రియాలతో నేర్చుకున్నది కూడా అన్ని అది కల్పితం. మన ఇంద్రియాలతో నేర్చుకున్న విషయం కూడా కల్పితం. మన ఇంద్రియాలతో నేర్చుకున్నది ఏమంటారంటే పరోక్ష జ్ఞానం అంటారు. కానీ ఇక్కడ ఒకడు ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా గుర్తించడం ప్రత్యక్ష జ్ఞానం. మన ఇంద్రియాలతో నేర్చుకుంది పరోక్ష జ్ఞానం అంటారు. మరి ఇక్కడ ఉన్న వస్తువు ఉన్నట్టుగా అని నువ్వు కనిపెట్టక్కర్లేదు, ఉన్నదాన్ని ఉన్నట్టుగా గుర్తించే ఏమంటారు దాన్ని ప్రత్యక్ష జ్ఞానం అంటారు. నీకు పరోక్ష జ్ఞానం వల్ల పెద్ద ఉపకారం ఉంటుంది, ప్రత్యక్ష జ్ఞానం వల్ల నీకు ఎక్కువ ఉపకారం ఉంటుంది. ఇప్పుడు నువ్వెవడో నీకు తెలీదు, దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, నీకు అర్థమవుతుంది దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, దేశంలో ఇంత జనాభా ఉన్నారు, ఇది జాగ్రఫీ, ఇది హిస్టరీ, ఇది అని లేకపోతే ఇది ఎక్కడో, ఇది సైన్స్ అని ఏదో అనుకుంటావు. నీకు అన్ని ఇంద్రియాలతో తెలుసుకుంటావు. నువ్వెవడో నీకు తెలియనప్పుడు, నువ్వెవడో నీకు తెలియనప్పుడు ఇంద్రియాలతోటి సంపాదించే జ్ఞానం ఏం ప్రయోజనం? నువ్వెవడో నీకు తెలీదు, ఇంద్రియాలతో ఏదో ఒకటి సంపాదిస్తావు, ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటావు. అది ఎంత నిజం అంటే నీ మనస్సు ఎంత నిజమో, దేహం ఎంత నిజమో, లోకం కూడా లోకం ఎంత నిజమో, నువ్వు నేర్చుకునే విద్య కూడా అంతే నిజం. నువ్వు అయినా లౌకిక విద్యలు, అయినా లౌకిక విద్య పొట్టెళ్ళిపోతుంది. ఈ లౌకిక విద్యలో ఏమవుతుంది, మన పొట్టెళ్ళిపోతుంది లౌకిక విద్యల వల్ల. కానీ మనకు మోక్షం రాదు, ఫ్రీడమ్ రాదు, స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు. లౌకిక విద్యల వల్ల మన పొట్టెళ్ళిపోతుంది, పొట్ట బట్ట వెళ్ళిపోతుంది దీనివల్ల, లౌకిక విద్యల వల్ల. కానీ లౌకిక విద్యల వల్ల ఆ ఉన్న మనం ఏదిగా ఉన్నామో దాని తాలూకు అనుభవం ఒక రాదు. అది కానీ మీకు బాగా డబ్బు ఉందండి, లేకపోతే ఏం చేస్తాం ఉందనుకోండి. నీకు బాగా డబ్బు ఉందండి, నీకు దుఃఖం వచ్చేస్తుందనుకోండి, ఏం చేసుకుంటారు ఈ డబ్బు? మీకు బాగా ధనవంతురండి, మీకు అశాంతి వచ్చేస్తాను, దుఃఖం వచ్చేస్తాను, ఈ డబ్బు ఏం చేసుకుంటారు? మీరు గొప్ప పండితులే, ఇక్కడ లోపల ఏముందో మీకు తెలియదు, బాహ్యంగా చూస్తే పండితులే, మీకు అశాంతి వచ్చేస్తుంది. ఈ పాండిత్యంలో ఏం చేసుకుంటారు? అది ఉపనిషత్తు అడిగింది. మీకు 10,000 కోట్ల డబ్బు ఉంది, ఎప్పుడు చూసినా అశాంతి, ఎప్పుడు చూసినా దుఃఖమే, ఏం చేసుకుంటారు? అది మీరు లోపల కాలిపోతున్నారు, లోపల కాలి. ఇంట్లో డబ్బు ఉంటే మటుకు మీకు ఏమి సుఖపడతారు? మీరు సాధన అంటే ఏంటంటే మనం కల్పించుకుని గొడవలు వదిలేయటం. మన మనస్సుతోటి కల్పించుకుని గొడవలు వదిలేయటమే సాధనం. ఇప్పుడు ఆ గదిని శుభ్రం చేయటం అంటే ఏంటి? ఆ దుమ్ము తీసేయటం. శుభ్రత అక్కడ ఉంది. అలాగే నీ మనస్సుతోటి కల్పించుకుని గొడవలు వదిలేస్తే సాధన పేరు మీద ఉన్న వస్తువు ఉన్నట్టు, అప్పుడు నీకు ప్రత్యక్ష అనుభవం. అదేంటది? అది ప్రత్యక్ష అనుభవం, పరోక్ష అనుభవం. ఇంద్రియాలతో నేర్చుకున్నంత పరోక్ష అనుభవం. ఇక్కడ ఉన్న వస్తువు ఉన్నట్టుగా దాంతో ఏకత్వం నీకు కలిగితే ఏమవుతుంది? ప్రత్యక్ష అనుభవం, డైరెక్ట్. సరే భక్తులు అందరూ మీరందరూ వచ్చారు, వాళ్ళు మీటింగ్ చెడిపోతున్నాను. రాత్రి 1 గంట పని టైం మీటింగ్ చెడిపోతున్నాను. ఈశ్వర నిర్ణయం అదేంటది? ఈశ్వర నిర్ణయం ఎలా ఉంటారో అలా జరుగుతుంది. అంత ఈశ్వర సంకల్పంతో నడుస్తాం. నీ సంకల్పం నువ్వు ఉంటే కదా నీ సంకల్పం. మనం అనుకున్న జరిగినా జరగకపోయినా ఉంటే కదా మనం. భగవంతుని కాదని మనం ఏం చేసేది ఏం లేదు. భగవంతుని కాదని మనం సాధించేది ఏం లేదు. అంచేది మనం మనసులో ఈశ్వరుని స్మరించడం, మనసుతోటి ఈశ్వరుని స్మరించడం, సజ్జన సాంగత్యం చేస్తూ ఉండాలి. సజ్జన చేతులతోటి మంచి పనులు చూడాలి, నోటితోటి మంచి మాటలు మాట్లాడాలి. సరే అందరికీ శుభాన్నే కోరాలి, మీరు అశుభం కోరకూడదు. నోటితోటి మంచి మాటలు మాట్లాడుతూ ఉండాలి, మనసుతోటి ఈశ్వరుని స్మరిస్తూ ఉండాలి. మన మనసులో ఈశ్వరుడే కాపురం ఉండాలి. నిరంతరము ఈశ్వరుడితో అనుబంధం ఉండాలి. ఎవరికి? మనసుకి. మన మనసుకి నిరంతరము ఈశ్వరుడితో అనుబంధం ఉండాలి. చేతులతోటి మంచి కర్మలు చేస్తూ ఉండాలి. చేతులతోటి మంచి చెవులతోటి విష్ణువు యొక్క గాథలు వింటూ ఉండాలి. ఈ చెవులు ఉన్నాయి కదా, ఈ భగవంతుడికి సంబంధించిన గాథలు వింటూ ఉండాలి. దేనితోటి? అప్పుడు మనసు నిర్మలం అవుతుంది. వెంట చేతులతో మంచి పనులు చేస్తూ ఉండాలి. చేతులతోటి మంచి పనులు చేస్తూ ఉండాలి. ఎలా నీకు నీకు యాక్టివ్, నువ్వు ఏమైనా అవకాశం ఉంటే నీ కారణ పుణ్యక్షేత్రాలను తిప్పు. నీ కాళ్ళని ఈ పనులు అనేది ఎందుకు చేస్తున్నాం? మనం పవిత్రులు అవ్వటానికి. ఇది మీరు గుర్తుపెట్టుకోవడం, ఎవరినో ఉద్ధరించడానికి కాదు, మనం పవిత్రులు అవ్వటం కోసం. పవిత్రత లేకుండా, ఏకాగ్రత లేకుండా, ప్రవీణత లేకుండా నీకు ఈశ్వరుడు ఇక్కడ ఉన్నా నీకు వాడు తాలూకు అనుభూతి నీకు రాదు. అయితే కళ్ళు ఉన్నందుకు మంచి దృశ్యాలు చూస్తూ ఉండాలి, అది నేత్రానందం. చెవులు ఉంటారు, భగవంతుడికి సంబంధించిన గాథలు వింటూ ఉండాలి. తర్వాత నోటితోటి కూడా మంచి మాటలే మాట్లాడాలి. తర్వాత చేతులతోటి మంచి పనులు చేస్తూ ఉండాలి. చేతులతోటి మనసుతోటి మంచి ఆలోచనలు చేస్తూ ఉండాలి. సజ్జన సాంగత్యం సాధ్యం అంతర కృష్ణ సజ్జన సత్పురుషులతో సహవాసం సాధ్యం సత్పురుషుడు. రామకృష్ణ పరమహంస గారు ఏమంటే, నీకు సహజంగా గాలి వేసినప్పుడు సీలింగ్ ఫ్యాన్ అక్కర్లేదు. హ్యాండ్ ఫ్యాన్ అంటే విసినకర్రు. ఇంగ్లీష్లో విసినకర్రని ఏమంటారంటే హ్యాండ్ ఫ్యాన్. టేబుల్ ఫ్యాన్ అక్కర్లేదు, తర్వాత సీలింగ్ ఫ్యాన్ అక్కర్లేదు. న్యాచురల్గా నీకు గాలి వచ్చినప్పుడు నీకేం అక్కర్లేదు. ఆ సహజంగానే నీకు సత్పురుష అవకాశం దొరికి ఏం కావాలి నీకు? ఈ సజ్జన సాంగత్యం, సజ్జన సాంగత్యం నీకు దొరికిందనక అంతకన్నా నీకేం కావాలన్న. రమణ మహర్షి గారు చెప్పారు, సజ్జన సాంగత్యం ఎటువంటిదంటే ఆలే వంట చేస్తారంటే ఆయన ఆలే వడ్డిస్తారు, కంచాలు పెట్టి ఆలే వడ్డిస్తారంటున్నారు. తర్వాత నోట్లో కూడా ఆలే పెడతారు, నింగతమైన పని చేస్తే సరిపోతుంది. వాళ్ళు సత్పురుషులు. సత్పురుషుల సాంగత్యం ఎటువంటిది? భగవాన్ చెప్పారు, మామూలు అరిటాకు ఆలే చేస్తారంటున్నారు, అరిటాకు ఆలే చేస్తారు, తర్వాత కూరగాయలు ఆలే చేస్తారు, ఆలే వండేస్తారంటున్నారు. ఆలే వడ్డించేసి ఆలే వడ్డించడం ఒకటే వదిలేరట్ను, వడ్డించేసి వదిలేరట్ని. అది నోట్లో ఆ ముద్ద నీ నోట్లో పెడతాడు, కానీ దెంగతనం దెంగారు. ఆ ఒక్క పని చేస్తే చాలు, అది సజ్జన సాంగత్యం. అది హోలీ కంపెనీ. తర్వాత ఇంకోటి జ్ఞాపకం, మన చుట్టాలు మన శ్మశానానికి వెళ్ళిపోయాక ఈ చుట్టాల సంబంధం స్నేహితుల సంబంధం ఇంకా ఉండదు. మనకు చుట్టాలతోటి సంబంధం శ్మశానానికి వెళ్ళిపోయాక తెగిపోతుంది. తర్వాత 11 రోజులు అయ్యాక పూర్తిగా మర్చిపోతారు. 11 రోజులు అయ్యాక పూర్తిగా మర్చిపోతారు. శ్మశానంతో మన దేహయాత్ర పూర్తి అయినప్పటికీ అక్కడ అక్కడతోటి బంధువులతో మనకున్న అనుబంధం అంతా తెగిపోయింది. కానీ అనుబంధం ఎక్కడ తెగదంటే ఒక గురువు చోటు మటు. చుట్టాల ఉంది, మీరు సంపాదిస్తా అంటే చుట్టాలు, కానీ సంపాదించకపోతే చుట్టాలంటే మీరు బాగుంటే చుట్టాలి, కానీ బాగునే చుట్టం ఏంటి? ఇదంతా మాయ. ఇదేంటది? మాయ. కానీ గురువు ఎవడు ఆత్మయ్య ఉన్నాడు. గురువు ఎవడు ఆత్మ అన్నాడు. నువ్వు ఏ ఈ శరీరం చనిపోయి కొత్త శరీరంలోకి నీ వెళ్ళా నిన్ను వెంటాడుతూ ఉంటాడు. ఏది గురువు ఏ స్థితిలో ఉన్న స్థితిని నేను తీసుకొచ్చే వరకు గురువు వెంట వాడు గురువు అని. గురువు దేహం పోయినంటే గురువుతో సంబంధం పోదు, బంధువులతోటి స్నేహితులతో అందరితోటి పోతుంది, అందరితోటి పోతుంది. ఒక గురువుతోటి, గురువు అంటే ఆత్మ, గురువు అంటే దైవం. వాడితోటి వాడు ఒక వాడితో నీకు అనుబంధం. వాడు ఏ స్థితిలో ఉన్నాడు, వాడు నువ్వు ఒకటే. ఆ ఏకాత్మ స్థితి నీకు ఆ భేద స్థితి పోయే వరకు, గురువు ఏ స్థితిలో ఉన్న ఆ స్థితిని పొందింపజేసే వరకు నిన్ను వెంటాడతాడు. ఎలా వెంటాడతాడంటే, బోయేవాడు జంతువుని ఎలా వెంటాడతాడు, బోయేవాడు జంతువుని ఎలా ఉంటాడు, గురువు నిజంగా వాడు ఏ జన్మలో ఉన్నాడు వెంటాడుతూ ఉంటాడు. వాడు ఏ జన్మలో ఉన్నా వాడి స్వరూపం వాడు తెలుసుకోవడానికి వాడు వెంటాడుతూ ఉంటాడు. కొంతమంది భగవంతుడు ఏం చెప్పారంటే, నేను పట్టుకున్నాను ఇప్పుడు నన్ను విడిచిపెట్టేవని అడుగుతున్నాను. నేను నన్ను విడిచిపెట్టావంటే నువ్వేం చేస్తున్నావంటే, నేను నా పట్టు వేశాను, కానీ నీ పట్టు మట్టుకు నన్ను వదలటం. నీకు అర్థమవుతుంది, నేను పట్టుకున్నాను కానీ ఇప్పుడు వదిలేయాలి ఉంది నీకు, నిన్ను నాకు వదిలేయాలి ఉంది, కానీ నన్ను నువ్వు వదలటం లేదు. నన్ను వాడు గురువు. నాకు మనసు ఉంది ఇప్పుడు, నువ్వంటే నాకు ఇష్టం ఉంటుంది, అది ఒకప్పుడు ఇష్టమే, కానీ ఇప్పుడు అంటే ఇష్టం లేదు, నిన్ను వదిలేయాలి ఉంది నాకని. భగవంతుడు అంటే భగవాన్ ఆడు వదిలేశాడు, భక్తుడు వదిలేశాడు భగవాన్. కానీ భగవాన్ ఆడు పట్టు వదిలేశాడు, ఈడు పట్టు వదిలేదు ఎవడు, వాడు గురువు. అంటే మనం వదిలేసిన ఆయనే ఒక ఏదైనా కోపం వచ్చింది అనుకోండి గురువు మీద, వదిలేయచ్చు. ఆయన మనల్ని విడిచిపెట్టాడు. ఎప్పుడో ఒక విడిచిపెట్టాడు, ఆయన ఏ స్థాయిలో ఉన్నాడో ఆ స్థాయిలోకి మనం తీసుకెళ్లే వరకు కోటి జన్మలు ఎత్తిన లోపల విడిచిపెట్టాడు వాడు గురువు అంటే. గురువు ప్రేమ ఇటు లోకానికి సంబంధించిన అది అలౌకికం. అలౌకికం అభౌతికం అన్నవరుడు, అది ప్రపంచానికి సంబంధించినటువంటి ప్రేమలు కాదు. అది ప్రకృతికి సంబంధించిన ప్రేమ కాదు. ప్రకృతి ప్రేమ అంటే జీవుడికి సంబంధించిన ప్రేమ. జీవుడు అంటే రకరకాలుగా ఉంటాడు, ఇవాళ ఒక రకంగా ఉంటాడు, రేపు ఒక రకంగా ఉంటాడు జీవుడు. అది జీవుడు అది ఏంటండి, ఆ చైతన్య స్వరూపమే ప్రేమ. ఆ చైతన్యం యొక్క స్వరూపమే ఆ ప్రేమ. గుణం కాదు చైతన్యానికి. జీవుడు చెప్పిన ప్రేమ వచ్చినది గుణం. చైతన్యానికి ప్రేమ వచ్చినది గుణం కాదు, దాని స్వరూపమే ప్రేమ. అది మనం పట్టుకున్నప్పుడు మనం అక్కడికి వెళ్ళాము. మీ ఇంట్లో వాళ్ళు కూడా మీరు ప్రేమించుకున్నా మళ్ళీ మానేసుకోవచ్చు ప్రేమించుకోవటం. ఏదైనా ఈ ప్రేమలు లౌకికమేని, ఈ ప్రేమలో లౌకికమేని. ఇప్పుడు మీ అబ్బాయి మమ్మల్ని ప్రేమించవచ్చు, తర్వాత మీ అబ్బాయి మమ్మల్ని వదిలేయచ్చు, మీరు మీ అబ్బాయిని ప్రేమించవచ్చు, ఆడు మీరు ఆయన వదిలేయచ్చు. ఏం చేది లౌకికం, కేవలం జీవలక్షణాలు. అది చైతన్యం యొక్క స్వరూపమే ప్రేమ. చైతన్యం యొక్క స్వరూపమే ప్రేమ. చైతన్యం యొక్క స్వరూపమే శాంతి. ఆడు ఆ చైతన్యం మిమ్మల్ని ఒకసారి దాని అనుగ్రహంలో మీరు ప్రవేశించే, అంటే గురువు యొక్క అనుగ్రహంలో ఒకసారి మీరు ప్రవేశిస్తే, తర్వాత ఉదయం పారిపోదాం, గురువుని విడిచిపెట్టేసి పారిపోదాం అన్న గురువు మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళి మిమ్మల్ని భక్షించే వరకు, మీ లోపల అజ్ఞానాన్ని శుభ్రంగా తినేసే వరకు గురువు విడిచిపెట్టాడు వాడు గురువు. మన లోపల అజ్ఞానం, మన లోపల అవిద్య తినేసే వరకు గురువు విడిచిపెట్టాడు. నాకేస్తాడు ఎలా నాకుతాడంటే, ఆవుకు పురుడు వస్తుంది, ఆవుకు పురుడు వచ్చిన తర్వాత దోణ స్నానం చేయని చక్కగా రావే నాకేస్తుంది. ఆవుకు పురుడు వస్తుంది, దాని దూడకు మనం స్నానం చేయొచ్చు, ఆవే నాకేస్తుంది. అలా మనలోని మా ఎంత నాకేసి ఆయన స్వరూపం మనకి ఇస్తాడు వాడు గురువు. ఇది మామూలుగా బళ్ళో మేస్టర్లు ఈ కూడా లోకంలో గురువుగా అది కాదు. ఇది అది అలౌకికమైనది, అభౌతికమైనది, మన మనసుకి అందనది, మన మనసుకి అందనది. అంటే మనం ఒకవేళ గురువుని విడిచిపెట్టేసిన గురువు మనల్ని విడిచిపెట్టే వాడు నిజమైన గురువు. ఈజ్ ఎ ట్రూ గురువు. మీరు ఈ సభను జయప్రదం చేశారు, మీరు శాంతిని కాపాడుకోండి. ప్రతి చిన్న విషయానికి అల్లర పెట్టుకోకుండా, అంటే అల్లర అంటే మనసులో అల్లర పెట్టుకోకుండా శాంతిని కాపాడుకోండి. ఇంకేదంటే శాంతిని కాపాడుకోకపోతే సాధన జరగదు. శాంతిని కాపాడుకోకపోతే లోపల వస్తువు గుర్తి ఉన్నా గుర్తింపుకు రాదు. అయితే అన్ని కాలాల్లో అన్ని అవస్థల్లో శాంతిని కాపాడుకోండి. రాధాకృష్ణ ఏమన్నాడంటే, స్త్రీకి నిలువైన భర్త ఎవరన్నా? స్త్రీకి నిజమైన భర్త అంటే స్త్రీ యొక్క శాంతి వాడు దాని భర్త. స్త్రీకి నిజమైన భర్త ఎవరు? శాంతి. ఆ స్త్రీలో ఉన్నటువంటి శాంతే నిజమైన భర్త. పురుషుడికి నిజమైన భార్య ఎవరండి? ఆ పురుషుల్లో నిజమైన శాంతే వారి పురుషుడికి భార్య. అంటే మీకు శాంతి చిక్కింది అనుకున్నాక అంత ఈ డిస్టర్బెన్స్, మనసు యొక్క వ్యాకులత తగ్గిపోతుంది. మీ లోపల శాంతి చిక్కుతుంది అనుకోండి, మనసు యొక్క వ్యాకులత తగ్గిపోతుంది. మనసు వాండరింగ్ తగ్గి, మనసు బయటకు వచ్చి లోకంలో తిరగటం తగ్గిపోతుంది. ఎప్పుడు? శాంతి కుదిరినప్పుడు. అయితే మీరు ఏదో గొడవలు వస్తాయంటే లోకం, సంసారంలో గొడవలు వస్తాయి, లోకానికి సంబంధించిన గొడవలు వస్తాయి, ప్రకృతికి సంబంధించిన గొడవలు వస్తాయి. వస్తూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ మీరు శాంతిని పోటు చేసుకో, అదే సాధన యొక్క గమనం. శాంతిని మీరు కాపాడుకో, అన్ని కాలాల్లో అన్ని అవస్థల్లో మీ శాంతిని మీరు కాపాడుకోవటం నిజమైన సాధన. ఓం ఓం నారాయణ నారాయణ. అంతర్యామిగా ఉన్నాడు ఆయన. నారాయణ 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 ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. తర్వాత మీద ప్రీతిగా నామ జపం చేసేవాళ్ళు ఆ జపం మీద ఇష్టంగా ఉండాలి. మీరు ఏ నామం అయితే చేస్తున్నారో ఆ నామాన్ని ఇష్టంగా చేసుకోవాలి. తర్వాత మీరు ఏ దేవతనైతే ఆరాధిస్తున్నారో ఆ దేవత పట్ల మీకు గౌరవం ఉండాలి. దేవత పట్ల మీకు గౌరవం ఉండాలి, ఇష్టం ఉండాలి. అప్పుడు మీ మనసుకి నిలకడుతుంది, నిలకడ వస్తుంది. మీ మనసు ఏ రూపాన్ని అయితే చేస్తున్నారో ఆ రూపం మీద మీకు గౌరవం ఉండాలి. ఏ నామాన్ని అయితే చేస్తున్నారో మీరు ఆ నామం మీద మీకు గౌరవం ఉండాలి. గౌరవం ఉంటే మనసు నిలబడుతుంది, కానీ అగౌరవం ఉంటే మనసు నిలబడదు. మనకి ఎక్కడ గౌరవం ఉంటే, ఏ దేవతా పురుషుడి మీద గౌరవం ఉంటే అక్కడ మనసు నిలబడదు. అక్కడ గౌరవం లేకుండా చేస్తాం అనుకోండి, మీరు చేసిన మనసు నిలబడదు. అంటే మీరు జాగ్రత్తగా సాధన చేసుకోండి. బయట గొడవలు మన మీ పని అదే మీరు చూసుకోండి. బయట గొడవలకి ఎక్కి మనసు ఎడితే రోజు బాడీ చేసుకొచ్చేస్తుంది, పొల్యూట్ అయిపోతాం. ఏమైపోతాం? పొల్యూట్. అక్కడ దాకా దిగి రోజు పేపర్లు చదవండి, ఎంతో కొంత కలుషిత పూజ చేసేస్తున్నారు. మీరు ఎంతో దూరం వెళ్ళక్కర్లేదు. మేము అలవాటుని బట్టి మేము ఒకటి రెండు పేపర్లు చదువుతాం. ఆ పేపర్లు రావు, నీకు సెలవులు ఉంటాయి, ఆ పేపర్లు రావక శాంతిగా ఉంటాం. పేపర్లు ఏంటి, ఇది ఆడి తిట్టుకోవటం, ఆ నీడు తిట్టుకోవటం, ఇదే కదా పేపర్ అంటారు. ఈ పార్టీ వాళ్ళు ఆమె తిడతారు, వాళ్ళు పార్టీ వాళ్ళు నెలలు తిడతారు, ఇదే పేపర్. అసలు ఇంకోటి న్యూస్ పేపర్ రోజు చదవటం వల్ల కూడా ఇది కలుషితం అయిపోతుంది. మనకు తెలియదు, మనసు పొల్యూట్ అయిపోతుంది. అంటే వంటిలోని దుమ్ము గోడని ఎలా పట్టేస్తుందో, వంటిలోని పొగ గోడని ఎలా పట్టేస్తుందో, ఈ న్యూస్ పేపర్లు కూడా ఒకసారి మన మనసును కలుషితం చేస్తుంది, పొగ పట్టేస్తున్నట్టు మన మనసు. అంటే ఏదో మామూలుగా కాలం మీరు ఎప్పుడైనా న్యూస్ పేపర్ అలవాటు ఉంటే మీరు చదువుకుని పక్కవాళ్ళతో మాట్లాడుకోవడం, ఏదైనా చదువుకుంటే అలవాటు ఉందనుకోండి, ఆ పేపర్లో కూడా పక్కవాళ్ళతో మాట్లాడుకోవడం. అసలు మనం చదివిది అబద్ధం, మళ్ళీ వాళ్ళని పాటు చేయటందుకు పక్కవాళ్ళ. మనం చదివిది అబద్ధం, మళ్ళీ పక్కవాళ్ళతో మాట్లాడి వాళ్ళని పాటు చేయటం కదా. పేపర్ మీకు మరీ వాసన ఉంటే పేపర్ వాసన చదువుకోండి, కానీ ఇంట్లో వాళ్ళ దగ్గర కానీ పక్క వాళ్ళ దగ్గర కానీ పేపర్ కూడా ఎత్తకూడదు. ఓం ఓం శాంతి శాంతి శాంతి.